ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. వెంకటగిరి రమణ, వెంకటగిరి రమణ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, వెంకటగిరి రమణ, వెంకటగిరి రమణ, వెంకటగిరి. ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవ వాసుదేవ వాసుదేవ, ఓం శ్రీం రామ రామాయ నమః, ఓం రామ రామాయ నమః, ఓం శ్రీం రామ రామాయ శ్రీరామ శరణం మమ, శ్రీరామ రామాయ నమః, ఓం రామ రామాయ నమః, ఓం శ్రీం రామ రామా శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ, శ్రీరామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే. సంవత్సరానికి శ్రీ మామిడి గొల్లల మామిడి సంవత్సరానికి గొల్లడ మామిడి ఏదైనా సాధ్యం ఏమటి ఆప్సాధ్యం అంటే లక్ష్యం అంటే ఇవాడ అసాధ్యమైంది. లక్ష్యం మనకి పురుషార్థాలను కూడా సాధించి పెడతారు. కర్మ భక్తి గల హృదయంలో జ్ఞానోదయం, భక్తి లేకపోతే ముక్తి లేదు, శాంతి లేదు. కొంతమంది భక్తులు మాకు మోక్షం వద్దు ఇదే సరి సరిపోదు. ఇది గొల్లడి మామిడాడులో, ఇది విలేజ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ర్యాలింగ్ గ్రామం విలేజ్ ఆఫ్ టెంపుల్స్ ర్యాలింగ్. అలాగే ఇక్కడ ఈ గొల్లల మామిడాడ విలేజ్ ఆఫ్ టెంపుల్స్ ఎన్నో దేవాలయాలు ఉన్నట్టు. ఇది రెండో భద్రాచలం. పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళు చిన్న తిరుపతి వెళతాం. చిన్న తిరుపతి పశ్చిమ గోదావరి జిల్లాలో, భద్రాచలం ఖమ్మం జిల్లాలో, భద్రాచలం వెళ్ళలేని వాళ్ళు తూర్పు భద్రాచలం. ఇది క్షేత్రం దర్శించడం, భద్రాచల దర్శనం కూడా, అయోధ్య దర్శనం. ఇది మహాభక్తితోటి ఎంతో ప్రేమతోటి ప్రతి ఇతికిలోని ప్రేమను పూసి భక్తిని పూసి రామభక్తిని ప్రతి ఇతికిలోని పూసి కట్టబడినట్టు మన కోసం రాముడిని అలంకరించారు. అలంకారంలో రామచంద్ర అర్యాద రాముడు. మహాత్మా గాంధీ గారు అన్నారు, నాకు చిన్నతనంలో ఎక్కువ భయం కలిగి రామనామం నాకు భయరహిత స్థితిని తీసుకొచ్చిందని చెప్పారు. రాముడికి ఇష్టదేవత రామచంద్రం. గాంధీ గారికి మన జాతి పిత బాపూజీకి రాముడు ఇష్టదేవత. జీవితం పొడిగినా రామనామాన్ని స్మరించారు, భయరహిత స్థితిని పొందారు, రామనామం స్మరించారు. అందులో మన ఆంధ్రులు, మన ఆంధ్రులందరికీ ఇష్టదేవత రామచంద్రం. గుజరాత్లో ఎక్కువ కృష్ణుని స్మరిస్తారు, బెంగాల్లో ఎక్కువ అమ్మని స్మరిస్తారు, తమిళనాడులో ఎక్కువ బిడ్డని స్మరిస్తారు, ఆంధ్రులు ఎక్కువ రాముణ్ణి స్మరిస్తారు. ఆంధ్రులకు ఇష్టదేవత రామచంద్రమూర్తి, మర్యాద పురుషోత్తమ. మనం రాముణ్ణి ధనం కోసం స్మరించవచ్చు, ధనం కోసం కూడా ఆరాధిస్తూ ధనం ఇస్తాడు రాముడు. శ్రీరామనామం రమనామం లక్ష్మీప్రదమైనది. రాముణ్ణి మనం ధనం కోసం ప్రార్థిస్తే ధనం ఇస్తాడు, కానీ ధనం కోసం ప్రార్థించకుండా జ్ఞానం కోసం ప్రార్థిస్తే జ్ఞానం ఇచ్చి ధనం కూడా ఇస్తాడు. ధనం కోసం ప్రార్థించే వాళ్ళకి ధనం ఇస్తాడు, కానీ ఇంకా జ్ఞానం ఇవ్వడు. జ్ఞానం కోసం ప్రార్థించే వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇచ్చి ధనం కొని రాముడి. ఆది కవి వాల్మీకి మహర్షి, ఆది కావ్యం. ఈ మధ్యన పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు సమీపంలో ఒడ్లూరు గ్రామంలో కూడా సీతాలయం కడుతున్నారు. సీతాలయం అలహాబాద్ దగ్గరలో ఉందో ఆలయం, అదే పద్ధతిలో అంత పెద్ద ఆలయం కాకపోయినా సీతాలయం తణుకు సమీపంలోటువంటి ఒడ్లూరు గ్రామంలో కూడా సీతాలయం నిర్మిస్తున్నారు. తర్వాత కాశీకి అలహాబాద్ మధ్యలో కూడా ఒక సీత అక్కడ భూమిలో ప్రవేశం ఆ దృశ్యం అంతా అక్కడ సీతండి. ఒడ్లూరులో కూడా సీతాలయం లేదు. తణుకు సమీపం రాముడు అవతార పురుషుడే, సీతమ్మ అవతారమే. రాముడు మహావిష్ణు యొక్క అవతారం అయితే మహాలక్ష్మి యొక్క అవతారం సీత. మన బివి రాజుగారికి సీతారాములు అంటే బాగా ఇష్టం. అందుకని సిమెంట్ కంపెనీకి పేరు రాశి అని పెట్టారు. రాశి అంటే రా అంటే రాముడు, సి అంటే సీత, అదే రాశి. ఆ సిమెంట్ కంపెనీ పేరు రాశి. రాశి అంటే రా అంటే రాముడు, సి అంటే సీత. ఆదికవి వేదాల్లో ఉన్న సారాన్ని అంతా తీసుకుని వచ్చి పురుషుడు మానవుడు ఏ విధంగా అయితే ధర్మార్థ కామ మోక్షాలను సాధించాలో, నాలుగు వేదముల యొక్క సారం, ఎదిర్వేదం, ఋగ్వేదం, అధర్వణ వేదం, నాలుగు సామవేదం, నాలుగు వేదముల యొక్క సారాన్ని కూడా వాల్మీకి మహర్షి రామాయణ రూపంలో, ఆది కవి వాల్మీకి మహర్షి, ఆది పండితుడు వాల్మీకి మహర్షి, ఆది కావ్యం రామాయణం. నాలుగు వేదముల సారం రామాయణంలో ఉంది. నాలుగు వేదముల్లో ఏ పరమాత్మ గురించి చెప్పాడో, ఏ పరమాత్మ జీవుడు అర్థం చేసుకోవాలో, జీవుడు తెలుసుకోవాలో, మనస్సు ఏ పరమాత్మను సాక్షాత్కారం చేసుకోవాలో జీవుడు, ఆ పరమాత్మ రాముడి కింద అవతరించి వేదాల్లో ఉన్న సారము రామాయణం కింద అవతరిస్తే వేదాల్లో ప్రతిపాదించినటువంటి పరమాత్మ రామచంద్రమూర్తిగా వచ్చారు. రామాయణం రామనామం లక్ష్మీప్రదమైనది. శ్రీరామనామం మనకి ప్రాణాయామం చెప్తారు, ప్రాణాన్ని నియమించుకోవడానికి ప్రాణాయామం. ఆసనం చెప్తారు, శరీరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆసనం చెప్తారు. అదే ప్రత్యాహారం చెప్తారు, విషయాలకి ఇంద్రియాలను ఎలా దూరంగా ఉంచాలో దానికి సంబంధించిన ప్రత్యాహారం అష్టాంగ యోగంలో ఇవి చెప్తారు. ధ్యానము చెప్తారు, ధారణ చెప్తారు, సమాధి చెప్తారు. అష్టాంగ యోగం ధారణ అంటే మనం వేరేనంటే రామచంద్రమూర్తిని కానీ కృష్ణమూర్తిని కానీ స్వామివారిని వాసుదేవ స్వామి వారిని కానీ రామస్వామి గారిని కానీ స్వామి గారిని కానీ మనం ఆరాధించేటప్పుడు వారిని మనస్సు మీద వారిని మీద మన మనస్సు నిలబెట్టి ఉంచటం ధారణ. ఆ ధారణ ఆ మనస్సు నిలబెట్టి ఉంచటం అనేది తగిలిదారి వలె విరళ చింతన కాకుండా సరళ చింతన వలె నది ఏ విధంగా అయితే ప్రవాహిస్తుందో ఒక గ్లాసులో నెయ్యి ఇంకో గ్లాసులో పోసేటప్పుడు ఎలా ఎలా ధార కింద పడుతుందో అలా కనుక మనకు ధ్యానం కుదిరితే దాన్ని అలా ధారణ కుదిరితే దాన్ని ధ్యానము అంటారు. మనం ఏ వస్తువుని అయితే ఆరాధిస్తున్నామో ఆ వస్తువు యొక్క మనస్సు ఆ వస్తువు యొక్క ఆకారమే చెందితే మనస్సు దాన్ని సమాధి స్థితి అంటారు. జ్ఞానం కావాలంటే పెద్దలు ఏం చెప్పారంటే సంబడి కింద ఉండకండి నువ్వుబడి కింద ఉండకండి. నీకు ఈ జన్మలో కనుక జ్ఞానం వాయిదాలు అక్కర్ లేకుండా ఈ జన్మలోనే ఇక్కడే మనం ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడే ఈ చావు వచ్చి మన శరీరాన్ని కబళించడం ముందే ఆత్మజ్ఞానం మీకు కావాలంటే సంబడి కింద ఉండకండి నోబడి కింద ఉండకండి. మనం అలాగున్నాం ఎలాగున్నాం అనుకోవద్దు. మీరు ఏది అనుకోవద్దు, పేదవారం అనుకోవద్దు, ధనవంతులు అనుకోవద్దు, పాండిత్యం ఉందనుకోవద్దు, లేదని అనుకోవద్దు, గౌరవం గురించి ఆలోచించొద్దు, అగౌరవం గురించి ఆలోచించవచ్చు, ఏదిగా ఉండకండి, ఏదిగా మీరు సంబడీగా ఉండకండి. అలా ఉన్నాను ఎలాగున్నానో ఏం అనుకోకండి, ఏమీ లేకుండా నోబడి కిందే ఉండండి. ఇప్పుడే ఇక్కడే మీకు జ్ఞానం వరిస్తుంది, రాముడి దయ వరిషిస్తుంది, రామానుగ్రహానికి పాత్రలు. నోబడి కింద ఉండండి, సంబడి కింద ఉండండి. ఏదో ఒక రూపంతో ఒక పేరుతో ధనంతో చదువుతోటో కులంతో దేనితో తాదాత్యం పొందకుండా అండబలంతో అర్ధబలంతో రంగుతోటో ఇంకోటో దేనితో తాదాత్యం పొందకుండా సంబడీగా ఉండకండి, నోబడీగా ఉండండి, జీరోగా ఉండండి. మీకు ఆత్మజ్ఞానానికి అర్హులు అద్దరు చెప్పు. నోబడీగా ఉండండి, సంబడీగా ఉండండి. అంచేత మీకు సమాధి స్థితి, మీకు ఏ రాముడిని ఆరాధించగా ఆరాధించగా మన మనస్సు రాముడి యొక్క రూపం ఉండితే ఆ కళ్యాణ గుణాల మీద మనస్సు నిలబడితే ఆత్మగుణాల మీద మనస్సు నిలబడితే సమాధుల్లో చాలా రకాలు ఉన్నాయి. యోగ సమాధి, సహజ సమాధి, ఇలా సమాధులు చాలా రకాలు ఉన్నాయి. రమణ మహర్షి గారు చెప్పేది సహజ సమాధి. సహజ సమాధి అంటే నిద్ర గాఢ నిద్రలో జాగ్రత్త మెలకువలో మనం నిద్రలో ఎలా ఉంటున్నామో మెలకువలు అలా ఉండగలగాలి, అది సహజ సమాధి. యోగ సమాధి అంటే మనం కొంచెం అందులో మళ్ళీ ఆ సమాధిలోంచి బయటకు వచ్చేటప్పుడు సమాధిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, సమాధిలోంచి బయటకు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం. సహజ సమాధి పొందిన వాడిని ప్రపంచం చేత ఆకర్షించబడడు. నిద్రలో ఎవరిని ఎవరు ఎవరు ఎవరి చేత ఆకర్షించబడరు నిద్రలో. అలాగే సహజ సమాధి స్థితి పొందిన వాడిని ప్రపంచంలో ఉన్న వస్తుజాలం కానీ ప్రపంచంలో ఉన్న వైభవాలు కానీ ప్రపంచంలో ఉన్న ఆకర్షణలు కానీ సహజ సమాధి పొందిన వాడికి ఏ ఆకర్షణ ఏ అట్రాక్షన్ ఉండదు, రిపల్షన్ ఉండదు, అట్రాక్షన్ ఉండదు. సహజ సమాధి నువ్వు నిద్రలోంచి మేలుకుంటున్నావు, మేలుకోవటం మేలుకున్నప్పుడు కూడా మేలుకో అన్నాడు, అది సమాధి సమాధి నీకు వస్తుంది. నువ్వు నిద్రలోంచి మేలుకున్నావు, మేలుకుని ఉన్నప్పుడు మేలుకుని మేలుకున్న దాంట్లోంచి కూడా మేలుకో, అప్పుడు నీకు సమాధి స్థితి వస్తుంది అన్నాడు. ఇది సహజ సమాధి. అంటే అది ఎందుకు చెప్తానంటే ప్రాణాయం వల్ల లోపల శుభ్రంగా ఉండటం యమం చెబుతుంది, బయట శుభ్రంగా ఉండటం నియమం చెబుతుంది. ప్రాణాయామయమం ప్రాణాయామం మనస్సు యొక్క గతిని నియమిస్తుంది, ఆసనం శరీరాన్ని స్వాధీనం చేసి పెడుతుంది, ప్రత్యాహారం విషయాలకు ఇంద్రియాలని దూరంగా ఉంచుతుంది, ధారణ ఒక వస్తువు మీద మీ ఇష్టదేవత మీద మనస్సును నిలబెట్టి ఉంచుతుంది. ఆ మనస్సును నిలబెట్టి ఉంచడం తైలధార వలె ఉండేది ధ్యానం అవుతుంది. ధ్యానస్థితి సమాధి స్థితి, సమాధి స్థితి అని మీ ఇష్టదేవత యొక్క ఆకారణ స్వరూపం పొందటం. రాముడు కళ్యాణ గుణాలకి, రాముడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద, కళ్యాణకు 100కు 100 రూపాయలు కళ్యాణ గుణాలు ఉన్నాడు, 100కు 100 రూపాయలు ఆత్మగుణాలు ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా ఈ సృష్టిదని బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుడు అడిగితే ఉన్నాడు వాడే రాముడు అని చెప్తాడు. ఆ రాముడు గురించి వర్ణించి కావ్యం రాసి తరించమని వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుడు సలహా చెప్తాడు. అంటే రాముడు గుణాలన్నీ ఆత్మగుణాలు, అయ్యే కళ్యాణ గుణాలు. ఒకటి మనం పొరపాటు పడుతున్నాం, ఒక విషయంలో పొరపాటు పడుతున్నాం. మన కనుక యోగ్యత ఉంటే, మన కనుక అర్హత ఉంటే, మనం మంచి విషయాలు మాట్లాడుతుంటే, మంచి విషయాలు ఆలోచిస్తుంటే, మంచి పనులు చేస్తుంటే మోక్షం దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు. మోక్షమే వచ్చి మన ఎత్తి మీద పడుతుంది, మనల్ని భరిస్తుంది, మనకు కూడా వస్తుంది. అది అజ్ఞానంలోంచి విడుదల పొందుతుంది. యోగ్యుడికి, అర్హుడికి, సమర్థత ఉన్న వాడికి, అలాగే ధర్మపక్షపాతికి మోక్షం రాకుండా ఎలా ఉంటుంది? ఉండే అవకాశం లేదు. యోగ్యుడికి మోక్షం రాకుండా ఆత్మజ్ఞానం రాకుండా ఎలా ఉంటుంది? ఆత్మజ్ఞానం యోగ్యుడు అర్హత ఉన్నవాడు, పుణ్యాత్ముడు, పుణ్యబలం ఉన్నవాడు ఆత్మజ్ఞానాన్ని వరించక్కర్లేదు. ఆత్మజ్ఞానం వచ్చి యోగ్యుని వరిస్తుంది, అర్హత ఉన్నవాడిని వరిస్తుంది.
మీరు మోక్షం దగ్గరికి పరిగెత్తక్కర్లేదు. ఆత్మగుణాలు ఉంటే, కళ్యాణ గుణాలు ఉంటే, మీకు పవిత్రత ఉంటే, ఏకాగ్రత ఉంటే, రాముడికి ఉండే లక్షణాలు కనుక మీకుంటే మీరు మోక్షం వెంట పడక్కర్లేదు. మోక్షమే వచ్చి మీ వెంట పడి మిమ్మల్ని వరిస్తుంది. ఆయన ఆ మోక్షం యొక్క భగవంతుడు. భగవంతుడి మీద ప్రేమ లేకుండా, భగవంతుడి మీద భక్తి లేకుండా మనకు భగవద్ అనుభవం కలగదు. అందుకే ధ్యానం, భగవంతుని ధ్యానించడం. ఇప్పుడు మీకు ఈ విషయాలు ఏమైనా చెప్తున్నానంటే, ఆసనం ద్వారా, ప్రాణాయామం ద్వారా, ధారణ ద్వారా, యమయమాల ద్వారా, ఈ వాటి వల్ల వచ్చే ఫలితాలన్నీ ఒక రామనామ స్మరణ వల్ల పొందవచ్చు. అది నా బోధ. పరిమాణి స్మరించడం వల్ల అన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఆత్మగుణాలు లేకుండా ఆత్మానుభవం కలగదు. ఆత్మలక్షణాలు లేకుండా ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మగుణాలనే కళ్యాణ గుణాలు అంటారు. అటువంటి గుణాలున్న పురుషుడు ఎవడైతే ఉన్నాడా అని వాల్మీకి అడిగితే ఉన్నాడు వాడు, రాముడికి బ్రహ్మదేవుడు చెప్పాడు అనంతుడని. బహుశా మీరు కథ వినొచ్చు, కొంతమంది కృష్ణుడు కుచేలుడి కథ మీరు విన్నారు. అలాగే రాముడికి కూడా కుచేలుడు ఉన్నాడు. వాడి పాపులేరు అవ్వడం ఏం చేతం. అర్హత అర్హతే, యోగ్యత అర్హతే. పాపులేరు అయినా అవ్వకపోయినా పది మందికి తెలియటం తెలియపోవటం ముఖ్యం కాదు, భగవంతుడు దయ పొందటం ముఖ్యం. అనంతుడని ఒకడు ఉండేవాడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, అనంతుడు పది మంది కలిసి చిన్నతనంలో ఎల్కేజీలో, యూకేజీలో, చిన్నతనంలో, ఎలిమెంటరీ సెక్షన్లో ఉన్నప్పుడు వశిష్ఠుడి దగ్గర చదువుకునేవాడు. కృష్ణుడి గురువు సాందీపుడు, రాముడి గురువు వశిష్ఠుడు. అయితే వాళ్ళకి చదువులు కావాలంటే మనకు ఆదర్శం కోసం వాళ్ళు గురువుల దగ్గర చదివారు. స్వయంగా భగవంతుడు అయ్యేందుకు కూడా వాళ్ళు చదివారు. అంటే మనం పని నేర్చుకుంటే సరిపోదు, పనిలో నమ్రత నేర్చుకోవాలి. ఊరికే జీవిస్తే సరిపోదు, వినయం ఉండాలి. నమ్రత లేకుండా పని పని చేస్తే ఆ పనిలో మనం దేవుణ్ణి చూడాలి. పనిలో నమ్రత ఉండాలి, ప్రవర్తనలో విజేయత ఉండాలి. భగవంతుడు మనం చూసేది విజేయత. తెలివితేటలు కాదు, గొప్పలు కాదు. అంటే భగవంతుడు చెప్పిన వాక్యమందు భగవంతుడి బందు మనకు గౌరవం ఉందో లేదో చూస్తాడు. ఒబీడియంట్గా భగవంతుడి అందు మనం ఒబీడియంట్గా ఉన్నామో లేదో అని చూస్తాడు. ఒబీడియన్స్ ముఖ్యం, తెలివితేటల కంటే ఒబీడియన్స్ ముఖ్యం. అది భగవంతుడు చూసుకుంటాడు. అలాగే అనంతుడు అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడు చిన్నప్పుడు చదువుకున్నవాడు రామచంద్రమూర్తితో. వాళ్ళిద్దరికీ స్నేహం కలిగింది. వాళ్ళిద్దరికి రాముడికి, కుచేలుడికి, కృష్ణుడికి స్నేహం కలిగినట్టే చిన్నతనంలో రాముడికి, అనంతుడికి స్నేహం కలిగింది. కానీ రాముడి పేరు అనంతుడు, కానీ రాముడు అనంత 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 అని పిలిచేవాడు. రాముడు అలా పిలిచేవాడు ఎవరిని, అనంతుడిని. సరే, అనంతుడు ఏమి చేశాడంటే గురువు గారి పని కూడా చేసి పెట్టేవాడు. కొంతమంది గురువు గారి పని చేస్తూ చదువుకుంటారు, గురువు గారికి సేవ చేస్తూ చదువుకుంటారు. అమెరికాలో కూడా ఈ పద్ధతి ఉంది. ఓ పక్కన సంపాదించుకుంటూ ఉంటారు, ఓ పక్కన చదువుకుంటూ ఉంటారు. ఓ పక్కన లెర్నింగ్ ఉంటుంది, ఓ పక్కన ఎర్నింగ్ ఉంటుంది. ఓ పక్కన సంపాదించుకుంటుంటారు, ఓ పక్కన చదువుకుంటూ ఉంటారు. అమెరికాలో ఆ పద్ధతి ఉంది. ఓ పక్కన చదువుకుంటూ వాళ్ళందరూ వాళ్ళు సంపాదించుకుని చదువుకుంటూ ఉంటారు. ఈ మధ్యన ఒక ఇంటి అబ్బాయిని పెద్దవాళ్ళు అడిగాను, నువ్వు పిహెచ్డీ చేస్తావని. వారికి నాకు సంపాదించుకునే, వారికి నాకు సంపాదించుకునే అవకాశం కొన్ని చదివితే ఓ పక్కన సంపాదించుకుంటూ చదువుకుంటాను, ఇంటి వాళ్ళ మీద ఆధారపడి మట్టుకు చదవను అన్నాడు. అలా పిహెచ్డీ చేస్తానని చెప్పారు వాళ్ళు. అలాగే అనంతరం ఏం చేశాడంటే గురువు గారి దగ్గర చదువుకున్నాడు, నేర్చుకున్నాడు. వశిష్ఠుడి గారికి ఏదైనా ఇంటి పని ఉంటే చేసి పెట్టేవాడు. ఒకసారి వశిష్ఠుడు తొందరగా ఒకసారి వశిష్ఠుడికి కబురు వచ్చింది, రామలక్ష్మణ్ అర్జెంటుగా అయోధ్య పంపుతాను ఏదో పని మీద. వీడు గురువు గారి పని మీద ఉండగా రాముడు అన్నతమ్ములు అందరూ అయోధ్య వెళ్ళిపోయారు. వీడు ఎప్పుడో గురువు గారి పని చూసుకుని 15 రోజులకు వచ్చాడు. వస్తే అయోధ్య వెళ్ళారు వాళ్ళు. కానీ విశ్వామిత్రుడు, రాక్షసుడు బాధ పడలేకపోతున్నాం, రాముడిని తీసుకెళ్లి సంహారం చెయ్యాలి అని వాడు విశ్వామిత్రుడు వచ్చి అడిగితే అప్పుడు రాముడిని పంపిస్తాడు. ఆ యాగ విశ్వామిత్రుడు చేసే యజ్ఞ యాగాలు రక్షణ కొరకు వాడికి రాక్షసులు బాధ పడలేకుండా ఉంటే రాముడిని పంపిస్తే రాముడు రాక్షస సంహారం చేస్తాడు. యజ్ఞ యాగాలు చేసుకోవడానికి మంచివాడు సుఖంగా జీవించే అవకాశాలు కలగజేశాడు రామచంద్రమూర్తి. అంటే రామావతారం, కృష్ణావతారం రాక్షస సంహారం కోసం వచ్చినటువంటి అవతారాలు. అయితే టీచింగ్ లేదంటే టీచింగ్ ఉంది, టీచింగ్ ఉంది. రాక్షస సంహారం కోసం వచ్చారు. ఒకసారి సీతమ్మ మాట్లాడుతూ రాముడితో ఏమైనా చెప్పిందంటే, ఎవరినో రాక్షసులు ఎవరినో పీడిస్తున్నారు, మన జోలికి రావటం లేదు. మన జోలికి రానప్పుడు ఎవరినో పీడిస్తుంటే మనం లేదు, మనం వాళ్ళని సంహారం చేయటం మంచిది కాదేమో, అది వివేకవంతమైన పని కాదేమో సీతమ్మ రామచంద్రమూర్తితో చెబుతుంది. అప్పుడు రామచంద్రమూర్తి ఏమంటాడంటే, రాక్షస సంహారం చేయకపోతే మనం భూమి మీదకి ఎందుకు వచ్చిన పని ఏమిటని. వచ్చిన పనే రాక్షస, వచ్చిన పని ఏమిటి, మనం భూమి మీదకి ఏ పని మీద వచ్చామో ఆ పని జరుగుతూ ఉంటుంది. రాముడి ద్వారా కాదు, మీ ద్వారా, మన ద్వారా కూడా. ఏ శరీరాన్ని భగవంతుడు ఏ శరీరాన్ని ఇంటికి పంపాడో ఆ ఉపాధి ద్వారా ఆ పని జరుగుతూ ఉంటుంది. అది మనకు తెలియక అహంకారం పెట్టుకుని, కర్తృత్వం పెట్టుకుని, గొప్పలు పెట్టుకుని పాడవుతాం, చెప్పడకు గురవుతాం. భగవంతుడు ఏ శరీరం ద్వారా ఏ పని అయితే చేసుకోవాలనుకుంటాడో ఆ శరీరం ద్వారా పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచం. నువ్వు ఇరికే బొమ్మలాగా నిలబడు, నిమిత్త మాత్రం అలా నిలబడు, నేను చేసుకునే పని నేను చేసుకుపోతూ ఉంటానని భగవంతుడు చెప్పాడు. నువ్వు లోపల గుళ్ళ కింద ఉంటే సరిపోతుందని చెప్పాడు. అంటే ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోండి, మీరు రామాయణం చదివినా, భారతం చదివినా, భాగవతం చదివినా, ఉపనిషత్తులు అధ్యయనం చేసినా మనకు ఆత్మజ్ఞానం కలగకుండా, భగవద్ అనుభవం రాకుండా, లోపల మన హృదయంలో ఉన్న కాంతి, ఆ శాంతి, ఆ వైభవం మన మెదడుకి అందకుండా చేసి ఎవరు ఇతరులు కాదు, మనలో ఉన్న అహంభావన, వ్యక్తి భావన, వాళ్ళు ఉన్న కట్టడం వల్లే మనకు జ్ఞానం కలగటం లేదు, మనకున్న అహంభావన వల్లే మనకు జ్ఞానం కలగటం లేదు, అది తెలియటం లేదు. ఎవరు ఇతరుల కారణం అనుకుంటున్నాం. నాలో ఉన్న అజ్ఞానమే కారణం, నాలో ఉన్న అహంభావనే కారణం. నాకు జ్ఞానం కలగకపోవటం కోసం, ఆత్మజ్ఞానం కలగకపోవటం, భగవంతుడు భగవంతు యొక్క స్వరూపం మనకు అందకపోవటానికి కారణం మనలో ఉన్న అహంభావన, మనలో ఉన్న కర్తృత్వ బుద్ధి. అంతేకాని ఇతరుల కారణం కాదు. అంటే అది మనకు మనమే శత్రువు. నిజంగా శత్రువు ఎవరంటే మనకు బయట శత్రువు లేరు, నా అహంభావనే నాకు శత్రువు. ఏం చేయాలంటే అది ఒకటి మాత్రమే నాకు జ్ఞానం రాకుండా అడ్డుపడుతుంది కాబట్టి అది ఒకటి మాత్రమే శత్రువు. అంటే అనంతుడు వస్తాడు, అనంతుడు వచ్చి రాముడిని అడుగుతాడు, ఏది అయోధ్య వశిష్ఠ ఆస్తి చదువుకునే పిల్లలు అందరూ ఉన్నారు, రాముడు అన్నదమ్ములు కనిపించడం లేదు, ఏది వీళ్ళు ఎక్కడికి పోయారు, మన రాముడు ఎక్కడికి పోయాడు అని అనుకుంటాడు. రాముడి చక్రవర్తి కింద అనంతుడు ఎప్పుడూ చూడలేదు, స్నేహితుడిగా మాత్రమే చూశాడు. అయోధ్య వెళ్ళారన్నారు, అయోధ్య పరిగెత్తుకొచ్చాడు, అయోధ్యలు వెళ్ళి ఇక్కడ లేని విశ్వామిత్రుడు తీసిపోయాడు రాక్షస సంహారం కోసం అన్నాడు. అయ్యో రాముడు ఒక్కడే రాక్షస సంహారం అక్కడే చేస్తాడు, నేను కూడా సహాయం చేస్తే బాగుందని ఈయన అడుగుడికి పరిగెత్తాడు అనంతుడు చదువు విడిచిపెట్టుకుని. రాముడు అంటే రాముడు ప్రేమకి, రాముడికి రాము చదువు కంటే రాముడు ఎక్కువ అనుకున్నాడు అనంతుడు. చదువులు మధ్యలో ఆపు చేసి, చదువు మధ్యలో ఆపు చేసి, చాలామంది మనకు స్వాతంత్ర సమరంలో కూడా చదువులు మధ్యలో ఆపు చేసి జైలుకి వెళ్ళిన వారు ఉన్నారు. చదువు మధ్యన రాముడు ఒక్కడే రాక్షస సంహారం చేయటం అంటే రాముడికి నేను సహాయం చేస్తాను అడవులకు పరిగెత్తాడు. పరిగెట్టి రాముడు ఇంత చిన్నపిల్లాడు వాడు, రాముడికి రాక్షస సంహారం ఎలా అంటే రాముడు దేవుడి కింద అనంతుడికి అర్థం ఉంటున్నది, మనతో చదువుకున్నవాడు, మన పక్కన కూర్చున్నవాడు, మనతో పాటు పాఠాలు చదువుకుంటున్నాడు అని అలా అనుకుంటున్నాడు. అలా అనుకుంటూ స్నేహితుడు అనుకుంటున్నాడు కానీ దేవుడు అనుకోవటం లేదు. అంటే ఒక్కడే రాక్షస సంహారం ఎలా చేయగలడని అరణ్యానికి పరిగెట్టాడు. రామా శ్రీరామ 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 అనుకుంటూ రామా రామా అనుకుంటే సడన్ గా ఇంకా సమాధి స్థితి వచ్చింది, అరణ్యంలో ఉండిపోయాడు. అలాగే సమాధి స్థితి ఇస్తే పుట్టలు వచ్చినాయి, అలా ఉండిపోయాడు నిద్రాహారాలు లేకుండా. అంటే ఆ నిద్ర యొక్క జాస లేనప్పుడు, ఆహారం యొక్క జాస లేనప్పుడు ఆ శరీరం అలా ఉండిపోతుంది. ఆహారాన్ని స్మరిస్తూ ఆహారం తినకుండా ఉండలేము. కునిపాట్లు వస్తాంటే నిద్ర లేకుండా ఉండలేము. మనకు కూడా ఈ మధ్య కాలంలో ఇద్దరు స్వాములు ఉన్నాయి, మౌనస్వామి అంటారు, దేవగౌడు ఆయన ప్రధానమంత్రి చేశాడు, నిద్రస్వామి అంటారు. మీటింగ్లో మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో గురి పెట్టేస్తాడు. అంటే పాపం ఆయనకి నెల నిద్ర వచ్చేస్తుంది, మళ్ళీ లేపాలి పక్కవాడు ప్రధానమంత్రి గారు, మీరు మీటింగ్లో ఉన్నారు ఇంటికా లేరు, లేపితే మళ్ళీ మాట్లాడతాడు. ఒకడు నిద్రస్వామి, రెండు మౌనస్వామి. పివి నరసింహరావు గారిని మౌనస్వామి అంటారు. సర్వసాధారణంగా నోరు ఇప్పడు, నోరు ఇప్పితే తప్పనిసరి అయితే నోరు ఓపెన్ చేస్తాడు. ఇవి ఒక నిద్రస్వామి గారు అంటే దేవగౌడ ఇద్దరు ప్రధానమంత్రులు చేసిన వాడే. ఇది ఎక్కడ మడితే అక్కడ కునుకు చేస్తూ ఉంటాడు నిద్రస్వామి. ఒకడు నిద్రస్వామి, రెండు మౌనస్వామి. ఒకటి నిద్రపోతూ ఉంటాడు, రెండోడేమో పెదవులు కదపడం. ఇద్దరు మన దేశానికి ప్రధానమంత్రులు చేసిన వాళ్లే. సరే వీడు రామ శ్రీరామ రామ రామ అంటే సమాధి స్థితిలో ఉండిపోయాడు. అలా సమాధి స్థితిలో సంవత్సరాల తరబడి ఉండిపోయాడు, సంవత్సరాల తరబడి ఉన్నాడు. ఈ లోపల రాముడికి వివాహమైంది, వివాహమైంటే అయోధ్యలో కొంతకాలం గడిపాడు. తర్వాత అరణ్యవాసానికి వెళ్ళటం, సీతమ్మను రావణాసుడు అపహరించడం, తర్వాత రావణాసుడిని సంహారం చేయటం, తర్వాత అభిషేకానికి పట్టాభిషేకానికి అయోధ్య రావటం, ఇవన్నీ జరిగిపోతున్నాయని సమాధి స్థితిలో ఉన్నాడు. ఈ కాలం అంతా 40 సంవత్సరాల కాలం, 50 సంవత్సరాల కాలం, ఒకటి రాత్రి ఇది పగలని తెలియదు. ఆ రామనామ స్మరించడం వల్ల ఆయన సమాధి స్థితి. ఒకసారి ఇలా కళ్ళు తెరి, ఇప్పుడు అలా కళ్ళు తెరిచి మునులు వెళుతున్నారు, మహాత్ములు వెళుతున్నారు, మహర్షులు వెళుతున్నారు, యోగులు వెళుతున్నారు, పెద్దలు వెళుతున్నారు, పెద్ద ఊరేగింపుగా వరుసగా జనం వెళ్ళిపోతున్నారు. వీడిద కళ్ళు తెరిచి చూసి ఇప్పుడు ఏంటి, ఒకటే ప్రవాహంతోనే మీరు వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగారు. ఎక్కడికంటే రాముడికి పట్టాభిషేకం అవుతుంది, రాముడు పట్టాభిషేకం చూడటానికి వెళుతున్నామని చెప్పారు వాళ్ళు మునులు. రామనామం మరణం, దేవుని మరణం చేసేవాళ్ళు మునులు. వాళ్ళు చెప్పారు రాముడికి పట్టాభిషేకం అవుతుంది, ఆ పట్టాభిషేకం తిలకించడానికి వెళుతున్నామని చెప్పారు. అయితే రాముడికి పట్టాభిషేకం, మా స్నేహితుడు రాముడికి పట్టాభిషేకం అవుతుంది, నన్ను కూడా తీసుకెళ్ళండి అక్కడికన్నా. అప్పటి వరకు సమాధి స్థితిలో ఉన్నాడు. రాముడికి పెళ్ళైనట్టు తెలియదు, రాముడు భార్యను రావణాసుడు అపహరించినట్టు తెలియదు, రాముడు రావణాసుడిని సంహారం చేసినట్టు తెలియదు. ఈ పట్టాభిషేకం ఏంటి, ఇదంతా ఇదంతా కొన్ని సంవత్సరాల కింద కాలం అయితే, కొన్ని సంవత్సరాలు కొన్ని క్షణాల కింద అయిపోయింది సమాధి. రమణ మహర్షి గారు అరుణాచలం వచ్చిన కొత్తలో కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికీ ఈ రోజు లక్షవారం అయితే, శుక్రవారం వెళ్ళిపోయింది, శనివారం వెళ్ళిపోయింది, ఆదివారం వచ్చింది. అంటే సమాధి స్థితి పొందిన వాడికి కాలం ఉండదు, కామం ఉండదు. సమాధి స్థితి పొందిన వాడికి కాలాన్ని జయిస్తాడు, కోరికని జయిస్తాడు. అంటే కాలం కోరిక ఉండదు, కోరిక లేనివాడు కాలం లేని వాడికి సమాధి స్థితి కలుగుతుంది, సమాధి స్థితిలో కాలం లేదు, కోరిక లేదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి నల్ల నల్ల తరపడి ఎండిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ ఏకాగ్రత అటువంటి, ఆ పవిత్రత అటువంటిది, ఆ ప్రవీణత అటువంటి, ఆ మెడిటేషన్ అటువంటిది, ఆ కాన్సన్ట్రేషన్ అటువంటి, ఆ ధ్యాస అటువంటి. ధ్యాస లేకుండా ధ్యానం రాదు, ధ్యానం లేకుండా సమాధి స్థితి రాదు. సరే, అందరూ రాముడి దగ్గరికి వెళుతున్నారు, పెద్దలు పెద్దలందరూ కూర్చున్నారు, పెద్ద పెద్దలందరూ కూర్చున్నారు. పట్టాభిషేకం టైంలో పెద్ద పెద్దలందరూ, అయోధ్యలో ఉన్న పెద్దలు అందరూ కూర్చున్నారు. వీడు రామా 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 మిగతా వాళ్ళందరూ దూరంగా కూర్చున్నారు రాముడికి. వీడికి ఎంచేది, వీడు రాజు అని అర్థం అవుతాడు, రాజు అని అర్థం అవుతుండేది, దేవుడు అని అర్థం అవుతుండేది. వీడితోడు మనం చదువుకున్న పిల్లకాయ అనుకుంటున్నాడు. రామా 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 అని వెళ్ళిపోతున్నాడు, రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పటికి ఈయనకి ముసలివాడు అయిపోయాడు. రాముడికి ఎంత వయసు, ఈయనకి ఎంత వయసు వచ్చేసింది? చాలా మటుకి యవనంలోంచి వార్ధక్యంలోకి వస్తున్నాడు. రామా 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 అంటూ వెళ్ళాడు రాముడి దగ్గరికి వెళ్ళేట్టి. వీడేవటరా, రామా రామా అని మీదకు వస్తున్నాడు, పెద్దలందరూ దూరంగా కూర్చున్నారు, వీడు మీదకు వస్తున్నాడు అంటని. వెంటనే దగ్గరికి వచ్చేటప్పుడు రాముడు గుర్తించాడు. రాముడు గుర్తించి అనంతని ఒక్కసారి కౌగలించుకున్నాడు. రామచంద్రమూర్తి అన్నాడు అక్కడ ఉన్న పెద్దలందరితోటి, ఈజ్ మెజెస్టీ, ఈజ్ ఎక్సలెన్సీ, తమరు తమరు మీరు మీరు అంటున్నారు మీరందరూ నన్ను, తమరు తమరు మీరు దైవ స్వరూపులు, అవతార పురుషులు అంటున్నారు మీరు, మీరు చూశారా, నువ్వు నువ్వు అంటున్నారు, వీడెవడో నీకు తెలుసా అని అడిగాడు. అయోధ్యలో నువ్వన్నవాడు ఎవడో లేడు నన్ను, వీడొచ్చి నువ్వు నువ్వు అంటున్నాడు. వీడు ఆ అర్హత నువ్వంటానికి వీడు ఒక్కడికే సరిపోతాడు. మేము చిన్నప్పుడు చదువుకున్నాం, అప్పుడు వశిష్ఠుడికి నమస్కారం, వశిష్ఠుడి కంటే రాముడు ముందు గుర్తించాడు. మేస్టారు, మనం చిన్నప్పుడు చదువుకున్న పిల్లకాయ వీడు, వీడు అనంతరి మీరు మర్చిపోయారంటే అప్పుడు వశిష్ఠుడు కూడా గుర్తించి పెట్టుకుని రామచంద్రమూర్తిని కౌగలించుకున్నాడు. అందరూ మీరు మీరు అనేవారే, అందరూ అవతార పురుషులు, జ్ఞాని అవతార పురుషులు అని చెప్పేవాళ్ళు, నువ్వని అనేవారు, అయోధ్యలో పిలిచేవాళ్ళు ఎవడో లేరు, ఒక్క నా తండ్రి స్వర్గస్థులైనటువంటి నా తండ్రి పిలిచాడు నువ్వని, మళ్ళీ వీడి పిలుస్తున్నాడు, వీడు కూడా నా తండ్రితోడు సమానము. ఎవరైనా మనం నువ్వని పిలిస్తే ముందు కోపాలు వస్తాయి. ఒకసారి భార్య కూడా భర్త మీద ఎక్కువ కోపం వచ్చాయని ఒకసారి నువ్వని, అందరూ కాదనుకోండి, కొంతమంది అలా అంటే కోపం, ఆ కోపం యొక్క వేగం తట్టు. ఒక్క నా దశరథుడు నా తండ్రి దశరథుని పిలిచేవాడు రబ్బాయి నువ్వు నువ్వని, మళ్ళీ వీడి పిలుస్తున్నాడు నువ్వని, నువ్వని పిలిచేవాడు నాకు అయోధ్యలో కూడా కనపడలేదు. నువ్వు నా తండ్రితోడు సమానం. అనంత, వాడి పేరు అనంతుడు, తిరగటం అనంత అని పిలిచేవాడు. అనంత, నువ్వు నాకు తండ్రితోడు సమానం, ముందు కూడా ముందు నువ్వే అంటే నువ్వని పిలిచేవాడు నా తండ్రి పిలిచాడు, తర్వాత నువ్వు పిలుస్తావు, ఎవడో నా అయోధ్యలో నువ్వని పిలిచేవాడు అంటే కూర్చుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్య. రాముడు మర్యాద అటువంటిది, రాముని గౌరవం అటువంటి, అంటే రామనామం స్మరిస్తే స్మరిస్తే వాడికి, ఎవడికి, అనంతుడికి, వాడికి ఉన్న లోక, వాడు వాడు హృదయం లోకవాసములకు రహితమైంది. మనం లోకవాసన పోగొట్టుకోవడానికి ఎన్నో సాధన చేస్తాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎన్నో యోగాభ్యాసాలు, ఎన్నో ట్రైనింగ్లు, 6 వారాల ట్రైనింగ్లు, 4 యుగాల ట్రైనింగ్లు, 8 వారాల ట్రైనింగ్లు, ఎన్నో ట్రైనింగ్లు, ఎంతో అల్లరి, కూర్చోటాలు నుంచోటాలు ఎన్నో అల్లరి, ఎంతో అల్లరి. కానీ రామచంద్రమూర్తిని అనంతులు స్మరించగా స్మరించగా హృదయం వాసనారహితం, వాడి హృదయం వాసంలోంచి విడుదల పొందింది. లోకవాసంలోంచి, వ్యవహారాల్లోంచి, లోక ఈ దేహవాసంలోంచి, శాస్త్రవాసంలోంచి, లోకంలో ఎన్ని రకాలైతే సంస్కారాలు ఉంటాయో, లోకంలో ఎన్ని వాసనలు ఉంటాయో, అన్ని వాసనలు ఆయన హృదయాన్ని విడిచిపెట్టేసిన రామనామం. అంటే అనంతుడు రామనామాన్ని స్మరించి స్మరించి ఆడి హృదయంలో, ఆడి హృదయం లోకం అది వాసంలోంచి విడుదల పొందింది, రామాకారం చెందాడు. ముందు వాడు ముందు ఆ సింహాసనం మీద రామచంద్రమూర్తి అనంతమే కూర్చాడు. ఈ ట్రైనింగ్ల వల్ల అవ్వలేదు అనంతుడు రాముడి మీద ఆపుకోలేని ప్రేమ, ఆపుకోలేని భక్తి, ఒక పరిమితులు లేని హద్దులు లేనటువంటి విశ్వాసం. ఏ స్థితికి తీసి వాసనారహితుడయ్యాడు అనంతుడు. అంటే మీరు కాలాన్ని పాడు చేసుకోకూడదు. భక్తులైన మీరందరూ కూడా ధనం పోతే మళ్ళీ మనం సంపాదించుకోగలం, కానీ కాలం పోతే మళ్ళీ మనం సంపాదించగలం. అంటే కాలాన్ని గౌరవించుకోవాలి, కాలాన్ని ఉపయోగించుకోవాలి. మనకి సబ్జెక్ట్, ఏ సబ్జెక్టు రా, ఏ సబ్జెక్టు రాదనుకోకండి. అక్కడ మనస్సు పెట్టి మనం సంపాదించుకుంటే ఆ సబ్జెక్టు వస్తుంది, నేర్చుకుంటే ఆ సబ్జెక్టు వస్తుంది. ఇది కష్టమని ఏది అనుకోకూడదు. అక్కడ ఇష్టం పెట్టుకుని పరిశ్రమ చేస్తే, కృషి చేస్తే ఆ సబ్జెక్టు మనకి తప్పనిసరిగా వస్తుంది. గోడలకు కూడా చదివి వస్తుంది మనకి శ్రద్ధ కనుక ఉంటే, ఏకాగ్రత కనుక ఉంటే. చదువుకోవాలి, బాగుపడాలి అనేటువంటి తపన కనుక ఉంటే గోడలకు కూడా చదువు. రామచంద్రమూర్తి ఘట్టంలో సీతమ్మని అరణ్యవాసానికి పంపుతారు. అరణ్యవాసానికి లక్ష్మణ్ తీసుకెళ్లి అరణ్యవాసంలో విడిచిపెట్టమంటాడు సీతమ్మని. మనకు వచ్చి అన్ని తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటల్లోనే కాదు, తలంపుల్లోనే కాదు, ఆలోచనలోనే కాదు, ఆలోచనలో, తలంపులో, మాట ప్రతి నిమిషము కాదు, ప్రతి క్షణం జాగ్రత్తగా ఉన్నవాడికే ఆత్మజ్ఞానం కలగచ్చు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. మన బుద్ధిలో ఎన్ని దోషాలు ఉన్నా ఆ దోషాలని తరివేస్తాయి ఈ రెండు నామాలు చాలు మనకి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. బుద్ధిలో ఉన్న దోషాలన్నింటినీ బయటికి బయటికి తోరేస్తాయి, బుద్ధిని శుభ్రం చేస్తుంది, బుద్ధిని ఆయుధం చేసి విడిచిపెడతాయి ఈ రెండు దోషాలు. ఒకటి బుద్ధి, రెండు జ్ఞానం, మూడు భాష. మనం మాట్లాడే భాష బాగుండాలి, అపశవ్యంగా మాట్లాడకూడదు, అసందర్భంగా మాట్లాడకూడదు, వెటకారం కోసం మాట్లాడకూడదు. రాముడు భాష అటువంటి. అదే ఆంజనేయ స్వామి రాముడికి మొట్టమొదటిసారి కిష్కింధా కాండలో మొట్టమొదటి కాండ బాలకాండ, తర్వాత అయోధ్యకాండ, తర్వాత అరణ్యకాండ, తర్వాత కిష్కింధకాండ, తర్వాత సుందరకాండ, తర్వాత యుద్ధకాండ. ఈ కాండలో కిష్కింధా కాండలో రాముడికి ఆంజనేయ స్వామికి ఆ పరిచయం వచ్చినప్పుడు ఆ ఆంజనేయ స్వామి మాట మాట్లాడుతుంటే, ఆంజనేయ భాష మాట్లాడుతుంటే మనకి జంతువులకి తేడా ఏమిటి? మనం అపసవ్యంగా మాట్లాడుతుంటే, అసందర్భంగా మాట్లాడుతుంటే మనం కూడా జంతువులు కూడా సమానం. మనిషిలో ఉన్న ప్రత్యేకత భాష. కొంతమంది భాష మాట్లాడుతుంటే నోట్లోంచి పంచదార కారుతుందా, తేనె కారుతుందా, పంచదార కారుతుందా, తేనె కారుతుందా అనిపిస్తుంది. ఆ నోట్లో మధురాతి మధురం. బుద్ధి గొప్పగా ఉంటుంది, భాష గొప్పగా ఉంటుంది, రెండాటి కంటే గొప్పగా ఉంటుంది జ్ఞానం. ఈ రెండు ఉంటేనే మనిషి లేదా పశువుతోడు సమానం. ఆ భాషలో కూడా సంస్కరింపబడిన భాష మాట్లాడు. కొంతమంది మాట్లాడుతుంటే మాటలు వినలే. ఆంజనేయ స్వామి మాట్లాడుతుంటే తన పరిచయం చేసుకుంటూ రాముడితో మాట్లాడుతుంటే, వాడు వేరే బోర్సు, వాడు భయ ఆ భయో డేటా తర్వాత విందాం, నేను సుగ్రీవుని మంత్రి అని తన పరిచయం చేసుకుంటూ ఉంటాడు ఆంజనేయ స్వామి. అప్పుడు లక్ష్మణుడితో ఇప్పుడు చెప్తాడు రాముడు, నువ్వు వాడు భయో డేటా తర్వాత చూద్ది కానీ వాడు సుగ్రీవుడికి మంత్రో మరొకడికి మంత్రో చూద్దు, వాడు భాష వాడు మాట్లాడే భాష చూడు, ఎంత వ్యాకరణ సహితంగా ఉంది, ఎక్కడ వ్యాకరణ దోషం కనిపించడం లేదు. రిటర్న్ ఎక్స్ప్రెషన్ లో కానీ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ లో కానీ వ్యాకరణ దోషం కనిపించడం లేదు లక్ష్మణ. ముందు వాడు భాష శ్రవణం చెందాను. అంటే మనం మానవ జన్మగా వచ్చినందుకు భాష శుచిగా ఉండాలి. కొంతమందిలో మాట్లాడుకున్నా సమాజంలో మాట్లాడుకున్నా భాష శుద్ధిగా ఉండాలి, బుద్ధి శుద్ధిగా ఉండాలి, అప్పుడు కదా జ్ఞానం. రాముడు భాష అటువంటిది, హనుమంతుడు భాష అటువంటిది, హనుమాను భాష అటువంటిది. ఇప్పుడు ఇంతకేదో ఇక్కడ ఇచ్చాం సీతమ్మనే. సీతమ్మని అంటే భాష, భావాల విషయంలో, తలంపుల విషయంలో, మాటల విషయంలో, భాషల విషయంలో, వ్యవహార విషయంలో అని చాలా జాగ్రత్తగా, బహు జాగ్రత్తగా ఉన్నవాడు. కానీ ఉపనిషత్తులు చెప్పాడు కత్తి అంచి మీద నడిచేవాడు, కత్తి అంచి మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా జీవించేవాడికి జ్ఞానోదయం అవుతుందని. సీతమ్మని విడిచిపెట్టి అరణ్యానికి విడిచిపెట్టి మళ్ళీ రామాయణం కథల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు అయిపోతా ఆరైపోతున్నప్పుడు అందులోకి వెళితే రామాయణంలో ప్రవేశించను. సీతమ్మని అరణ్యంలో విడిచిపెట్టమని పంపినప్పుడు కూడా లక్ష్మణ్ణి విడిచిపెట్టి పంపమాట, లక్ష్మణ్ణి విడిచిపెట్టి పంప, లక్ష్మణ్ణి వెళ్ళి అరణ్యవరణం విడిచిపెట్టి రమ్మంటాడు లక్ష్మణుడు. ఎవరు? రాముడు. అప్పుడు సీతమ్మని అరణ్యవాసానికి పంపటం, అరణ్యంలో విడిచిపెట్టడం లక్ష్మణుడికి ఇష్టం లేదు. అది దైవ నిర్ణయం. అది దైవ నిర్ణయమైనా లక్ష్మణుడికి ఇష్టం లేదు, లక్ష్మణుడికి ఇష్టం లేదు, స్వామికి ఇష్టం లేదు, లక్ష్మణ స్వామికి ఇష్టం. అరణ్యవాసంలో విడిచిపెడుతూ కానీ లక్ష్మణుడు ఒక మాట అనుకోకుండా ఉండలేకపోయాడు. వాడి పెద్దవాడు. ఎవడి పెద్దవాడు? రాముడి పెద్దవాడు. నేను చిన్నవా అని చేత వాడి మాట నాకు వినవలసి వచ్చింది. అంటే సీతమ్మ అరణ్యవాసం విడిచిపెట్టడం లక్ష్మణ స్వామికి ఇష్టం లేదు. వాడి పెద్దవాడు, నేను చిన్నవాడిని అయిపోయాను. నేనే కనుక పెద్దవాడిని అయ్యి ఉంటే వాడి మాట విని ఉండేవాడు కాని మీరు ఎక్కడ అనకండి ఈ మాట. అయి కనలేదు లోపల అనుకో. వాడి దేవుడైనా వాడి పెద్దవాడైనా చిన్నవాడి నేను ఆడ మాట కాదనలేక సీతమ్మని అరణ్యవాసంలో విడిచిపెడుతున్నారు, నేనే పెద్దవాడిని అయ్యి ఉంటే ఆడ మాట విని ఉండేవాడిని కాదు అని పైకి అనలేదు మనస్సులో. భవిష్యత్తులో ఎప్పుడైనా నాకు జన్మ వస్తే పెద్దవాడు కానీ చిన్నవాడు కాదు అంత బాధ భరించాడు లక్ష్మణస్సు. మరి ఈ మాటలు మీరు ఎక్కడికి మోసుకెళ్ళారు? భవిష్యత్తులో నాకు జన్మ అంటూ వస్తే సీతమ్మని అరణ్యవాసంలో విడిచిపెడితే పైకి నోడుతోడనలేదు లక్ష్మణ స్వామి మనస్సులో అనుకుంటాడు. భవిష్యత్తులో నాకు జన్మ అంటూ వస్తే నేను ఇంకా చిన్నవాడిగా పుట్టకూడదు, పెద్దవాడిగానే పుట్టాలి. అందుకే బలరామకృష్ణుడులో బలరాముడు లక్ష్మణుడు అయ్యాడు. ఇంకా కృష్ణుడి మాట విన్నా ఒకటే నా కొన్ని మాటలు ఇనివాడు కదా బలరాముడు. లక్ష్మణుడు ఏమయ్యాడు? బలరాముడు అయ్యాడు. రాముడు కృష్ణుడు అయ్యాడు. ఈ అవతారంలో లక్ష్మణుడు చిన్నవాడు, రాముడు పెద్దవాడు. నేను ఇంకా పెద్దవాడి కింద పుడతాను కానీ చిన్నవాడి కింద పుట్టనన్నాడు. ఆ బాధ భరించలేక ఆ మాటలు మనస్సు అనుకున్నాడు. అంటే మరుసటి జన్మలో లక్ష్మణుడు బలరాముడు అయిపోయాడు, అన్నగారు అయిపోయాడు, రాముడు చిత్తముడు అయిపోయాడు. అంటే నువ్వు చెప్పిన మాటలు, కృష్ణుడు చెప్పిన మాటలు వినడం మాటలు చాలా ఉన్నాయి బలరాముడు. అంటే తలంపు కూడా నీకు ఏం మాటలు కాలక్షేపానికి చెప్పటం లేదు. తలంపుల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు వచ్చే నోడితోటి మాట మాట్లాడకపోయినా మనకు తలంపులకు కూడా మనం సమాధానం చెప్పుకోవాలి. మనకి ఏదైనా చెడు తలంపు వచ్చిందనుకోండి, ఏదో జన్మలో దానికి సమాధానం చెప్పాలి. ఏదైనా మంచి తలంపు వస్తే దాని ఫలితం ఉంటుంది, చెడు తలంపు వస్తే దానికి తలంపు కూడా ఉంటుంది. నాకు ఏదైనా చెడు తలంపు వస్తే ఆ చెడు తలంపు మీకు తెలియకపోయినా ఆ చెడు తలంపు కూడా ఆయన ఆన్సరబుల్. నేను ఏదో జన్మలో చెడు తలంపు కూడా సమాధానం చెప్పాలి. ఆ హనుమంతుడికి లక్ష్మణ స్వామికి వచ్చిన తలంపు వల్ల మళ్ళీ అన్నగారే అని చిన్నవాడి కింద పుట్ట పెద్దవాడి కింద అన్నగారు ఆ బాధ భరించలేక వచ్చినటువంటి తలంపు. అంటే నువ్వు అంతా భగవంతుల్లో ఉన్నావు, అంతా భగవంతుల్లోనే ఉన్నావు. అంటే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నీలో నీ లోపల నేనుగా వ్యక్తం అయ్యేది, నీ లోపల నేనుగా వ్యక్తం అయ్యేది మనస్సు. మనస్సే నీకు లోపల నేనుగా వ్యక్తం అవుతుంది, అంతకంటే ఏమి లేదు. మనస్సే నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. మనస్సే నీకు ఊరికి నేను నేను అంటున్నావు. నేను శరీరం నీకు నేనుగా వ్యక్తం ఉంటుంది లేదు. లోపల మనస్సే నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. లోపల పరబ్రహ్మం చైతన్యం. రాముడన్నా బ్రహ్మమే, వెంకటేశ్వరుడన్నా బ్రహ్మమే, వెంకటేశ్వరుడన్నా కృష్ణుడన్నా బ్రహ్మమే, వెంకటేశ్వర బ్రహ్మం, రామబ్రహ్మం. తణుకులో డాక్టర్ గారి పేరు రామబ్రహ్మం, కృష్ణ బ్రహ్మం, రామ బ్రహ్మం, వెంకటేశ్వర బ్రహ్మం, అన్నమాచార్యుడు వెంకటేశ్వర స్వామిని స్తోత్రం చేస్తూ పరనింద చేసేవాడిని ఆత్మస్థితి చేసే, ఆ పరనింద చేసేవాళ్ళకి ఆత్మస్థితికి అలవాటు పడ్డవాడికి నీ పాదాలు దొరుకుతాయా వెంకటేశ అన్నాడు. అది వైష్ణవుడు లక్షణమా? విష్ణు భక్తుడు లక్షణమా? ఆత్మస్థితి చేసుకునే వాళ్ళు, తమ అహంకారాన్ని గ్లోరిఫై చేసుకునే వాళ్ళు, ఇతరులను నిందించేవాళ్ళు, పరులు నిందించేవాడు, వాళ్ళని వాళ్ళని పొగుడుకునేవాడు, వాడు భక్తుడా? వాడు వైష్ణవుడా? వాడు వైష్ణవుడు కాదు, శైవుడు కాదు, ఏది కాదు వాడు. ఓ వెంకటేశావో, నీ పాదాలు వాడికి ఎక్కడ దొరుకుతాయన్నాడు. ఎవడు అన్నమాచార్యుడు, వెంకటేశ్వర స్వామి స్తోత్రం, పరనంద, ఆత్మస్థితి, పరనంద, ఈ రెండును వాడికి నీ పాదాలు ఎక్కడ దొరికితే వాడు భక్తుడా? వాడు వైష్ణవుడు కాదు, శైవుడు కాదు, విష్ణు భక్తుడు కాదు, శైవ భక్తుడు కాదు. ఇద్రోపమ్మంటారు వాడు. శివుడు జరిగి చేర్చుకోడు, విష్ణువు జరిగి చేర్చుకోడు, ఇద్రోపమ్మంట అన్నాడు అన్నమాచార్యుడు. పద కవితా పితాంశుడు. ఇప్పుడు ఏంటంటే తిరుమలలో కళ్యాణాలు అవుతాయి. ఈ కళ్యాణాలు ప్రారంభించింది అన్నమాచార్యుడే. ఇదే తిరుమలలో కళ్యాణాలు చేసుకుంటే మంచిదనే మొట్టమొదటి కళ్యాణాలు ప్రోత్సహించింది అన్నమాచార్యుడే. భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు ఇప్పుడు భగవంతుడిలోనే ఉన్నావు. బ్రహ్మము, నువ్వు బ్రహ్మమై ఉన్నావు. నువ్వు పుట్టినవాడు అని అనుకుంటున్నావు. పుట్టినవాడే నువ్వు. పుట్టినవాడు, నేను పుట్టాను, పుట్టినవాడు నువ్వు అనుకుంటున్నావు. నువ్వు పుట్టినవాడే. పుట్టినవాడే కనుక అయితే నువ్వు ఏదిగా ఉన్నావు, అది పుట్టలేదు. కాబట్టి ఆ లాజిక్ చూడండి, ఆ రీజనింగ్ చూడండి, ఆ లాజిక్ చూడండి, ఆ రీజనింగ్ చూడండి. నాస్తికులకు దేవుడు లేడని చెప్పేవాడు కూడా ఈ సబ్జెక్ట్ కూర్చుని వినొచ్చాడు. దేవుడు ఉన్నాడా లేదన్న సమస్య లేదు. నువ్వు పుట్టినట్టు కనిపిస్తున్నావు. నువ్వు పుట్టినా పుట్టని వాడివే. మరి పుట్టానని ఎందుకంటున్నావు? అదే నీ అహంభావం, అదే నీ అజ్ఞానం. నువ్వు ఎప్పుడూ బ్రహ్మమే. శరీరం రాకముందు బ్రహ్మం, శరీరం ఉన్నప్పుడు బ్రహ్మం, శరీరం నశించాక శ్మశానంలో కాలి బూడిదయ్యాక శరీరం కాలి బూడిదయ్యాక బ్రహ్మం, ఇప్పుడు కూడా బ్రహ్మమే. శరీరం రాకముందు బ్రహ్మం, శరీరం వచ్చాక బ్రహ్మం, శరీరం నశించాక బ్రహ్మం, ఎప్పుడూ బ్రహ్మమే నువ్వు. మరి ఎందుకు పుట్టారనుకుంటున్నావు? ఎందుకు కష్టాలు పడిపోతున్నారు అనుకుంటున్నావు? ఇదంతా నీ అహంభావన, నీ అజ్ఞానం కారణం. దాన్ని తొలగిస్తే ఏం లేదు. ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఏదైతే నువ్వు పుట్టిన వస్తువే, నువ్వు అసలు పుట్టలేదు. నీకు ఎప్పుడైతే అజ్ఞానం నశించిందో, అహంభావం నశించిందో, వ్యక్తిభావం నశించిందో, నీకు ఈగో సెన్స్ ఎప్పుడైతే నశించిందో, ఏదైతే నీ లోపల నేనుగా వ్యక్తం అవుతుందో, ఆ నేను ఎప్పుడైతే మూలంతో సహా నశించిందో, అప్పుడు నువ్వు ఇప్పుడు కూడా అదిగానే ఉన్నావు అన్న సంగతి నీకు అనుకూలం. ఈయన్నావు, యువర్ నాన్ మేనిఫెస్ట్. ఇప్పుడు కూడా నువ్వు పుట్టలేదు. నువ్వు పుట్టక ముందు ఎలాగ పుట్టలేదు, ఇప్పుడు కూడా నువ్వు పుట్టలేదు. ఈయన్నావు, యువర్ నాన్ మేనిఫెస్ట్. ఇది అధికారంతో చెప్పటం. జ్ఞానం ఇక్కడ గుండెలో జ్ఞానం దాచుకుని చెప్పటం. ఎంగిలి ముక్కలు కాదు. అయ్యా ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివి చెప్పేది కదా, దాని అనుభవాన్ని తీసి చెప్పటం. ఈయన్నావు, యువర్ నాన్ మేనిఫెస్ట్. అదే బ్రహ్మం భగవంతుడికి వేరుగా ఉండాలి వేరుగా ఉన్నాననుకోవటమే నీ బుద్ధిలో ఉన్న దోషాలకు గుర్తు. మన బుద్ధిలో దోషాలు ఉండటానికి ఏదో 90 గుర్తులు అక్కడ. భగవంతుడికి వేరుగా ఉన్నాను, భగవంతుడికి సెపరేట్గా, భగవంతుని కాదని నేను ఏదైనా సాధించగలను, భగవంతుని కాదని నువ్వు చేసేది ఏంటి, ఇలా అనుకోవటం నీ బుద్ధిలో ఉన్న దోషం. ఇంతకంటే ఏం కావాలి? నీ బుద్ధిలో ఉన్న దోషానికి అది ఒకటే గుర్తు. నువ్వు భగవంతుడిలో ఉండి కూడా భగవంతుడు నేను వేరుగా ఉన్నానని అనుకుంటున్నావు. అదే అహంభావన, అదే అజ్ఞానం. అది ఆశిస్తే భగవంతుని స్వరూపం నీకు తెలుస్తుంది. నువ్వు చావు పుట్టుకులోని భవసాగరంలోంచి, సంసార సాగరంలోంచి విడుదల పొందుతావు. ఇప్పుడే భగవదనం పొందిన మరుక్షణం. ఆ వ్యక్తి భావన కనుక నువ్వు పోగొట్టుకుంటే ఆత్మ నివేదన. మనం బెల్లం మొక్క ఇస్తాం దేవుడికి, బెల్లం మొక్క నివేదన చేస్తాం, పంచదార నివేదన చేస్తాం, పటికి బెల్లం నివేదన చేస్తాం, ఇంకేదో నివేదన చేస్తాం. నీ అహంభావన నివేదన చేయమని, ఆత్మ నివేదన చేయమని. ఆత్మను ఎప్పుడైతే నువ్వు నివేదన చేశావో, ఈశ్వరుడు నీకు స్వరూపంగా ఆ క్షణంలో వ్యక్తం అవుతాడు. అంటే నువ్వు భగవంతుడికంటే, భగవంతుడు తెలియకుండా ఈ సృష్టిలో ఏమీ జరగటం, ఈ సృష్టికంతా ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో, ఈ పంచభూతాలకి, కళ్ళ మన చేత చూడబడుతున్నటువంటి ఈ ప్రపంచం అంతా, ఏ మన చేత చూడబడుతున్నటువంటి ఈ ప్రపంచానికి ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో, మనకి ఏది ఆధారంగా, మన లోపల ఏది ఉందో, బయట ఏది ఉందో, ఇదంతా ఉన్నది ఒకటే. దాని జ్ఞానులు బ్రహ్మం అంటున్నారు, భక్తులు భగవంతుడు అంటున్నారు. ఉన్నది సద్వస్తువు ఒకటే. అది ఇప్పుడు కూడా నువ్వు అదే ఉన్నావు. అది మరి కాదని ఎంచుకున్నాను, అదే అజ్ఞానం. దానికంటే వేరుగా ఉన్నాను, దానికంటే దూరంగా ఉన్నాను. ఆయన భగవంతుని కాదని మనం చేసేది ఏమి లేదు. మీరు ఏదైనా జీవితంలో సాధించారనుకోండి, అది భగవంతుడి దయ వల్ల మీరు సాధించారు, కానీ మీ తెలివితేటల వల్ల సాధించింది ఏమి కాదు. మీకంటే తెలియని వాడు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ మరి ఎందుకు సాధించలేదు? అది వేరు భావన. మన బుద్ధిలో ఉన్న దోషానికి ఒకటే గుర్తి, వేరు భావన ఉందా మనకి. ఆ వేరు భావన పాపం వల్ల వచ్చింది. ఆ వేరు భావన ఒకటే, మనలో పాపం ఉందంటే గుర్తి, ఆ సెపరేట్నెస్ గుర్తు, ఆ వేరు భావన గుర్తు. భగవద్గీతలో చెప్తాడు, అందరిలోని నన్ను చూడను. మరి అందరిలోని భగవంతుని చూస్తే మీరు కనపడరు. నాకు ఇష్టం ఎక్కడ ఉంటుంది, అది ఇష్టం. మీ నామరూపాలు చూస్తాంటే, మీ రూపాలని, మీ పేర్లని చూస్తాంటే ఇష్టాలు అయిష్టాలు. మీ అందరిలోని భగవంతుని నేను చూస్తుంటే నాకు ఇష్టం ఎక్కడ ఉంది, అయిష్టం ఉంది, ఉన్నది ఒక్కటే. మీ అందరిలో ఎన్నో రూపాలు ఇక్కడ కూర్చున్నాయి, ఒక రూపానికి ఒక పేరు ఉంది. ఇన్ని రూపాల్లో, ఇన్ని నామాల్లో నువ్వు అందంలోనే నేను భగవంతుని చూడటం చూడటం నాకు చేత కాకపోతే నేర్చుకుంటే నాకు ఇష్టం ఎక్కడుంది, అయిష్టం ఎక్కడుంది? ఉన్నది ఒకటి ఒక్కడనే చూస్తానంటే ఇష్టం ఎక్కడుంది, అయిష్టం ఎక్కడుంది? ఇష్టం లేదు, అయిష్టం లేదు. ఓ అర్జున, అలా ప్రాణి భూమి జీవుడు ఈ భూమి మీదకి రాగానే ఇష్టాయిష్టాలకు లోనవుతున్నాడు. అంచేదే వాడికి జ్ఞానం కలగటం లేదని గీతలో కృష్ణుడు అర్జున స్వామికి చెప్తాడు. అర్జునుడు అంటే తెల్లటి వాడు, అర్జునుడు అంటే స్వచ్ఛమైన వాడు. అలా స్వచ్ఛంగా తెల్లగా ఆ ప్యూరిటీగా మనకు ఉంటేనే భగవద్గీత బోధ అందుతుంది. అర్జునుడు అంటేనే స్వచ్ఛమైన వాడు, తెల్లటి వాడు, క్లీన్గా ఉంటాడు, నీట్గా ఉంటాడు. భగవంతుడు అంటే భగవంతుడే. భారత యుద్ధం అయిన తర్వాత కృష్ణుడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ద్వారక వెళుతున్నాడు. ఎందుకంటే ముకుంద మహర్షి అని ఒక మహర్షి దగ్గర కూర్చున్నాడు. మామూలు ఆశ్రమం, అదొక ఆశ్రమం, రమణాశ్రమం లాగా, ముకుంద మహర్షి ఆశ్రమంలో దారిలో ఒక రోజు ఆగాడు కృష్ణుడు ముకుంద మహర్షి దగ్గర. ఆ ముకుందుడు బాగా తపస్సేసినటువంటి వాడే, కానీ వాడికి లోపల అవుతుంది, వీడు దేవుడు, వీడు తలుచుకుంటే భారత యుద్ధం ఆగిపోను, వీడేదో నాటకం ఆడాడు, అది లోపలకి మండిపోతున్నాడు. నిజంగా తపస్సేసిన వాడే ఇతి భావన ఎక్కడ ఉండేవాడు, వీడు దేవుడే. ఇంత సంహారం, భారత యుద్ధంలో కొన్ని లక్షలాది మంది జనం చచ్చిపోయారు. మన ఆంధ్రులందరూ కౌరవుల తరఫున పనిచేశారు. భారత యుద్ధంలో మన ఆంధ్రులందరూ కౌరవుల తరఫున ఉన్నారు. ఆ ముకుందుడు అంటాడు, ఏమయ్యా నువ్వు దేవుడు, నువ్వు ఇంత ఎన్ని లక్షల మంది చనిపోయారు, నువ్వు దేవుడు అయితే యుద్ధం ఆపు చేయలేవా అనే కోపం. ఆ ఋషికి కూడా కోపం వచ్చేసింది. ఏం రాదు, కాల ప్రవాహం అది. ఒకసారి మాయ కమ్మేస్తుంది, ఎంత బాగున్నాయి, ఒకసారి మాయ కమ్మేస్తుంది, మన ముక్కులో గాలి బయటకు పోవాలి, తరించాలి, అప్పుడు మనం మాయలోంచి విడుదల పొందామని అనుకోవాలి. కానీ ఈ లోపల మాయను నమ్మటానికి వీల్లేదు. ఓ అర్జున, నా పాదాలను ఆశ్రయించిన వాళ్ళు కానీ నా మాయను జయించలేరని పరమాత్మ గీతలో చెప్తాను. నువ్వు దేవుడవా, యుద్ధాన్ని ఆపు చేయడావా అని శపించడానికి సిద్ధపడ్డాడు ముఖ్యంగా. ఒకవేళ నువ్వు శపించుకుంటే శపించే, నాకేమి నష్టం లేదు. నువ్వు చేసుకునే తపస్సు ఖర్చు అవుతుంది. నీ నోరు నెప్పి భగవంతుని నీవేమి శపిస్తాడు, నీకు నోరు నెప్పి. అలానే ముకుందుడు కృష్ణుని శపించాడని లోకం అనుకుంటుంది. నీకు నోరు నొప్పి మాట కూడా దండగ, నువ్వు శపించినా నాకేమీ నష్టం లేదు, శపించడం వల్ల నీకు నువ్వు చేసుకున్న పుణ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు. అప్పుడు జడిశాడు. అంటే ఇక్కడ ద్వంద్వాలకి పుణ్య పాపాలకి అతీతం అవ్వలేదు. అదే భగవంతుడి కంటే నేను తెలివైన అనుకున్న భావన ఏదో ఎక్కడో కారణం అడుగుతాడు. కృష్ణుడు యుద్ధానికి వెళ్ళాడు, ముందు రాయిబారానికి వెళ్ళాడు. రాయిబారం ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, సగం రాజ్యం ఇవ్వక్కర్లేదు పాండవులకి, కృష్ణుడు యుద్ధానికి కారణం కలవచ్చాడు. సబ్జెక్ట్ ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. 50% రాజ్యం ఇవ్వక్కర్లేదు ఎవరికి, పాండవులకి. 5 గ్రామాలు ఇవి, 5 గ్రామాలు ఇస్తే చాలు అన్నాడు. ఎవరితో? కౌరవులతో. దుర్యోధన మహారాజు రారాజు, రాజులకు రాజు, వాడు రారాజు, కింగ్ ఎంపరర్ వాడు. దుర్యోధన అంటే మామూలు రాజు కాదు, రాజులకు రాజు, రారాజు. అంటే ఏం చెప్పాయంటే, మొత్తం రాజ్యం సగం ఇవ్వద్దు, 50% ఇవ్వద్దు, 5 గ్రామాలు ఇవి అన్నాడు. 5 గ్రామాలు కాదు కదా, 5 అడుగులు ఇవ్వను అన్నాడు. ఒక్కొక్కడికి అడుగు, ఒక అడుగు కూడా 5 అడుగులు ఇవ్వను అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు తప్పే ఉంది, ముకుందుడు అలా ఎందుకు ఉద్రేకపడ్డట్టు, అది దేవలక్ష. ఇప్పుడు కృష్ణుడు సిన్సియర్ గా యుద్ధం ఆపు చేయడానికి ప్రయత్నం చేశాడు లేదా? ఇందులో కృష్ణుడు పొరపాటు ఏముంది? 5 గ్రామాలు ఇచ్చారు అన్నాడు. అప్పుడు దుర్యోధన అంటే 5 అడుగులు కూడా ఇవ్వనని చెప్పి ఈయన కట్టేస్తానన్నాడు. ఎవరిని? కృష్ణుడిని కట్టేస్తాడు. కృష్ణుని అక్కడ స్తంభం ఉంటే స్తంభాన్ని తీసుకొచ్చి కట్టేస్తాడు. అప్పుడు విశ్వరూపం. ఆ కట్టేసేవాడు కూడా ఈయనలోనే ఉన్నాడు. కృష్ణుని స్తోత్రం చేసేవాడు ఆయనలో ఉన్నాడు, కృష్ణుని కట్టేసేవాడు ఆయనలో ఉన్నాడు. కృష్ణుడు ఎన్ని ఘట్టాల్లో విశ్వరూపం దర్శనం చూపించాయంటే, బలరాముడు అన్నగారు, అక్కడ లక్ష్మణుడు వచ్చి ఇక్కడ అన్నగారు అయ్యి వీడి మాట వినకూడదు అనుకున్నాడు. అయితే అన్నగారు తమ్ముడిగా పుట్టేయకూడదు అనుకున్నాడు. అప్పుడు అన్నగారు ఏం చెప్పాడు అంటే, మళ్ళీ అవతారంలో అమ్మ అమ్మ వీడు మట్టి తింటున్నాడు అని చెప్పాడు. వీడు మట్టి తింటున్నాడు వీడు, అప్పుడు తమ్ముడు అయిపోయాడు. అప్పుడు అన్నగారు ఉన్నప్పుడు జడిశివుడు, ఇప్పుడు తమ్ముడు అయిపోయి ఎలా మాట్లాడినా పర్వాలేదు అనుకున్నాడు. వీడు మట్టి తింటున్నాడు, వీడు మట్టి తింటున్నాడు అని చెప్తే, ఏదో మట్టి తింటున్నావరా, బుద్ధి లేదా నీకు, బుద్ధి తక్కువ వాడో, మట్టి తింటున్నావని కొట్టకపోయింది, కొట్టడానికి సిద్ధమైంది. ఈ మట్టి తింటాం ఏంటంటే, అప్పుడు నోరు తెరిచాడు. నోరు తెరిస్తే అప్పుడు విశ్వరూపం మొత్తం ఖగోళం అంతా తల్లికి విశ్వరూపం చూపించాడు. మళ్ళీ ఇక్కడ దుర్యోధనుడు విశ్వరూపం చూపిస్తే, ఆ విశ్వరూపం ఎందుకు ఎత్తాడంటే, కేవలం దుర్యోధను కాదు, నెపం చేసుకున్నాడు భీష్మ పితామహుడు పాతగారు. ద్రోణుడు ఉన్నాడు, పెద్ద పెద్దలందరూ కూర్చున్నారు. విదురుడు మహాత్ముడు, విదురుడు అంటే గొప్ప ధర్మరాజు యొక్క యమదేవు, యముడి యొక్క అవతారం, ధర్మదేవత యొక్క అవతారం విదురుడు. వాళ్ళందరూ పెద్దలందరూ పూటే వాళ్ళు అనుగ్రహించడానికి విశ్వరూపం చూపించాడు. ఇంకా దుర్యోధనుడు నెపం మాత్రమే. దుర్యోధనుడు భోజనానికి పిలిచాడు కృష్ణుడి, రాయబారానికి వచ్చినప్పుడు నువ్వు రానన్నాడు. ఎవడో బహుభేదవాడి ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. నేను కొన్ని మాటలు చెప్పకూడదు కానీ ఒకసారి ఇలాగ తణుకులో ఎన్టీ రామారావు కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు తణుకు వచ్చాడు. ఆ తణుకులు ఒక సామాన్య కుటుంబీకుడు, ఆయన స్నేహితులు ఉండవు. హరిచయన్ ప్రసాద్ గారు వెళ్ళి, మీరు మా ఇంటికి భోజనానికి రావాలన్నారు. హరిచయన్ ప్రసాద్ గారి ఇంటికి వెళ్తాం మానేసి, వాడు ఎరే నువ్వు ఆయన కేకేసి, నువ్వు భోజనం తేరా అన్నాడు. భోజనం మీ ఇంటికి, మరి మా ఇంటికి వస్తే మిమ్మల్ని ఆపు చేయగలవు అన్నాడు. మీ ఇంటికి నేను రాను, టీవీలో ఉంటాను, క్యారేజ్ మా ఇంటికి వస్తే మిమ్మల్ని భరించగలవా అన్నాడు. మీ ఇంటికి రాను, క్యారేజ్ ఒకటి వేసుకురా. నా కూడా సైన్యం ఉంటారు, పరివారం, పరివార దేవతలు ఉంటారు, వీళ్ళకి ఎవరు వాళ్ళు పెడతారు భోజనం, నాకు మటుకు నువ్వు క్యారేజ్ తీసుకురా పెడతా అన్నాడు. ఒకవేళ ఎంతమందికి అన్నం ఎక్కడ ఉండగలను నువ్వు అనుకోవచ్చు, మా పరివారానికి పెట్టుకోడు చాలా మంది ఉన్నారు, మా దేవతలు ఉన్నారు కూడాను, మా దేవతలకు పెట్టుకోడు చాలా మంది, అంటే నాకు మటుకు నా ఒక్కడికి మటుకు క్యారేజ్ తీసుకురా. అప్పుడు విశ్వరూపం తర్వాత అక్రూరుడు చూపిస్తాడు. కంసుడు అంటే ఎవరు? అక్రూరుడు. అక్రూరుని పంపిస్తాడు డిప్లమాసాడు, అంటే కృష్ణుడిని బృందావనంలోంచి మధురకు తీసుకొచ్చాడు, అంటే చంపుదామని, కృష్ణుని చంపుదామని తీసుకొస్తాడు. తీసుకొస్తే ఆడికి ఇష్టమైన వాడిని పంపిస్తాడు. అక్రూరుడు భక్తుడు, కృష్ణుడికి స్నేహితుడు. అయితే అక్రూరుడు ధర్మాత్ముడు, పూజ్యుడు, అనేక జన్మల నుంచి పుణ్యం చేసుకుంటూ వచ్చేవాడు. అంటే అక్రూరుని పంపిస్తాడు. అని ఎందుకు పంపిస్తాడు? ఆహ్వానిస్తాడు కంసుడు. అంటే వాడే దురుద్దేశం మీద ఆహ్వానిస్తాడు. ఎవడు? కంసుడు. అక్రూరుడు వస్తాడు. అక్రూరుడు కానీ కంసుడు పంపితే అక్రూరుడు బృందావనం నుంచి మధురు తీసుకెళ్తానికి బలరామకృష్ణుడు వస్తాడు. అప్పుడు బృందావనుడు గోపికులందరూ తిరగబడ్డారు అక్రూరుడి మీద. ఎవడు పెట్టాడురా నీకు పేరు? నువ్వు క్రూరుడు. అక్రూరుడు అనే పేరు నీ తల్లిదండ్రులు నీకు పెట్టారు. ఆ పేరు పెట్టడమే తప్పు నీకు. నువ్వు అక్రూరుడు కాదు, క్రూరుడు అన్నారు గోపికులందరూ ఒక్కసారి తిరగబడ్డారు వాడు. అదే కంసుడిని చంపడానికి టైం వచ్చిందని కృష్ణుడు సిద్ధంగా ఉన్నాడు వెళ్ళటానికి. బాలుడిగా ఉన్నాడు కృష్ణుడు తనంతరం తానే వెళ్ళలేదు కంసుడిని చంపడానికి. కృష్ణుడిని మధురి పిలిపించి చంపించడానికే కంసుడు అక్రూరుని పంపాడు. అక్రూరుడు భక్తుడు. ఏదో కంసుడు బాధపడలేక వచ్చాడు. మధ్యలో రథం ఆగింది. నాకు దాహం వేస్తుంది, బాగా పక్కన చెరువు ఉంటే అక్కడ మంచినీళ్ళు తాగుతా అన్నాడు అక్రూరుడు. వాడి భక్తికి మంచినీళ్ళు తాగుతా అంటే నీటిలో కూడా తన విశ్వరూపం చూపించాడు. ఏమిటి? మళ్ళీ పరిగెట్టుకొచ్చాడు. ఏంటి రథం మీద నీటిలో కృష్ణుడు కనిపిస్తున్నాడు, ఏంటి రథం మీద కూర్చున్నాడు అని పరిగెట్టుకొచ్చాడు. రథం మీద కనిపిస్తాడు, మళ్ళీ పరిగెట్టాడు చెరువులోకి. ఏంటి మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాడు? ఒక రథంలో వచ్చి చెరువులో ఉన్నాడని మళ్ళీ చెరువులో కనిపిస్తుంది. ఇందు గరుడు అందుకు లేడని సందేహం వలదు చక్కెర జాను. కృష్ణుడు అంటే ఎవడో పరాయివాడు కాదు. కృష్ణుడు మనక పరాయివాడు కాదు. ఇంట్లో వ్యక్తులు ఒకరికొకరు పరాయి వాళ్ళ చచ్చిపోతే ముక్కులు గాలి కళ్ళు మూస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఒకరికొకరికి సంబంధం. భార్య చనిపోతే భర్త ఒక నెలల్లో మర్చిపోతాడు భార్యను, భర్త చనిపోతే ఒక నెలల్లో భార్య మర్చిపోతాడు. ఇంట్లో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఒకరు చచ్చిపోతే కళ్ళు మూస్తే ఒకరికొకరికి ఇంకో సంబంధం లేదు. ఎవడ దారి వాడది. కర్మానుసారంగా ఈ జీవగతి, ఈ జీవులు ఎక్కడ మళ్ళీ అక్కడ గుర్తిపోతారు. కృష్ణుడు అంటే అటువంటి వాడు కాదు. మన బంధువులు లాంటి వాడు కాదు, మన స్నేహితులు లాంటి వాడు కాదు, మన విరోధులు లాంటి వాడు కాదు, మన అంతరాత్మ, మన పరమాత్మ వాడు కృష్ణుడు. ఎవడో కాదు, మనకు పరాయి వాడు కాదు. మనలో ఉన్న ఇన్నర కంట్రోల్ కృష్ణుడి దేవుడు మనలో, మన హృదయంలో ఉండి, మనకు అంతర్యామగా ఉండి, మన అంతరాత్మగా ఉండి, ప్రతి క్షణం ఈ శరీరాన్ని నియమించేవాడు కృష్ణుడు. వాడు అంతర్యామగా ఉన్నాడు కృష్ణుడు. రథంలో కనిపిస్తున్నాడు, నీటిలో కనిపిస్తున్నాడు, అక్కడి నుంచి ఇక్కడికి పరుగు చేస్తున్నాడు, ఇక్కడి నుంచి అక్కడికి పరుగు చేస్తున్నాడు, అక్కడ కనిపిస్తున్నాడు, ఎక్కడ కనిపిస్తున్నాడు. విశ్వరూపం చూపించాడు అక్కడ వాడికి. విశ్వరూపం చూపిస్తున్నాడు. కౌరవ సభలో బంధింపబడినప్పుడు విశ్వరూపం చూపిస్తుంది. యశోదకు చూపించాడు. ఏమిటి రా, నువ్వు ఏమిటి, నాతో ఆడుకున్నావు, నాతో కలిసి భోజనం చేశావు, నాతో తిరుగుతున్నావు, నేను నిన్ను నన్ను చూస్తే నిన్ను చూస్తే నేను బావా 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 అంటున్నాను, నువ్వు కూడా నేను బావా బావా అంటున్నావు. ఏంటో పక్కన నువ్వు పూర్వం ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత ఉన్నాను, ఈ లోకాలను నాలో ఉన్నాయని చెబుతున్నావు. నువ్వు చెప్పిన దానికి, మన వ్యవహారాలకి, మనం మాట్లాడుకున్న మాటలకి ఏం పొంతం లేదు, సంబంధం లేదని గీతలు అడిగాడు అర్జున్. ఈ గోల ఏంటరా, మా అర్జున్ కలిసి భోజనం చేశాం, ఒక మంచం మీద పడుకున్నాం, ఒక కంచంలో తిన్నాం. నీకు తెలియదేమో, ముస్లింలు ఒకే కంచంలో నలుగురు ముగ్గురు తింటా ఉంటారు. తింటా ఉంటారు. ఎంగిలి మిత్రులు అక్కడ పడుతున్నా సరే ఆత్యాయి కట్టకుండా మనం ఒకే కంచంలో తింటే ఎంగిలి అనుకుంటాం. ఆ హిందువులు కదా, అట్లేదు. ఒకే కంచంలో, ఒక కంచంలో పెడితే నలుగురు కూర్చొని తింటారు. మనం అలా తినకూడదు అనుకోండి. మన బుద్ధి మంచిది కదా, వాళ్ళు తినేస్తారేమో, మనం తొందరగా బూరి నవ్వకుండా తింటేస్తాం. మన బుద్ధి మంచిది కాబట్టి మనం అలా తినవద్దండి. వాళ్ళు తింటే తింటారు. ఆ 10 బూర్లు పెడితే నలుగురు మిగతా తొందరగా తినేస్తారు. 4 బూర్లు ఒకసారి నవిలు తింటే తర్వాత నవ్వకుండా తింటేచ్చు. మనకు ఒక్క కంచంలో పెట్టకూడదు, ఎవరి కంచాలు ఆడని పెట్టండి. మిగతా ఉన్న తిన్నవద్దు. దోడ కూడా జని వేస్తే కొన్ని దోడ ఆ పక్క దోడ తినవద్దు. అది పొడి చేసి మొత్తం జనం అంతా తినేస్తాం. మనం కూడా ఎప్పుడైనా దోడ గొడ్లకి వెళ్ళి చూసి వస్తాం. యేసుక్రీస్తు గొర్రెల కాపరి, ఆ గొర్రెలు మనమే. కృష్ణుడు ఆవులు గోవులు కాపరి, ఆ గోవులు మనమే, జీవులే. అంటే కృష్ణుడు అంటే పరాయివాడు, ఏదో వసుదేవుడు గారి అబ్బాయి, అర్జునుడికి స్నేహితుడు, ఇలా అనుకోకుండా వాడు ఎవడు పరాయివాడు కాదు. మన ఇంట్లో వాళ్ళే మనకు పరాయివాడు. వాడు మన అంతరాత్మ, పరమాత్మ, అంతర్యాముగా ఉన్నాడు. ప్రతి క్షణం మన నిర్జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, నిద్రావస్థలో ఒక క్షణం కూడా మనల్ని విడిచిపెట్టకుండా మన కంట్రోల్ చేసేవాడు, నియమించేవాడు కృష్ణుడు. వాడే నారాయణుడు, వాడే ఇన్నర కంట్రోల్, అంతర్యామి. అది దుర్యోధనుడికి చూపిస్తాడు, కౌరవ సభలో చూపిస్తాడు. తర్వాత అర్జునుడు అడుగుతాడు, ఏమిటి నీకు పూర్వజన్మ లేదుపోయినన్నా, నాకు పూర్వ అర్జునుడి కృష్ణుడు ఏమంటాడంటే అర్జునుడితో, అర్జునాడి కానీ నీకు నాకు అనేక జన్మలు గడిచిపోయింది, ఆ జన్మలు నీకు తెలియదు, నాకు తెలుసు. పూర్వంలో ఈ భూమి మీద పుట్టిన జీవకోటి గురించి నాకు తెలుసు, ప్రస్తుతం ఉన్న జీవకోటి గురించి తెలుసు, అందరి బయోడేటాలు నా దగ్గర ఉన్నాయి, అందరి బయోగ్రఫీలు నా దగ్గర ఉన్నాయి. ఒకసారి రమణ మహర్షి గారు మాట్లాడితే ఏదో సందర్భంలో అన్నారు, వాడు పొరపాటు చేశాడు, ఈడు పొరపాటు చేశాడు, వాడు పొరపాటు చేశాడు, ఈడు పొరపాటు చేశాడు, పొరపాటు చేసిన వాళ్ళందరూ ఆశ్రమంలోంచి బయటకు గెంటేస్తే ఇక్కడికి నల్ల కాపులు కూడా రావన్నాడు. ఆడా పొరపాటు చేశాడు, ఈడే పొరపాటు చేశాడు, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి అని వచ్చిన వాళ్ళు ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు అని బయటకు పంపేస్తే ఇక్కడ కాకుడు కూడా రావన్నాడు. ఒకసారి జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ మిషన్ చేస్తున్నాడు, జవహర్లాల్ స్నేహితులు ఒక వెళ్ళాడు. అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడతామంటే కొంచెం ఇష్టడే బాగా మాట్లాడతారు. జవహర్లాల్ నెహ్రూకి చిన్నప్పటి నుంచి స్నేహితులు వెళ్ళి ఏమైనా మాట్లాడారంటే, ఏంటో మంత్రులు దొరికింది మంత్రులు తినేస్తున్నారు, ఎమ్మెల్యేలు దొరికింది ఎమ్మెల్యేలు తినేస్తున్నారు, ఎక్కడ చూసిన అభినయతే పలానా రాష్ట్రంలో పలానా మినిస్టర్లా చేశాడు, పలానా నువ్వు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ నువ్వు ఎవరన్నా కంట్రోల్ చేయలేకపోతున్నావు, నువ్వు అన్ని స్కామ్లే, ఏదో ఎలక్షన్ లో 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి ఇస్తే అది ఖర్చు పెట్టుకొస్తుంది, దానికి తప్పలేదు. ఎలక్షన్ లో ప్రతి వాడు సొంత డబ్బు ఖర్చు పెట్టాలి. అదే డబ్బు నోడు ఎమ్మెల్యే, డబ్బు లేనోడు ఎమ్మెల్యే అవ్వకూడదా? డబ్బు లేనోడు కూడా ఎమ్మెల్యే అవ్వచ్చు, అప్పుడు ప్రజలు సంపాదిస్తే పుట్టారు కాదు. దేశానికి చెడ్డ వచ్చే పనులు చేస్తున్నారు, దేశానికి నష్టపరిచి డబ్బు తినేస్తున్నారు. మామూలుగా ఎలక్షన్ లో 10 రూపాయలు ఇవ్వచ్చు. అయితే మంత్రి గారి ఇంట్లో మంత్రి గారి అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నారనుకో, ఎవరో 10 రూపాయలు ఇస్తే మంత్రి గారు పుచ్చుకోవచ్చు, దానివల్ల ప్రమాదం లేదు. దేశానికి నష్టం తీసుకొచ్చే పనులు చేస్తున్నారు, స్కామ్లు ఎక్కువైపోతున్నాయి. నువ్వేమో నేను ఏదో అలా టైం వేస్ట్ చేస్తున్నాను, అదే చూసి చూడట్టు నువ్వు అలా ఉంటున్నాను. ఈ ఊరేగింపులు బాగానే ఉన్నాయి, ఎక్కడికైనా ఊరేగింపులు బాగుంది. జవహర్లాల్ నెహ్రూ వచ్చే బీయింగ్ టేకన్ అనే బిగ్ ప్రొసెషన్, ఊరేగింపులు బాగానే ఉన్నాయి నీకు, ఎవరు దొరికింది అది తినేస్తున్నారు దేశంలో అని నెహ్రూ గారితో మాట చెప్తే ఏమన్నాడంటేనా, నువ్వు చెప్పింది రైతే అసలు బొత్తిగా తెలియని వాడు కాదు, కొంతమంది తినేస్తున్నారని నాకు తెలుసు. ఈ తినేసి వాళ్ళందరినీ కాంగ్రెస్ లోని బయటకు గెంటేస్తే కాంగ్రెస్ పార్టీ ఉండదు అన్నాడు నెహ్రూ. కాంగ్రెస్ పార్టీ లేకపోతే నేను ప్రధానమంత్రిని ఎలా అవుతా అన్నాడు. పార్లమెంట్ మెంబర్గా నా పార్టీ నెగ్గితే కదా నేను ప్రధానమంత్రి. దినేష్ వాళ్ళందరినీ బయటికి ఏమిటేస్తే కాంగ్రెస్ పార్టీ ఉండదు అన్నాడు. అది తప్పదు, 100కి ఎవరో 10 మంది ఉంటారు, మళ్ళీ 100కి 90 మంది అలాగే మేస్తానే ఉంటారు. అయితే కొంచెం మనం ఎంతవరకు అరికట్టగలగాలో అంతవరకు అరికట్టడం కాదు, పూర్తిగా అరికట్టడం కష్టం అని చెప్పాడు ఇవి నెహ్రూ ఆలోచన. ఇప్పుడు కృష్ణుడు ఏమని చెప్పాడంటే, నీకు అనేక జన్మలు వెళ్ళిపోయినాయి, ఒక్కొక్క ప్రవాహం ఒక్కొక్క కాల ప్రవాహంలో అది అలా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క కాల ప్రవాహంలో నీతి ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్క కాల ప్రవాహంలో అవినీతి ఎక్కువగా ఉంటుంది. ఒక కాలం అలా ప్రవహించేటప్పుడు ఒకసారి ధర్మం పరిస్థితిలో ఉంటుంది, ఒకసారి అధర్మం పరిస్థితిలో ఉంటుంది. ఆ కాల ప్రవాహంలో ఒకసారి ధర్మానికి పరిమెట్ అవుతుంది, ఒకసారి అధర్మానికి పరిమెట్ అవుతుంది. ఆ కాలం తీసుకొస్తా ఉంటుంది. మనకు కూడా రోజులు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. రాత్రి వెళ్ళిపోయింది, పగలొచ్చింది, పగలెళ్ళిపోయింది, రాత్రి వచ్చింది అనుకుంటున్నాం, కానీ అవు దగ్గరికి వచ్చిందని మనకు అర్థం అవటాలేదు. రోజులు గడిచిపోతాయంటే అర్థం ఏంటి? చావటానికి సిద్ధం అవుతున్నాం. రోజులు బాగా గడిచిపోతాయి ఏంటి? చావటానికి సిద్ధం అవుతున్నాం, వలకాటులోకి వెళ్తానికి సిద్ధం అవుతున్నాం. రోజులు బాగా గడిచిపోతున్నాం అంటే వలకాటులోకి వెళ్తానికి రెడీగా ఉన్నామని అర్థం. కాల ప్రవాహంలో మహారాజ్యాలు కొట్టుకుపోయినాయి, సామ్రాజ్యాలు కొట్టుకుపోయినాయి. మన శరీరాలంతా మనం ఎంత మహాసామ్రాజ్యాలు కొట్టుకుపోయినాయి. ఇదే వాల్మీకి చెప్తాడు రామాయణంలో, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. ఆ విధి వచ్చినప్పుడు, ఆ ప్రారంభం వచ్చినప్పుడు ఎంత సామ్రాజ్యాలు కూడా పోతాయి. అంటే అది జయం అనేది అపజయం అనేది తప్పదు సమాజంలో. ఒకసారి జయం వస్తుంది, ఒకసారి అపజయం వస్తుంది, ఆ దేశ ప్రారంభాన్ని బట్టి. కానీ ఏం చేయాలంటే అది అపచేయలేవు. జయాన్ని జయం వచ్చినప్పుడు అది వచ్చేస్తూ ఉంటుంది, అపజయం వచ్చినప్పుడు అది వచ్చేస్తూ ఉంటుంది. నెగ్గినప్పుడు నెగ్గుతూ ఉంటావు, ఓడిపోయినప్పుడు ఓడిపోతూ ఉంటావు. ఆ కాల ప్రవాహంలో అన్ని వస్తూ ఉంటాయి. అది కాదు అయ్యా, నీకు భగవదనం పొందాలంటే జయాన్ని అపజయాన్ని సమానంగా చూడటం నేర్చుకో, అప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. కానీ దేహ ప్రారంభంలో జయం ఉన్నప్పుడు జయం వస్తుంది, అపజయం ఉన్నప్పుడు అపజయం వస్తుంది. వేసవకాలం తర్వాత వర్షాకాలం, వర్షాకాలం తర్వాత శీతాకాలం, తర్వాత బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత వార్ధక్యం, ఇవన్నీ కాల ప్రవాహంలో వచ్చేస్తూ ఉంటాయి. అది కాదు, నువ్వు నేర్చుకోవలసింది సహించడం నేర్చుకో, సమానంగా చూడటం నేర్చుకో, అప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఈ శరీరం ఎంత ఏపాటిది, ఏమైనా 10,000 సంవత్సరాలు జీవిస్తావా? అప్పుడు అర్జునుడు కృష్ణుడు చెప్తాడు, ఇంతవరకు వెళ్ళిపోయిన జీవకూటం అంతా నాకు తెలుసు, ఇప్పుడు ఉన్న జీవకోట బయో డేటా అంతా నాకు ఉంది, భవిష్యత్తులో ఈ జనం అందరూ ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు, రాబోయే జీవకోట గురించి తెలుసు, ఆంధ్ర గురించి తెలుసు. నాకు నా గురించి ఎవరికి తెలియదు, ఆంధ్ర గురించి నాకు తెలుసు, కానీ నా గురించి మటుకి ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఒక మహాజ్ఞాని తప్పించి భగవంతు నుంచి ఎవరికి తెలియదు. నుంచి వాడు మాయ కన్నేస్తున్నాను, అందరి గురించి నాకు తెలుసు, నా గురించి ఎవరు అని పరమాత్మ అంటే అన్నాడు. ఏమిటిరా నువ్వు ఎప్పుడు ఉన్నానంటున్నావు? నీకు చూస్తే 50 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు సమాన వయస్కులు మనం, అయితే స్నేహం ఉంది, చుట్టరకం ఉంది. ఎప్పుడు ఉన్నాను? పూర్వం ఉన్నాను, తర్వాత ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. ఈ గొడవ ఏంటిరా, మరి ఈ గొడవ తెచ్చి పెడతానంటే నాడు అర్జునుడు. అప్పుడు వాడికి అర్థం అవటం కోసం మూడో నేత్రం ఇచ్చి అప్పుడు విశ్వరూపం చూపిస్తుంది. అంటే కృష్ణుడు అంటే మానవ మాత్రుడు అనుకుంటున్నాడు, ఒక 6 అడుగులు శరీరమే కృష్ణుడు అనుకుంటున్నాడు, కృష్ణుడు అంటే శరీరం మాత్రం అనుకుంటున్నాడు. పరమాత్మని తెలియటానికి విశ్వరూపం చూపిస్తాడు. విశ్వం అంతా తానే, మొత్తం జీవకోటి అంతా ఆయనలోనే ఉదయిస్తుంది, ఆయనలోనే ఉంది, ఆయనలోనే నశిస్తున్నారు. సృష్టి స్థితిలో అయ్యాలన్నీ కూడా పరమాత్మలోనే జరుగుతున్నాడు. ఆ విశ్వరూపం చూపిస్తాడు పరమాత్మ. అని చెప్పి నువ్వు పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు, పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు. పుట్టిన దానికి చావు లేదు, పుట్టిన దానికి చావు ఉంది. నువ్వు పుట్టిన దానికి కాదు, పుట్టినవాడు. అది నీకు అవగాహన వచ్చే వరకు, అది నీకు అర్థం అయ్యే వరకు, అది స్పష్టంగా నీకు గోచరించే వరకు మసక 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 మసకగా కాదు, మసకగా ఆ వస్తువు నీకు అరచేతిలో ఉన్న వస్తువు ఎంత స్పష్టంగా గోచరిస్తుందో నీ హృదయంలో నా ఈశ్వరుడు ఆ స్వరూపం బ్రహ్మస్వరూపం నీకు అంత స్పష్టంగా గోచరించే వరకు ఆ చావులేని సద్వస్తువు అన్డయింగ్ స్పిరిట్ అన్బోరింగ్ స్పిరిట్ అది నీకు అనుభవైక వైద్యం అయ్యే వరకు అది నీకు అనుభవైక వైద్యం అవ్వాలి. అప్పుడు కానీ నువ్వు సంసార సముద్రంలోంచి భవసాగరంలోంచి సంసార సాగరంలోంచి విడుదల పొందలేవు అర్జున. ముందు విశ్వరూపం చూపించేటప్పుడు నెమ్మదిగా మామూలు సౌమ్యంగా చూపిస్తాడు, తర్వాత ఉగ్రంగా చూపి చావులు పుట్టుకులు అన్నీ చూపిస్తుంది, మొత్తం అడే వాళ్ళు క్వైట్గా చూపి మొత్తం ఉగ్ర రూపం చావులు పుట్టుకులు అన్నీ చూపిస్తుంటే వాడి మైండ్ ప్రిపేర్ చేసి తర్వాత ఉగ్ర రూపం. అంటే మనకి పుణ్యఫలం లేకపోతే మంచి మాటలు మనం వినం. మన పూర్వజన్మలో మనకు పుణ్యఫలం లేదనుకోండి చెడ్డ మాటలు వింటాం కానీ మంచి మాటలు వినం. ఎందుకంటే మనకు పుణ్యానికి సంబంధించిన సంపద లేదు, పాపానికి సంబంధించిన దోషం ఉంది. రామచంద్రమూర్తి వానరులతో లంకలోకి వచ్చేసాడు, వచ్చేస్తే రావణాసుడు కంగారు పడ్డాడు. కంగారుపడి మినిస్టర్లు అందరినీ పిలిచాడు, వాళ్ళు బ్రదర్స్ని పిలిచాడు, మినిస్టర్లు అందరినీ పిలిచాడు, సైన్యాధిపతులను పిలిచాడు. ఏమిటి రాముడు తీరా లంకలోకి వచ్చేసాడు, ఈ సముద్రాన్ని దాటి రాలేడనుకున్నాం, తీరా వచ్చేసాడు, ఏమిటి వాట్ నెక్స్ట్? తర్వాత ఏమి చెయ్యాలి? వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మంత్రులు వాడేవాడండి వాడిని చంపడం ఎంత చెప్పు? నరుడు నరుడిని వానరుడిని చంపడం ఎంత చెప్పు? వాడు మామూలు నరుడు, వాడు వాణ్ణి చంపడం ఎంత చెప్పు అన్నాడు. అందరినీ చెప్పనిచ్చాడు విభీషణుడు, స్వయంగా రావణుడికి సోదరుడు విభీషణుడు అందరినీ చెప్పనిచ్చి ఏమని చెప్పాడంటే వీళ్ళందరూ నిన్ను మాయలో పడేస్తున్నారు, వీళ్ళందరూ నేను నీకు మంచి సలహాలు చెప్పటం లేదు చెడ్డ సలహాలు చెప్తున్నారు, వాడు నరుడే నర రూపంలో ఉన్నవాడు నారాయణుడు, వచ్చేవాడు ఉత్తర కుమారుడు కాదు వచ్చేవాడు ఫల్గుణుడు అంటాడు. ఉత్తర గోగ్రహణంలో ఈ కౌరవులు అందరూ ఏమనుకుంటారంటే ఉత్తర కుమారుడు వీడిని అని చెప్పి తరిమేస్తాం అనుకుంటున్నారు. అప్పుడు భీష్ముడు కనిపెడతాడు, భీష్ముడు మహాజ్ఞాన్. అంటే రమణ మహర్షి గారు చెప్పారు ఇద్దరు జ్ఞానుల మధ్య యుద్ధం జరుగుతా అంటే మీకు చూడాలంటే భీష్ముడికి కృష్ణునికి మరియు యుద్ధం భారత యుద్ధంలో చూడండి అన్నాడు రమణ మహర్షి గారు చెప్పారు. ఇద్దరు జ్ఞానుల మధ్య యుద్ధం ఎలా ఉంటుందో చూడాలంటే మహాభారత యుద్ధంలో భీష్ముడికి కృష్ణుడికి జరిగిన ఘర్షణ యుద్ధం చూడమని రమణ మహర్షి గారు చెప్పిన సార్. వాడు ఏమంటాడు భీష్ముడు ఏమన్నాడంటే వీళ్ళు అన్రెడీగా ఉంటారు కౌరవుడు వాడిని అని చెప్పి తెరవేయటం, వచ్చేవాడు ఉత్తరపు కాదు కాదు వచ్చేవాడు ఫలితుడు బహు జాగ్రత్తగా ఉంటాడు. అది విభీషణుడు చెప్పాడు, వాడు నరుడు అనుకుంటున్నాడు నర రూపంలో ఉన్న నారాయణ, వాడు నరుడి కింద కనిపిస్తున్నాడు. అందులో రాముడితోటి మరీ ప్రమాదం, కృష్ణుడికి కృష్ణుడే మరిగంట, కృష్ణుడు ఎంత మరిగంటే వాడు కొంత బలవంతం ఉన్నా బలవంతుడి కింద పైకి కనిపించాడు, రాముడు అలా కాదు, లోపల ఎంత బలవందో పైకి అంత సామాన్యంగా కనిపించాడు, మరీ ప్రమాదం అది మహాబలవాదం. ఆ శివధనుష్ ఇలా ముట్టుకుంటే ఎరిగిపోయింది, కొన్ని వేలాది మంది మొయ్యలేని శివధనుష్ ఇలా ముట్టుకుంటే ఎరిగిపోయింది మహాబలవాన్. ఇంకా కృష్ణుడే మెరుగు పైకి కొంత బలం ఉంది పైకి కూడా బలవంతుడిగా కనిపిస్తూ ఉంటాడు, రాముడు అలా కాదు, లోపల బలం. ఇప్పుడు కూడా చాలా మంది మంచి వాళ్ళు ఏం చేస్తారంటే బలం లోపల దాచుకుంటారు, గొప్పతనం లోపల దాచుకుంటారు, జ్ఞానం లోపల దాచుకుంటారు, బయటికి కనిపించిన సామాన్య మానవుడిగా కనిపిస్తాడు. రాముడిని చూస్తే వీడు మీకు అమాయకుడి కింద కనిపిస్తూ ఉంటాడు, ఈ రాముడిని జయించడం అని చెప్పి అనిపిస్తాడు. వాడి బాణం దెబ్బ మనం తినే వరకు అప్పుడు విభీషణ్ ఏం చెప్తాడు, వాడు నరుడు అనుకుంటున్నావురా నారాయణుడు నరుడు రూపంలో ఉన్నారు అని నువ్వు ఒక్కడే పాడైపోతే పర్వాలేదు. విభీషణుడు చెప్తాడు ఎవరితోటి? రావణాసుడితో, అన్నగారితో చెప్తాడు. నువ్వు ఒక్కడే పాడైతే పర్వాలేదు, కొన్ని లక్షల మంది లంకలో బతుకుతున్నారు, పైకి అందరూ ఇళ్ళకాడే బండారమే, అందరూ సుఖంగా బతుకుతున్నారు, ఎవరు చూసినా పచ్చగా ఉంటున్నారు, ప్రజలందరూ పచ్చగా ఉన్నారు, నువ్వు పచ్చగా ఉన్నావు, ఎవరి ఇంటికాడ శుభ్రంగా నాలుగు పూటలు తింటున్నారు, లంచ్ డిన్నరు బ్రేక్ఫాస్ట్ నాలుగు పూటలు తింటున్నారు, కంచం నిండా పెట్టుకుని తింటున్నారు, అలాగే దారిద్ర్యం ఎవడో అనుభవించడం లేదు, అందరూ బాగున్నారు, లంక బాగుంది, పచ్చగా ఉంది, గ్రీన్గా ఉంది, నీట్గా ఉంది, గ్రీన్గా ఉంది, నువ్వు ఒక్కడే పాడైపోతే పర్లేదు, ఈ ప్రజలందరినీ పాడు చేస్తున్నావు నువ్వు అంటే నువ్వు ఎంత ఆడికి మనకి పే చేయండి, అసలు ఆడికి సంబంధం మనకి ఏంటో, మనం రాక్షసులు వాడు మనుషులు, వాళ్ళతోటి మనకి పే చేయండి, ఎవరితో మనుషులతోటి ఆ నరులతోటి మనకి పే చేయండి, ఆడి పిల్లం కూడా నీకెందుకు ఆడి పిల్లం వాడికి అప్పచెప్పింది, ఆ రాముడి పిల్లం కూడా నీకెందుకు రాముడి పిల్లం రాముడికి అప్పగించి ఆడికి మనకి యుద్ధం ఏంటి, వాళ్ళు మంచితనం ఉంది ఆడి పిల్లానికి అప్పచెప్పేస్తాడు పోతాడు లంక ఇచ్చిపెట్టి మనం సుఖంగా బతుకుతాం, పప్పు అన్నం తిందాం, శుభ్రంగా 10 చోట్ల నెయ్యి వేసుకుని తింటున్నాం, 10 బూర్లు వేసుకుని తింటున్నాం, సుఖంగా బతుకోవాలి ఎందుకు పాడు చేస్తుంది, ఒక్కడో పాడైతే పర్లేదు అందరినీ పాడు చేస్తున్నాం రావణాసుడు విభీషణుడు చెప్తాడు. రావణాసుడు చెప్తే వాడు ఆ మాటలు వినలేదు కదా, నువ్వు నా రాజ్యంలో ఉంటానని బయట పో అన్నాడు, నువ్వు నా లంకలోనే నా ఇంట్లో కాదు నా పంపులోనే కాదు నా లంకలోనే ఉంటానికి ఈరోజు బయటకు పంపున్నాడు, బయటకు తెలివేశాడు మంచి మాటలు చెప్పినాను. అసలు మనకి మంచి మాటలు కూడా అందరు వినరు, మంచి మాటలు అందరూ ఎందుకు వింటారు వినరు, దానికి కూడా చాలా పుణ్యబలం ఉండాలి, తర్వాత ఆచరిస్తారో ఆచరించే వదిలేయండి, అసలు ఆ మంచి మాటలు వినటానికి కూడా యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి, వాడి డిజర్వ్ అయ్యి ఉండాలి, అందరూ వింటారనుకోకని అందరూ వినరు. ఎప్పుడు రాముడు ఎప్పుడు వెకిలిగా మాట్లాడడం, రాముడిలో గొప్పతనం అంటే భాష, వెకిలి భాష ఎప్పుడు మాట్లాడు, వెతకారం మాటలు మాట్లాడు, స్వచ్ఛమైన భాష, అందమైన భాష, వ్యాకరణ సహితమైన భాష. స్పోకెన్ ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ గుడ్, రిటన్ ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ గుడ్, లవ్లీగా ఉంటుంది, అంతా ప్రేమపూరితం, భక్తి పూరితం. కంటి గాంధీ గారు అన్నారు, కంటి తడి పెట్టుకోకుండా రామాయణం చదవగలమా, అది ప్రేమ గాథ అన్నాడు మహాబాపు. కంటి తడి పెట్టుకోకుండా రామాయణం చదవలేము, అది ప్రేమ గాథ అన్నాడు వాడు బాపు. అది కుటుంబ గాథ, ప్రేమ గాథ, లవ్ స్టోరీ. అయితే నువ్వు కానిదాన్ని నువ్వు కాదు, నువ్వు కానిదాన్ని నువ్వు అనుకుంటున్నావు. ఇది కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నీ మనస్సు ఎక్కడైతే వాడుతుందో, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని గెంతుకు వస్తే నువ్వు ఏదవునో నీకు అది ఎరుకులోకి వస్తుంది. అంటే నీకు రామాయణంలో గాథ వస్తుంది. ఏ ఒక మహర్షి ఆశ్రమానికి వెళతాడు అరణ్యవాసులు ఉన్నప్పుడు, రాక్షస సంహారమే కాకుండా పెద్దల్ని మహర్షులను కలుసుకునేవాడు రామచంద్రమ. బహుశా అత్రి ఆశ్రమంలోనే, అత్రి ఆశ్రమం ఏదో ఒక ఆశ్రమంలో రామచంద్రమూర్తి వెళతాడు. అనసూయో ఎవరో చెప్తారు, కొన్ని మంచి మాటలు చెప్పిస్తాడు రాముడు సీతమ్మకు, కొన్ని మంచి మాటలు చెప్పిస్తా ఉంటాడు అని మాటలు చెప్పాక అక్కడ అందరు కూర్చుంటారు, పెద్దలందరూ కూర్చుంటారు. రామచంద్రమూర్తిని చూడటానికి కూడా కొంతమంది అక్కడికి వచ్చారు. వచ్చారు కొంతమంది అక్కడ కూర్చుంటే, ఇందులో నీ భర్త ఎవరు సీతమ్మని అడుగుతాడు. అనసూయ అనసూయ అనుకుంటాను, బహుశా ఎవరు అడుగుతారు, వీరెవరే, వీరి నీ భర్త, వీరి భర్త, వీరి భర్త, నీ భర్త ఇందులో ఎవరు, నేను రామచంద్రమూర్తిని ఎప్పుడు చూడలేదు, వీరెవరు, వీరెవరు అని అడుగుతా ఉంటా, వీరా అని అడుగుతుంది. అనసూయ దేవి అనుకుంటాను, ఇలా తల ఊపుతుంది, ఇలా తల తల ఇలా కాదని, ఇలా తల ఇలా తల పెట్టి ఇలా ఇలాగ అంటుంది, అంటే కాదని, వీరా అంటుంది, కాదంటే ఇలా అంటుంది, వీరా అంటుంది, వీరా. అలాగే ఐదుగురిని చూపించాక ఆరోసారి చూపించాడు, రాముని చూపించి వీరా అంటుంది. అప్పుడు తల అవున ఇలా అలా మౌనంగా ఉండిపోయారు, కాదని అంటు మౌనంగా ఉండిపోయి. అలాగే మనం కూడా మనం కానిదాన్ని ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని తెలిస్తే ఏదైతే మనకు సద్వస్తో అది అనుభవంలోకి వస్తుంది. అక్కడ అప్పుడు కానీ మనం నోరు ముయ్యం, ఆ వస్తువు మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు నోరు ఇంద్రియాలు పడిపోతాయి. చూడటానికి ఏమీ ఉండదు, మాట్లాడటానికి ఏమీ ఉండదు, పునర్జన్మ ఎత్తటానికి కారణాలు ఉండవు, చూసేది లేదు, వినేది లేదు, చూడబడేది లేదు, అంతా తానే. నీకెవరికి మౌనం ఇష్టం లేదు, మాటలే ఇష్టంగా నేను ఎక్కడ కూర్చున్నా, నాన్నగారు మాట్లాడని నాన్నగారు మాట్లాడంటారు కదా, నీకెవరికి అసలు మౌనమే ఇష్టం అంటలేదు. నేను ఆ వస్తువు మౌన స్వరూపం, మాటలకు అందదు, సంకల్పాలకు అందదు. నువ్వు ఏదైతే లోపల నేను నేననేది ఒక తలంపు, నేను నేనేది ఒక సంకల్పం, దేహంతో తదాత్యం పొందేది నిజం కాదు, అదొక తలంపు, అదొక సంకల్పం. అందులో గాఢంగా నాటుకుపోయాం, దాన్ని దీనే చేయలేకపోతున్నాం. మనం ఏదైతే నేను నేనంటున్నా అది నిజం కాదు, అదొక సంకల్పం, అది దొంగ నేను, అది ఒక తలంపు మాత్రమే. దాన్ని పోషించుకోవడానికి మనకు జీవిస్తా అంటే ఉన్న వస్తువు మనకు ఎలా వ్యక్తమవుతుంది? ఈ దొంగ నేను పోషించుకోవడానికే మన జీవిత పాడు 100 సంవత్సరాల జీవితం వెళ్ళిపోతాదో మనకి. నువ్వు మంచి వినవు, మంచి పని చెయ్యు, మంచి ఆలోచించు, ప్రవర్తన మంచిగా ఉండదు. నువ్వు ఏదో నేను యోగాభ్యాసం నేర్చుకుంటానంటే ఈ దొంగ నేను నశిస్తున్నా అంటున్నాడు రామచంద్రమూర్తి. నేను 6 వారాలు కోర్సు చేశాను, 8 వారాలు కోర్సు చేశానంటే నువ్వు కోర్సు చేస్తే కోర్సుకు మోసపోతాడో దేవుడు, ఈ కోర్సులకి సమాజం మోసపోవచ్చు, కానీ దేవుడు మోసపోతాడు అంతర్యాముగా ఉన్నవాడు. నీ బాహ్య ప్రవర్తన చూసి మోసపోయడం అమాయకుడు కాదు, దేవుడు. మనకంటే వివేకవంతుడు, మనకంటే తెలివిగలవాడు, మనకంటే సమర్థుడు, మనకంటే మహాబలవంతుడు. సృష్టిస్థితి క్రయములు కంటే సృష్టిస్థితి క్రయములకు ఆయనే కర్త, మనం కర్త కాదు. ఆయనే కర్త, కానీ మనం కర్త అనుకుంటున్నాం, అంచేత దుఃఖం మనల్ని వెంటాడుతాను, శరీరం కూడా నీడ వెంటాడినట్టు. ఆయనే కర్త, మనం కర్త కాదు, కానీ మనమే కర్త అనుకుంటున్నాం, మన దుఃఖానికి అదే కారణం. ఆయనే కర్తను మనకు నోరు తోడు చెప్పకుండా ఆయనే కర్తని విషయం మనం అనుభవంలోకి వస్తే అది దుఃఖం, దుఃఖ స్పర్శ లేదు మనకి, విషాదం యొక్క స్పర్శ లేదు, రోదన యొక్క స్పర్శ లేదు, పునర్జన్మ తాలూకు ఆ వాసన వాసన యొక్క స్పర్శ కూడా మనకు ఉండదు. వాసనారహిత స్థితిని పొందుతాం. వాసనారహిత స్థితి పొందిన వాడి కానీ జ్ఞానోదయం అవ్వదు. అంచేత నీకు స్వతంత్రించుకుందరు పరిశుద్ధి పరిశుద్ధ హృదయం గల వారి ధన్యులు, వారి దేవుని చూచెదరు. యెహోవా లోపలే ఉన్నాడు, నీ తండ్రి నీ లోపలే ఉన్నాడు, నీ ప్రభువు నీ లోపలే ఉన్నాడు, నీ యజమాని నీ లోపలే ఉన్నాడు, వాడు ఉన్నాడు. నువ్వు పరిశుద్ధ వృద్ధం అయితే, నీ మనస్సు పరిశుద్ధమైతే, నీ బుద్ధి శుద్ధమైతే లోపల ఉన్న స్వర్గరాజ్యం నీకు ఎరుకలోకి వస్తుంది, నీకు ఆనందం ఎరుకలోకి వస్తుంది. ఆనందం నీ లోపల ఉంది, అది మామూలు ఆనందం కాదు, శుద్ధానందం, కలిసి ఆనందం కాదు, నీళ్లు కలిపిన పాలు కాదు, విషయానందం కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తారనుకోండి, మీకు ఆనందం వస్తుంది ఎప్పుడైనా, అది శుద్ధానందం కాదు, విషయానందం. మళ్ళీ ఏడు పొగున్నోళ్ళు రేపు మిమ్మల్ని తిట్టచ్చు, ఇవన్నీ నిజాలు కాదు, ఇదంతా డస్ట్. ఈ దుమ్ముని చూసి బంగారం అనుకుంటున్నాం మనం. బంగారాన్ని చూసి బంగారం అనుకుంటే ఇబ్బంది లేదు, బంగారాన్ని చూసి బంగారం అనుకుంటే ఇబ్బంది లేదు, దుమ్ముని చూసి బంగారం అనుకుంటున్నాం. మెరిసేదంతా బంగారం కాదు. అందుచేత ఆనందం ఈశ్వరుడిని కానీ లోపల ఉన్నది ఆనందమే, నీ లోపల ఉన్నది ఆనందమే, నీ లోపల శాంతే. నీ బుద్ధిని శుద్ధి చేసుకో, నీ బుద్ధిని పవిత్రం చేసుకో. శుద్ధ బుద్ధి ముఖ్యం. నువ్వు భగవంతుని స్మరించడం వల్ల నువ్వు పవిత్రుడవుతావు. భగవంతుని స్మరించడం వల్ల నీకు ఏకాగ్రత వస్తుంది, భగవంతుని ప్రవీణత వస్తుంది, పని చేయటమే కాదు, ఆ చేసి పని వినయంగా భగవంతుని స్మరించడం వల్ల నువ్వు పని చేయటమే కాదు, భక్తులు కానివాడు కూడా పని చేస్తున్నాడు. నువ్వు భక్తులు పని నువ్వు పని చేస్తుంటే ఆ పని నమ్రతతో చేయటం, వినయంతో చేయటం, శ్రద్ధతో చేయటం, అది మామూలుగా భక్తులకి సహజంగా అనేది అబ్బుతుందో అయ్యా. పని చేయటమే నేర్చుకోవడం కాదు, అది నమ్రతతో చెయ్యాలి, ఏకాగ్రతతోడు చెయ్యాలి. ఏకాగ్రత నేర్చుకో, పవిత్రత సంపాదించుకో. ఓం 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 అది శుద్ధానందం, విషయానందం కాదు. అంటే విషయానందం పరిణామంలో భవిష్యత్తులో అంత దుఃఖం కింద మారిపోదు. మన పూర్వజన్మలో మనం అనుభవించిన భోగాలే ఈ జన్మలో రోగాలు, మళ్ళీ జన్మలో మనం అనుభవించే భోగాలే రాబోయే జన్మలో రోగాలు. అంటే విషయానందం కాదు ఇది, శుద్ధానందం. విషయానందం అస్వతంత్రంగా ఉంటుంది, శుద్ధానందం స్వతంత్రంగా ఉంటుంది. విషయానందం డిపెండెంట్ గా ఉంటుంది, శుద్ధానందం ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఏమక్కర్లేదు, మీ మీటింగ్కి వెళ్ళి ఆలస్యంగా వెళ్ళారనుకోండి, మీ హస్బెండ్ ఎవరు ఎంత ఆలస్యంగా వచ్చామంటే నేను కోపం చేసుకుంటాను అనుకోండి, ఇవి వినటం వల్ల వచ్చిన ఆనందంతో ఒకసారి పోతుంది. లోపల శుద్ధానందం, శుద్ధానందం స్వతంత్రమైనది, అది ఏకంగా ఉంటుంది. బాహ్య వస్తువుల మీద కానీ బాహ్య వ్యక్తుల మీద కానీ ఆధారపడి ఉండదు అది, అది ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ హ్యాపీనెస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, అది ప్యూర్ హ్యాపీనెస్. అంటే అసలు పుదిక్కాడు పిదికిన పాలు ఎలా ఉంటాయో, నీళ్లు కలపిన పాలు ఎలా ఉంటాయో, అప్పుడే పొదుగులను తీసుకుని పాలు ఎలా ఉంటాయో, అటువంటి ఆనందం శుద్ధానందం. లోక విషయాలతో మిశ్రితమైంది శుద్ధానందం కాదు, విషయాలతో మిశ్రితమైంది శుద్ధానందం కాదు. అండ్ ఆ లోపల ఆనందమే ఈశ్వరుడు, అదే ఆత్మ, అదే చైతన్యము, అదే భక్తి, అదే జ్ఞానం, అదే సర్వమునయ. అయితే నువ్వు కాని గొడవలన్నీ వదిలేస్తే ఉన్నదే శాంతి, ఉన్నదే ఆత్మ, ఉన్నదే బ్రహ్మ. ఇప్పుడు మీరందరం మెలకుగా ఉన్నాననుకుంటున్నారు, ఈ మెలకులోంచి కూడా లేవండి, ఎక్కడికి హృదయంలోకి లేవండి. నిద్దట్లోంచి లెగిసిపోయాం కదా, నిద్దట్లోంచి లెగిసిపోయాం కదా, మెలకుగా ఉన్నా మెలకుగా ఉన్నారు, ఇది దొంగ మెలకు. అదే చావులేని సత్పదార్థంలోకి ఆ మెలకులోకి అక్కడికి రావాలి. ఆ చావులేని సత్పదార్థంలోకి మీకు మెలకు వస్తే అప్పుడు గాఢ నిద్ర స్థితి జాగ్రత్త అవస్థలోకి వస్తుంది, అదే సహజ సమాధి. ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు, ప్రపంచంలో ఉన్న విషయాలు చూస్తూ ఉంటారు, ప్రపంచంలో ఉన్న చావు పుట్టుకలు చూస్తూ ఉంటారు, ప్రపంచంలో ఉన్న కష్టకాలు చూస్తూ ఉంటారు, ప్రపంచంలో ఉన్న జయాపజయాలు చూస్తూ ఉంటారు. ఇందులో ఏ సంఘటన కూడా సహజ స్థితి పొందిన వాడి మీద, సహజ సమాధి ఎవడైతే పొందాడో వాడి మీద ఏ సంఘటన కూడా తన ప్రభావాన్ని ఉంచదు, ఉంచడానికి అవకాశం లేదు. కాదండి, ఇప్పుడు నీళ్ళలో నిప్పేశామనుకోండి, నీళ్ళలో నిప్పేస్తే నిప్పు నీళ్ళను కాల్చదు, ఆరిపోతుంది. అలాగే సహజ సమాధి స్థితి ఎటువంటి గొడవలాడు హృదయంలో వచ్చినా ఆరిపోతాయి, అది సహజ సమాధి. మీరు నిప్పును తీసుకెళ్ళి నీటిలో వేస్తే నీళ్ళు కరిగిపోదు, నిప్పు ఆరిపోతుంది. ఇప్పుడు ఈ స్నేహాలు కూడా ఎలా ఉండాలంటే ఒకరినొకరు బాగు చేసుకునేలా ఉండాలి స్నేహాలు, ఒకరినొకరు పాడు చేసుకునేలాగా శత్రు ఫ్రెండ్షిప్లు ఉండకూడదు. ఒకరినొకరు బాగు చేసుకునేలా ఉండాలి స్నేహాలు, ఒకరి క్షేమం ఒకరు కోరుకునేలా ఉండాలి క్షేమ స్నేహాలు. అంటే అది స్నేహం. అన్నిటినీ తిరస్కరిస్తే నువ్వు కాని దాంట్లోంచి విడుదల పొందితే ఉన్నది ఏదో తెలుస్తుంది. యువర్ నైదర్ దిస్ బాడీ, యువర్ నైదర్ దిస్ మైండ్. ఈ శరీరాన్ని నువ్వు అనుకుంటున్నావు, మరి శరీరాన్ని నువ్వు అనుకుంటే గాఢ నిద్రలో ఎక్కడుంది? మనస్సు నువ్వు అనుకుంటున్నావు, మనస్సు నువ్వు అనుకుంటే గాఢ నిద్రలో ఎక్కడుంది? గాఢ నిద్రలో విషయాలు ఎక్కడున్నాయి? గాఢ నిద్రలో దేహాలు ఎక్కడున్నాయి? గాఢ నిద్రలో చావులు ఎక్కడున్నాయి? గాఢ నిద్రలో పుట్టుకలు ఎక్కడున్నాయి? గాఢ నిద్రలో జయాలు ఉన్నాయి, జయాలు ఎక్కడున్నాయి? అపజయాలు ఎక్కడున్నాయి? డీప్ స్లీప్ లో లైక్స్ ఎక్కడున్నాయి? డెజలైక్స్ ఎక్కడున్నాయి? సరే, డీప్ స్లీప్ లోంచి మెలకులోకి వచ్చావు, ఈ మెరుకులోంచి చైతన్యంలోకి మెరుకో చైతన్యంలోంచి మెరుకో. ఆ చైతన్యంలోంచి మెరుకు వెళ్ళిపోవటానికి జాగ్రత్త అవస్థలోంచి కూడా ఆ చైతన్యం, ఈ మూడవ జాగ్రత్త అవస్థకి, స్వప్నావస్థకి, సుషుప్త అవస్థకి ఆధారంగా ఉన్నటువంటి, ఆలంబనంగా ఉన్నటువంటి ఆ చైతన్యంలోకి మేలుకొలపడానికి ప్రయత్నం చేసేవాడే గురువు, వాడే గురువు. ఆ మేలుకొలపడానికి మీ గురువు మీకు సహకరించకపోతే అది గురువు కాదు, మీకు బరువు. గురువు అంటే అది చీకటిని పోగొట్టేవాడు గురువు, జ్ఞాన ప్రదాత గురువు, ప్రేమ ప్రదాత గురువు, ముఖాన్ని జ్ఞానశూన్యుడి వైపుకి తిప్పేవాడు గురువు. అంటే ప్రతి మానవుడికి కూడా తన మీద తనకి ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎంచేత తన మీద తనకి ప్రేమ ఎక్కువ ఉంటుంది? తన స్వరూపంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు తన స్వరూపంగా ఉన్నాడు. అంచేత ఈశ్వరుడు తన స్వరూపంగా ఉన్నాడు అంటే వాడికి తెలియకుండా, తన ప్రతి మానవుడు తెలియకుండా వాడు తను తానే ప్రేమించుకుంటాడు. ఎంచేత ప్రేమించకుండా ఉండలేడు తను తానే. మనం ఎందుకు ప్రేమించుకుంటున్నాం? మనం అంటే మనకి ఇష్టం, ఎందుకు ఇష్టం? మన సుఖం మనలో ఉంది, మన అందరికీ చావు అంటే ఇష్టం లేదు, ఎంచేత ఇష్టం లేదు? మన స్వరూపంలో చావు లేదు అంటే మన స్వరూపంలో చావు లేదు కాబట్టి మనకి చనిపోవటం ఇష్టం ఉండదు, మన వాళ్ళకి దుఃఖం ఇష్టం ఉండదు. ఎంచేత మన స్వరూపంలో దుఃఖం లేదు. అంటే భగవంతుడంటే ఎవడు? భగవంతుడంటే ఉండటమే. శరీరం ఉన్నా శరీరం లేకపోయినా, లోకం కనిపిస్తున్నా, లోకం కనిపించకపోయినా, అన్ని అవస్థల్లో అన్ని కాలాల్లో ఉండేదే భగవంతుడు ఉన్నాడు. ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందమే. మనం ఏమనుకుంటున్నామంటే ఇంట్లో మన ఇంట్లోనూ మనిషి లేదు, మన వాళ్ళని దేవుడు పరాయవాడు అనుకుంటున్నాడు అనుకుంటున్నాం. మన దేవుడు మన మన ఆత్మలకు ఆత్మ, మన ప్రాణాలకి ప్రాణం, అంతర జ్ఞాని సుఖస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, శాంతి స్వరూపుడు. ఎప్పుడు ఎప్పుడు అన్ని అవస్థలు ఉనికి గలవాడు. దేహం ఉన్నా లేకపోయినా, లోకం కనిపిస్తున్నా కనిపించకపోయినా, వాడి అస్తిత్వానికి భంగం లేదు. వాడు ఒక్కడు మాత్రమే స్వతంత్రుడు. జీవకూట అంతా అస్వతంత్రులే. వాడు నారాయణుడు. అంటే మీకు ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, ఎవరినైనా ద్వేషిందా అంటే మీరు ద్వేషించలేరు. ఏం చేయండి, జ్ఞానంలో ద్వేషం. మీకు ఎవరికైనా ఆత్మజ్ఞానం కలిగింది అనుకోని పొరపాటును అనుకుందాం. ఇప్పుడు ఎలా కలిగేది లేదు, ఏమలేదు, ఊరికి అనుకుందాం. లెక్కల్లో కూడా ఎక్స్ అనుకోండి, వై అనుకోండి, ఏదో అంటాం. ఊరికి అనుకోవటానికి నష్టం ఉంటే ఊరికి అనుకుందాం. మనకి అది ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, కలగలేకపోయినా కలిగింది అనుకుందాం. అప్పుడు నువ్వు ప్రేమించకుండా ఉండలేవు. ఎవరినైనా ద్వేషిందా అని నీకు సాధ్యం కాదు. ఏం చేయండి, ఆత్మ ప్రేమ స్వరూపం, ఆత్మ జ్ఞాన స్వరూపం, ఆత్మ శాంతి స్వరూపం. అంటే నువ్వు ఎవరినైనా ద్వేషిందామన్నా ద్వేషించడానికి అవకాశం లేదు. చైతన్యంలో ద్వేషం లేదు, చైతన్యం ఉన్నది ప్రేమే. చైతన్యంలో భేదబుద్ధి లేదు, భేదబుద్ధి లేదు కాబట్టి భయం. ఎక్కడైతే భేదబుద్ధి ఉంది అక్కడ భయం ఉంటుంది, ఎక్కడైతే భేదబుద్ధి లేదు అక్కడ అభయ స్థితి ఉంటుంది. చైతన్య స్వరూపం పొందిన వాడు భయంగా ఉండలేడు, ఎప్పుడు అభయంగానే ఉంటాడు, ఫియర్లెస్ గానే ఉంటాడు, ఫియర్ఫుల్ గా ఉండడు, ఫియర్లెస్ గానే ఉంటాడు, భేదరహితంగా ఉంటాడు. అంటే వాడు బహిరహిత, భేదరహితంగా ఉన్నాడు, వాసనారహితంగా ఉన్నాడు, బహిరహితంగానే ఉంటాడు. ఎక్కడ తగ్గేందుకు, ఎప్పుడో పురాణాల మాటలు వదిలేయండి. మహాత్మా గాంధీ గారు కూడా, బాపూజీ కూడా ఎప్పుడో పురాణాలు కాదు వదిలేయండి. నిన్న కాక మొన్నటి వాడు బాపూజీ, అతను ఏదైనా పని చేయాలి, ఇది న్యాయం, ఇది ధర్మం అనుకుంటాడు అనుకో. అర్జునాను యుద్ధం చెయ్యి, మామూలు యుద్ధం చేయమంటాం లేదు, ఇది ధర్మ యుద్ధం కాబట్టి నేను చేయమంటున్నా. అర్జునాను యుద్ధం చెయ్యి, మామూలుగా యుద్ధం చేయమని ఏదో దారిపోవాళ్ళందరినీ పిలిచి యుద్ధం చేయమంటలేదు నేను, ఇది ధర్మ యుద్ధం కాబట్టి చేయమంటున్నాను. ఐదు అడుగులు కూడా ఇవ్వటానికి నీకు అంగీకరించలేదు. మీకు ఈ ధర్మ యుద్ధంలో మీకు ప్రాణం పోతే నష్టం లేదు, ప్రాణం పోతే స్వర్గం వస్తుంది. ఒక ప్రాణం పోదాం అనుకో, రాజ్యం అనిపించవచ్చు మానవుడికి. ఈ లోకం పరలోకం కూడా మానవుడు చూసుకోవాలి, కేవలం ఈ లోకమే కాదు పరలోకం కూడా చూసుకోవాలి. మనకున్నదంతా మనం అనిపించకూడదు, మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తే అది పరలోకంలో మనకి భోగ్యానికి వస్తుంది. కేవలం ఈ లోకమే కాదు, నిజంగా నీకు యుద్ధంలో ప్రాణం పోతున్నాను. యుద్ధానికి వెళ్ళిన తర్వాత వాడు ఇంటికి వస్తాడు రాడో చెప్పలేము. ఒకవేళ నిజంగా నీకు ప్రాణం పోవచ్చు, ప్రాణం పోతే స్వర్గం వస్తుంది, ప్రాణం పోకపోతే రాజ్యం అనిపిస్తావు. ఎలాగైనా ఇబ్బంది లేదు నీకు. ఇది నేను యుద్ధం ధర్మ యుద్ధం కాబట్టి చేయమంటున్నాను అంటాడు అర్జునుడు. ధర్మ యుద్ధం అది, అందుకు చేయమంటున్నాను. డూ ఆర్ డై. గాంధీ గారు కూడా పూర్వం కూడా వదిలేయండి. గాంధీ గారికి కూడా ఆయన ప్రాణం గడ్డి పెరగతాడు సమానం. ఆయన ఇంటికాడికి వెళ్తే మరి సాయంత్రం ఇంటికి వస్తాను రాదని చెప్పి వెళ్ళేవాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒక ధర్మం కోసం, ఒక న్యాయం కోసం మనం ప్రాణం గడ్డి పెరకని విడిచిపెట్టేస్తే మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదని ఆయన నమ్మకం. మన భారతదేశంలోని నాయకుల్లో అంత ధైర్యవంతులు ఎవడు లేడు. మన భారతదేశంలో అన్ని పార్టీల్లోనూ నాయకులు ఉన్నారు కానీ గాంధీ గారు అంత ధైర్యవంతులు ఎవడు లేడు. పైకి ఎలా ఉంటాడు, చిన్న తుండుగొడ్డోడు కట్టుకుంటాడు, ఎక్కడో గుడిసెలో కూర్చుంటాడు, లేకపోతే రాఘవ రాజారాం అంటాడు, రామ్ అంటాడు, ఏదో చారణం తిని కాలక్షేపం చేస్తూ ఉంటాడు, ఎముకలు గూడు. అంటే అలా క్యారక్షేత్రంలో ఆ కార్యరంగంలోకి వెళ్ళాడంటే ఇది ధర్మం, ఇది న్యాయం అని ఆయన ఆ నిర్ధారణ కనుక వస్తే దూసుకుపోతుంది. అదే గాంధీ చనిపోయినప్పుడు నెహ్రూ అంటాడు, ది లైట్ హాస్ గాన్ అవే ఫ్రమ్ అవర్ లైఫ్, ది లైట్ హాస్ గాన్ అవే ఫ్రమ్ అవర్ లైఫ్, దెర్ ఇస్ డార్క్నెస్ ఎవరివేర్. మనలోన దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోయిన తర్వాత మిగిలి ఇది చీకటి. ది లైట్ హాస్ గాన్ అవే, దీపం ఆరిపోయింది, దీపం బయటికి వెళ్ళిపోయింది, ఇంకా దేశంలో ఎక్కడ చూసినా చీకటి కనిపిస్తుంది. ది లైట్ హాస్ గాన్ అవే ఫ్రమ్ అవర్ లైఫ్, దెర్ ఇస్ డార్క్నెస్ ఎవరివేర్. కత్తికి కత్తికి మధ్య నడుస్తాడు వాడు బాపు. పురాణాలు మాటలు వదిలేయండి. పురాణాల్లో కూడా ఇది కూల్ కరేజ్, ఏ కామ్ కరేజ్. రాముడిది కూడా కూల్ కరేజ్, కామ్ కరేజ్, క్వైట్ కరేజ్. రామనామం స్మరించారు, స్మరించి రాముడు అంత రివార్డ్ అయ్యాడు. ఇలా అంటే మళ్ళీ గాంధీ గారు ఒప్పుకోరు, నేను ఏదో పొరపాటు మాట్లాడినప్పుడు మీ దగ్గర రాముడు అంత రివార్డ్ అయిపోయాడని అన్నాను కదా. అలా గాంధీ గారి దగ్గర నువ్వు రాముడు అంత రివార్డ్ అంటే ఆయన అంగీకరించడు. ఈ మాట నా నోటంటే ఈ పొరపాటు మాట ఎలా వచ్చిందో, రైట్ ఆనరబుల్ వి.ఎస్. శ్రీనివాస శాస్త్రి గాంధీ గారిని ఇలా అన్నాడు 1946 మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ పక్కన జనరల్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. అప్పుడు రైట్ ఆనరబుల్ వి.ఎస్. శ్రీనివాస శాస్త్రి జబ్బు చేసింది. అంటే గాంధీ గారు ఏదైనా ఇంగ్లీష్ భాష రాస్తే అందులో ఏమైనా తప్పులు ఉంటే చూడమని ఈ శ్రీనివాస శ్రీనివాస శాస్త్రి గారి దగ్గర పంపేవాడు మ్యాన్స్క్రిప్ట్. ఈయన ఏదైనా ఎక్కడైనా దోషాలు ఉంటే సరి చేసి పంపేవాడు. ఆయన 1946లో ఈయన చనిపోవడానికి జబ్బు చేసింది గారికి, శాస్త్రి గారికి. శాస్త్రి గారిని గాంధీ గారు ఎక్కడో ఉన్నవాడు, సబర్మతి ఆశ్రమం, సబర్మతి కాదు సేవాగ్రామం చూడటానికి వచ్చాడు, మెడ్రాస్ చూడటానికి వస్తాడు. అరే గాంధీ గారు ప్రత్యేకంగా హాస్పిటల్లో ఉన్న శాస్త్రి గారిని చూడటానికి వస్తాడు. ఇలా చెప్పారు, మేము బాపూజీ మిమ్మల్ని చూడటానికి వస్తున్నాడని. కంగారు పడ్డాడు, బాపూజీ అంతరవాడు నన్ను చూడటానికి వస్తున్నాడు ఏంటని. సరే హాస్పిటల్కి వచ్చేసాడు, దగ్గరికి వచ్చేసాడు, ఈయన మంచమే పడుకున్నాడు, పక్కన గాంధీ గారికి కుర్చీ వేశాడు, ఆయన కానీ చెప్పి 10 నిమిషాలు ఉండి ఎవరు నేను చూడటానికి. చూడగానే బాపూజీ మౌనంగా కూర్చున్నాడు. శాస్త్రి గారు చూడతారు, 2 కళ్ళతోటి కాదు 1000 కళ్ళతోటి చూస్తున్నాడు, 2 కళ్ళు సరిపోవు. శాస్త్రి గారిని చూడటానికి 1000 కళ్ళతోటి శాస్త్రి గారిని చూస్తే ఇది చివరి చూపు, ఇది కడచాలి చూపు, అలాగే చూస్తున్నాడు. కానీ అప్పుడు ఆ రాము ఈయన కూడా కైట్గా ఉండలేకపోయాడు శాస్త్రి గారు. అప్పుడు ఏమన్నాడంటే, అప్పుడు సడన్గా ఒక మాట వదిలాడు ఎవడు, రైతానుభూతి వి శ్రీనివాస శాస్త్రి ఏమని వదిలాడంటే, ఈ రోజున ఈ గాంధీ రూపం ఉన్న రాముడే, ఈ రాముడే నన్ను చూడటానికి వచ్చాడు. ఈ యుగంలో నువ్వు రాముడు, ఈ కలియుగ రాముడు, నువ్వు కలియుగంలో రాముడే, నువ్వు రాముడే ఈ రూపంలో వచ్చావు, నన్ను చూడటానికి వచ్చినవాడు బాపూజీ కాదు, నన్ను చూడటానికి వచ్చినవాడు రాముడు అని అంటాడు. ఎవరంటాడు? రైతానుభూతి శ్రీనివాస శాస్త్రి అంటాడు. అప్పుడు వెంటనే గాంధీ అంటాడు, యోగ మిస్టర్ శాస్త్రి, మిస్టర్ శాస్త్రి, వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్, నువ్వు సెన్స్ మాట్లాడటం లేదు, బహుశా జ్వరం తీవ్రత ఎక్కువగా ఉందేమో నీకు, బాగా జబ్బు పడి ఉన్నావేమో, నువ్వు సెన్స్ మాట్లాడటం లేదు, నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు, నన్ను రాముడితో పోల్చకు, వాట్ నాన్ సెన్స్ మిస్టర్ శాస్త్రి, వాట్ నాన్ సెన్స్ మిస్టర్ శ్రీనివాస శాస్త్రి, వాట్ నాన్ సెన్స్ యూఆర్ స్పీకింగ్, వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్ మిస్టర్ శాస్త్రి అన్నాడు గాంధీ. నువ్వు సెన్స్ మాట్లాడటం లేదు, నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు, నేను బాపూజీ ఇక్కడికి వచ్చాను, గాంధీని వచ్చాను, నువ్వు రాముడు వచ్చేసాడు ఇక్కడ అంటున్నావు, నువ్వు సెన్స్ మాట్లాడటం లేదు, నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు అని బాపూజీ అని. వాట్ నాన్ సెన్స్ యూఆర్ స్పీకింగ్ మిస్టర్ శాస్త్రి. ఆ రైతానుభూతి వీరేశ శాస్త్రి కొంతకాలం 10 రోజులు ఆయన చేత రామాయణం గురించి మాట్లాడించారు. ఆయనకు 4 సంవత్సరాలు చనిపోతాడు. ఆ రామాయణం మాట్లాడేప్పుడు మధ్య ఆయనకు రాముడన్నా రామాయణం అని ఇష్టం. ట్రిపుల్ కేన్లో హై స్కూల్ హెడ్మాస్టర్ చేశాడు కొంతకాలం, తర్వాత సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఇండియాకి ప్రెసిడెంట్ చేశాడు. ఆంగ్ల భాషలో నిష్ణాతుడు. ఆయన లండన్లో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వాళ్ళు అనుకున్నారట, మనం ఇండియా వెళ్ళి ఇంగ్లీష్ నేర్పడం ఏంటి, ఈయన దగ్గర మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. రైతానుభూతి వీరేశ శ్రీనివాస శాస్త్రి లండన్లో మాట్లాడుతుంటే మనం ఇండియా వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకున్నాం, ఈ శాస్త్రి దగ్గర మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. వాకింగ్ వెబ్స్టర్ డిక్షనరీ మిస్టర్ శాస్త్రి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ చేశాడు. రాముడు అంటే ఆప్యాయత, రామాయణం అంటే ఇష్టం. ఓసారి ఆయన ఒక హాల్లో మెడ్రాస్లో వర్షాడ ప్రత్యేకమైన రామాయణం మీద ఒక వారం రోజులు మాట్లాడమన్నారు. ఏ రోజు కారోజు 2 గంటలు మాట్లాడతానని చెప్పి 1 గంట సేపు మాట ఏడ్చి వెళ్ళిపోయేవాడట రామాయణుడు గత్తలు. రాముడు పార్టీ అయోధ్యను విడిచిపెట్టాం. అయోధ్యను విడిచిపెట్టేటప్పుడు కూడా రాముడి మీద, వాళ్ళ తినతల్లి చవితల్లి, ఆ తినతల్లి ఆ కైకి మీద, లేకపోతే భరతుడి మీద కించిత్తు ముళ్ళంతా చింతాకంతా కూడా ద్వేషభావం లేకుండా అయోధ్యను విడిచిపెట్టే గట్టం చెబుతంటే ఏడుపు ఆడిపోలేదు, ఏడ్చి వీటి గాలు విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టు శాస్త్రం. అంటే తర్వాత మాట్లాడటానికి నోరు తెగలక, ఇప్పుడు మనం ఇంట్లోంచి పొమ్మంటారు అనుకోండి, ఒక నిజంగా పోయినా వాళ్ళ మీద కోపం ఉంటుంది, లేకపోతే తిడతాం, ద్వేషం ఉంటుంది, సరే రిటాలియేషన్ వస్తుంది, వీటి మీద మనం పగ తీర్చుకోవాలనుకుంటాం. మనం ఇంట్లోంచి పొమ్మంటారు అనుకోండి, ఒక బలవంతంగా వెళ్ళిపోయినా ద్వేషం ఉంటుంది, కక్ష ఉంటుంది, మనం ఎవరైతే వెళ్ళిపోమన్నారో వాళ్ళ మీద కక్ష తీర్చుకుందాం అనుకోండి. అప్పుడు అంటాడు రాముడు, ఇది దైవ నిర్ణయం. అంటే రాముడు పైట్గా ఉంటాడు, ఏది పట్టాభిషేకాన్ని విడిచిపెట్టుకోమన్నారు, విడిచిపెట్టు అరణ్యాన్ని 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమన్నప్పుడు కూడా క్వైట్గా ఉంటాడు. ఎందుకు నువ్వు అంత క్వైట్గా ఉన్నావు, ఎందుకు అంత కూల్గా ఉన్నావు అని లక్ష్మణుడు అడిగితే, ఇది దైవ నిర్ణయం అంటాడు. ఎవరు? రామచంద్రుడు. ఇది దైవ నిర్ణయం, దైవ నిర్ణయాన్ని, ఇది దైవ నిర్ణయం అని నాకు తెలుసు. అంటే ఇది దైవ నిర్ణయం, ఈ దైవ నిర్ణయం ఒక మంచికే దారి తీస్తుంది కానీ ఒక చెడ్డకు దారి తీయదు. ఎందుకు దైవ నిర్ణయం? రాముడు ఎంచేత, దేవుడు ఎంచేత పంపబడుతున్నాడు? దేవుడు అరణ్య ఫారెస్ట్కి ఎందుకు పంపబడుతున్నాడు? అరణ్యవాసులు ఎందుకు చేయబడుతున్నాడు? అది చెడ్డ కింద మీకు కనిపిస్తుంది. అక్కడ సమాజానికి మంచి చేయటానికి రాక్షస సంహార నిమిత్తం అరణ్యవాసులు పంపిస్తున్నాడు, మీకు పైకి చెడ్డగా కనిపిస్తుంది, లోపలంతా మంచి జరుగుతుంది, దైవ నిర్ణయం అది. మరి క్రీచర్స్ ఆఫ్ డెస్టినీ, మన దేవుని చేతిలో పనిముట్లు, ఒక రాముడి శరీరం కాదు, మీరు నేను అందరం కూడా దేవుని చేతిలో పనిముట్లు. అంటే రాముడి యొక్క శరీరం ఏ పని నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చిందో, అంతర్యాముగా ఉన్న ఈశ్వరుడు అలా ఆడాడు అంటే ఆయనకు దుఃఖ స్పర్శ లేదు. లక్ష్మణుడు అడుగుతాడు, ఇంతకాలం నువ్వు అరణ్యాసానికి వెళుతున్నావు, ఏమిటి ఈ పరిస్థితి అంటే, ఇది దైవ నిర్ణయం, దైవ నిర్ణయానికి తల వంచవలసిందే, కానీ ఈ దైవ నిర్ణయం నీ కళ్ళకి చెడ్డగా కనిపిస్తుంది, కానీ ఇది మంచికి దారి తీస్తుంది. ఒకసారి కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే, ఏంటి ఇలా చెడ్డగా జరిగింది అనుకుంటాం ఈ సంఘటన, ఆ సంఘటన వల్ల మీకు మంచి జరగవచ్చు. ఎలా కంగారు పడద్దు, ఇంట్లో జరిగే గొడవలకు మీరేం కంగారు పడకండి. ఒకసారి మీకు ఇలా చెడ్డ జరిగింది ఏంటి అనుకోవచ్చు, ఆ చెడ్డ ఒక మంచికి దారి తీయొచ్చు, అంటే మీరు కంగారు పడక్కర్లేదు. అంటే కృష్ణుడు చెప్తాడు, నీకు లాభం వస్తుంది, నష్టం వస్తుంది పని చేసేటప్పుడు, అది అనివార్యం. మనిషి పుట్టినవాడు చచ్చిపోవడం ఎంత ఖాయం, చనిపోయిన వాడు పుట్టడం కూడా అంతే ఖాయం, అలాగే లాభ నష్టాలు కూడా జీవితంలో వస్తాయి. ఆ లాభ నష్టాలను సమానంగా చూడటం నేర్చుకో, అప్పుడు నువ్వు జ్ఞానివవుతావు, నువ్వు యోగి అవుతావు, అనంతమైన సుఖం, అనంతమైన శాంతి నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఎడు చూసినా సుఖమే, ఎడు చూసినా ఆనందమే. నీకు దేహం ఉంటే ఆనందం, దేహం లేకపోతే ఆనందం. ఇప్పుడు మనం నేనున్నాను 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 అనుకుంటున్నాం కదా, ఎవడున్నాడు? ఇప్పుడు మనం అందరూ నేనున్నాను, నే ఇదే గోళ నేనున్నాను నేనున్నాను నేను. ఎవడున్నాడు ఎవడున్నాడు, ఉన్నాడు ఎవడు చెప్పండి లోపల. అది నీ తలంపు అంతే, అది మన తలంపు అంత మాత్రమే. గాఢ నిద్రలో ఎవడు నేనున్నాను నేనున్నాను అని అనుకోడు గాఢ నిద్రలో. కానీ ఇప్పుడు అనుకుంటున్నావు నేనున్నాను నేనున్నానని. నేనున్నానని అనుకోకపోయినా గాఢ నిద్రలో ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం. కానీ నేనున్నాను నేనున్నాను అనుకోవటం ఎందుకు? ఆ నేనున్నానన్నదే సంకల్పం, అదే సంకల్పం, అదే తలంపు, అదే మిథ్యా నేను, అదే దొంగ నేను, అదే బాడీ బాగుండయి, అదే ఫాల్స్ అయ్యి, అదే ఆర్టిఫిషియల్ అయ్యి అందులోంచి విడుదల పొందడానికి ప్రయత్నించే అర్జున ఏ లిటిల్ లై, వెరీ వెరీ లిటిల్ లై, ఏ ఫాల్స్ అయ్యి, ఏ బాడీ బాగుండయి. ఆ చిన్న నేను చిన్న, అది బాగా చిన్నగా ఉంటుంది బుడగది. ఈ బుడగ పగిలిపోతే నువ్వు పావు, బుడగ పోతే సముద్రం అవుతుంది. సముద్రం వచ్చి బుడగలో కలిసిన సముద్రమే, బుడగెళ్ళి సముద్రంలో కలిసిన సముద్రమే. నువ్వు నేను అనేది నేను ఏమిటది? అది ఉడికే చిన్న బుడగ లాంటిది. ఆ బుడగ ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచి వచ్చింది. నేను నీ తలంపు ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఆధ్యాత్మిక హృదయం నుంచి వచ్చింది, నీ స్పిరిచువల్ హార్ట్ లోంచి వచ్చింది. నీ ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడి నుంచి నేను తలంపు వచ్చింది, ఎక్కడైతే సముద్రం ఉందో అక్కడి నుంచి బుడగ వచ్చింది. అంటే ఈ మూల తలంపు మూలం, ఈ మూల తలంపు ప్రథమ తలంపు ప్రధాన తలంపు, ఆ మూల తలంపు మూలంలోకి వెడితే దేహంతో తాదాప్యం పొందుతున్నటువంటి ఆ తలంపు నుంచి నీ విడుదల పొందితే భగవాన్ అన్నారు నీకు మోక్షం వస్తుందో నిర్వాణం వస్తుందో లేదా వైకుంఠం వస్తుందో లేదా కైలాసం వస్తుందో ఏదో వస్తుంది అని వదిలే. ముందు నువ్వు దేంట్లోంచి విడుదల పొందాలో దాంట్లోంచి విడుదల పొందా, అది లాజిక్. తర్వాత ఏదో వస్తుంది, నీకు వైకుంఠమా లేదా కైలాసమా లేదా స్వర్గమా లేదా ఆనందమా నిర్వాణ స్థితే లేదా స్వర్గరాజ్యమా, ఏదో వస్తుంది. ముందు ఈ ఫాల్స్ అయి దేహంతో తాదాప్యం పొంది ఆ ప్రథమ తలంపులోంచి, ఆ ప్రథమ తలంపు ఆ లిటిల్ లై, ఏ స్మాల్ లై, చిన్న ఆ బుడగలోంచి ముందు విడుదల పొందు. తర్వాత ఏదోటి అవుతావు, అయ్యేది ఏదో అవుతావు. తర్వాత అయ్యేది ఊహించకు, తర్వాత నువ్వు ఏది అవుతావో దాని గురించి ఊహించకు. ముందు దేంట్లోంచి విడుదల పొందాలో దాని గురించి సాఫ్ట్గా ఆ స్వీట్గా ఆ జంటిలుగా ఆ ప్రయత్నం చేసి బయటపడు. విసుగు పనికిరాదు, చిరాకు పనికిరాదు. దేహంతో తాదాప్యం పొందే తలంపులోంచి విడుదల పొందేటప్పుడు విసుగు పనికిరాదు, చిరాకు పనికిరాదు. దానికి వివేకం అవసరం, జంటిల్నెస్ అవసరం, స్వీట్నెస్ అవసరం, విజడం అవసరము, ఆ డిస్క్రిమినేషన్ అవసరము, నాలెడ్జ్ అవసరము. ఆ చిరాకు కాదు, విసుగు కాదు, ఆ బుల్లు ఆ బుజ్జిగాడిలోంచి, ఆ బుల్లి నేరిలోంచి, ఆ బుడగలోంచి నువ్వు విడుదల పొందు. తర్వాత ఏదవుతావు, తర్వాత ఏమవుతావు దాని గురించి నువ్వు కాలం వేస్ట్ చేసుకోకు. ఏదవ్వాలి అది అవుతావు, కానీ ముందు ఈ బుజ్జిగాడిలోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చెయ్యి. అదే సాధన, అది విసుగా చేయకూడదు, అది చిరాగ్గా చేయకూడదు. జెంటిల్గా చెయ్యాలి, స్వీట్గా చెయ్యాలి, నాలెడ్జ్తో చెయ్యాలి, వివేకంతో చెయ్యాలి, విజ్ఞానంతో చెయ్యాలి, సత్పురుషులతో సహవాసం చేసి అందులోంచి మిజ్ఞానంలోంచి నువ్వు విడుదల పొందడానికి ప్రయత్నం చెయ్యి. దానికి సాధనని పేరు పెట్టారు. అది ఏమన్నాడు ఎవడు? అనంతుడు ఏమన్నాడు? నేనేదో రాముడి కనిపించడం లేదు, నా స్నేహం ఊడిపోయింది, నా స్నేహం ఎంతకాలం స్నేహం చేసావు నాకు కనిపించకుండా చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఏది వెళ్ళిపోయాడు అని అయోధ్య కోసం పరిగెడుతుంది. అక్కడ అయోధ్యలో ఏం చెప్పారంటే విశ్వామిత్రుడు తీసిపోయాడు ఆయన రాక్షసం వారి నిమిత్తే అక్కడ నుంచి బెంగ పెట్టుకున్నాడు. బెంగ పెట్టుకుని రామా 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 శ్రీరామ రామా శ్రీరామ 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 అంటే వీడి జ్ఞాన అవుదాని ఉద్దేశం లేదు వీడికి, ఎవరికి అనంతుడికి. రామా శ్రీరామని అలా కూర్చున్నాడు సంవత్సరాలు తగ్గడు, కూర్చుండే లోక వాసనల్లోంచి నా హృదయం కంప్లీట్గా విడుదల పొంది, విడుదల అయిపోయింది. ఒక రామనామం వల్ల యమం లేదు, నియమం లేదు, ఆశ్రమం లేదు, ప్రాణాయామం లేదు, ధారణ లేదు, ధ్యానం లేదు, సమాధి లేదు. ఒక రామనామ స్మరణ వల్ల ప్రపంచంలో ఎన్ని వాసనలు అయితే ఉన్నాయో అన్ని వాసనల్లోంచి నా హృదయం విడిపోయింది అన్నాడు అనంత. ఒక రామనామ ప్రభావం మ్యాజిక్, ఎన్నో మ్యాజిక్లు చేస్తుంది. ఆ రామనామే మ్యూజిక్, ఇట్ ఇస్ ఎ మ్యూజిక్ టు అవర్ ఇయర్స్. అదే ఆ మ్యూజిక్లో ఎన్ని మ్యాజిక్లు చేస్తుంది. రామనామం జిమ్మిక్లు చేయదు, మ్యాజిక్లు చేస్తుంది. అది మన పవిత్రవంతంగా చేస్తుంది, ఏకాగ్రత తీసుకొస్తుంది. ఆ జిమ్మిక్లు చేయదు, మ్యాజిక్లు చేస్తుంది రామనామం. మరీ కలిసి చేస్తుంది రామనామ. రాముడు రూపం కంటే గొప్పది రామనామం. కొంతమంది రాముడు రూపాన్ని కూడా పెట్టుకోరు, రామనామాన్నే స్మరిస్తూ ఉంటారు. రూపం కూడా కొంతమందికి అక్కర్లేదు. అంటే రాముడు రూపం కంటే రాముడు నామే గొప్పదని చెప్తారు. ఇప్పుడు కూడా రామాయణం ఎక్కడ పఠిస్తున్నారో అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడు. అంటే అనకి నిజం శ్రవణం చేయటాన్ని మళ్ళీ ఇంకోసారి మీకు రిపీట్ చేస్తున్నాను. మర్చిపోయారు, మేము మర్చిపోలేదనుకోండి, రిపీట్ చేస్తున్నాను. ధనం కోసం రాముని ప్రార్థిస్తే ధనం ఇస్తాడు, ధనం కోసం ప్రార్థించకుండా జ్ఞానం కోసం ప్రార్థిస్తే జ్ఞానం ఇచ్చి ధనం ఇస్తాడు. కేవలం ఒక ధనం కోసమే కనుక రాముని ప్రార్థిస్తే ధనం ఒకటి ఇస్తాడు, జ్ఞానం ఇవ్వడు. ఏం అక్కర్లేదు, వెళ్ళి వైకుంఠానికంటే రాముడు వాక్కోచండి పవిత్రం అన్న మాటకి తిరుగులేదు. ఆ నూటంకి వచ్చిన మాటకి తిరుగులేదు. రాముడు బాణానికి రాముడు మాటకి తిరుగులేదు. రాముడు బాణానికి తిరిగి లేదు, రాముడు మాటకి తిరిగి లేదు. అయితే రాముడి దగ్గర ప్రమాదం ఎక్కడ ఉందంటే, ఆయన అవతార పురుషుడని మనకు తెలియదు, ఆయన బుద్ధిమంతుడని తెలియదు, మహాబలవన్ గొప్ప బలవంతుడని మనకి తెలియదు. 14 ఎత్తిన బాణం దింపకుండా, దండకారణ్యంలో ఎత్తిన బాణం దింపకుండా లక్ష్మణుడు చెప్పాడు, నీకు సహాయం వస్తాను, ఇంతమంది రాక్షసులను ఓడించలేవు, చంపలేవు, ఇంతమంది రాక్షసులను సంహారం చేయలేవు అన్నాయ అని సోదరుని అడిగినప్పుడు, నువ్వు కూర్చో, సీతమ్మ సీతమ్మ సీతమ్మను చూడు, నువ్వు సరిపోతుంది, లక్ష్మణ నువ్వు కూర్చో అని చెప్పి ఎత్తిన బాణం దింపకుండా, ఎత్తిన బాణం దింపకుండా 14,000 మంది రాక్షసులను సంహారం చేశాడు. అతి బలవాన్, మహాబలవాన్. ఒక మాట నేను చెప్తున్నాను, మీరు క్షమించాలి నన్ను, మీరు నన్ను ముందే క్షమించమని అడుగుతున్నాను. పూర్వం 25 సంవత్సరాల పూర్వం పాలకులు క్షీర రామలింగేశ్వర దేవాలయంలో ఒక రిటైర్డ్ తెలుగు పండితులు వచ్చి వాల్మీకి రామాయణం చెప్తున్నారు. వారం రోజులు చెప్పారు వాల్మీకి రామాయణం. ఆయన ఇంకే సరదాకి చెప్పి ఉండొచ్చు ఆ మాట. వాల్మీకి రామాయణం చెప్తాంటే దండకారణ్యంలో ఎలాది మంది ఎత్తిన బాణం దింపకుండా, టైర్ అవ్వకుండా, రిటైర్ అవ్వకుండా, ఎత్తిన బాణం దింపకుండా, లక్ష్మణుడి సహాయం కోరకుండా 14,000 మంది రాక్షసుని, వేలాది మంది రాక్షసుని సంహరిస్తాంటే ఆ రాక్షసులందరూ అడిగారటండి. ఏమని అడిగారటండి? ఆ రాక్షసులందరూ అడిగారటం, రామా నీ చేతిలో మమ్మల్ని చంపేస్తున్నావు, మాకు మాకు శరీరాలంటే ఇష్టం పోలేదు, మాకు మాకు పునర్జన్మలో ప్రసాదించు, మాకు దేహం కావాలి, దేహం లేకుండా ఉండలేము మేము, మాకు పొట్ట ఉండాలి, పొట్ట లేకుండా మేము ఉండలేము, అంచేత మాకు పునర్జన్మలు నువ్వు ప్రసాదించాలి, నీ చేతిలో ఇప్పుడు చంపేస్తే మరి చంపేస్తే కాదు, నేను కోరుకుంటున్నావు నిన్ను, మాకందరికీ నువ్వు మాకు పునర్జన్మలు రావాలి, మా పొట్ట అంతా నింపుకోవాలి, మేము పొట్ట లేకుండా బతకలేము, మాకు మాకు పని ముఖ్యం కాదు, పొట్టే ముఖ్యం, పని చేసుకుని బతకాలని ఉద్దేశం మాకు ఏం లేదు, పని మీద గౌరవం లేదు, ఆ పనికి సంబంధించిన సంస్కృతి మాకు లేదు, కానీ కనిపించిందల్లా తింటా ఉంటాం, మాకు పొట్టే ప్రధానం, మాకు పునర్జన్మలు ప్రార్థించమని ఆ రాక్షసులందరూ రాముడిని అడిగారంటున్నారు. అప్పుడు రాముడు ఏమని చెప్పాడు వాళ్ళందరితో, ఇది రామాయణం లేదు, ఆ పండితుడు చెప్పాడు, ఇది రామాయణంలో ఉందనుకుంటున్నారు, మా రామాయణం లేదు. అప్పుడు ఆ పండితుడు ఏమని చెప్పి, అప్పుడు రాముడు ఏమని చెప్పాడు, మీరేం తొందరపడద్దు, మీకందరికీ పునర్జన్మలు ఇస్తాను, మీకందరికీ శరీరాలు ఇస్తాను, మీకు ఇలా 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది, భారతదేశానికి స్వాతంత్రం 1947 సంవత్సరం ఆగస్టు 15 వస్తుంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కొన్ని తెల్ల దొరలు, ఆ దొరలేమో ఈ దేశాన్ని కొన్ని 100 సంవత్సరాలు పరిపాలన చేస్తారు, పరాయి వాళ్ళు కొన్నాళ్ళు తురకలు పరిపాలన చేస్తారు, కొంతమంది తెల్లవాళ్ళు పరిపాలన చేస్తారు, తర్వాత దేశం 1947 సంవత్సరంలో దేశానికి స్వాతంత్రం వస్తుంది, అప్పుడు మీరందరూ కలిసి భారతదేశంలో రాజకీయ నాయకుల కింద పుడతారు, అప్పుడు మీరు ఇప్పుడు ప్రజలను ఎలా అయితే కొట్టుకు తింటున్నారో మీరు, అటు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు అందరు రాజకీయ నాయకులుగా పుట్టారు, మీరు దేశాన్ని కొట్టుకు తింటానికి మీకు ఒక అవకాశం ఇస్తాను, అప్పుడు రాముడు ఇచ్చిన వరమే ఆనాటి రాక్షసులు, ఈనాటి రాజకీయ నాయకులు. రాముడు అన్నమాట పోషించుకున్నాడు, రాముడు మాటకి రాముడు బాణానికి తిరిగి ఉండదు, రాముడు ఏ ఏ 8,000 మంది రాక్షసులను చంపాడు, ఆ రాక్షసులే రాముడు ఇచ్చిన వరం ప్రకారం ఇప్పుడు భారతదేశంలో రాజకీయ నాయకుల కింద పుట్టి సమాజాన్ని దోచుకు తింటున్నారు. వాడు పని నేర్పరు, వాళ్ళు పని చేయరు, ప్రజలకు పని నేర్పరు, ప్రజలను దోచి తింటే వృత్తిగా పెట్టుకుని ఇలా బతుకుతున్నారని ఒక పండితుడు పాలకులో 20 సంవత్సరాల పూర్వం చెప్పిన మాట. అయితే ఇది రామాయణంలో ఉందని ఆయన కల్పించకపోతే ఎందుకు చెప్పాడు? ఇది పాలకుల్లో క్షీర రామలింగేశ్వర ఆలయంలో రామాయణం గురించి ఉపన్యాసాలు ఇస్తే దండకారణ్యం సంఘటన వచ్చేటప్పటికి ఈ రాక్షసులందరూ ఇప్పుడు మన దేశంలో రాజకీయ నాయకులుగా ఉన్నారని చెప్పాడు. ఒకవేళ మీకు తెలియదు ఇది రామాయణంలో ఉంటుంది అనుకుంటారే, మరి రామాయణంలో లేదు. ఆ పండితుడు చెప్పాడని వాళ్ళు పని చేయరు, ప్రజలను పని ప్రజలకు పని సంస్కృతిని ఏర్పడరు. పని చేయకుండా సంపద ఎలాగొస్తుంది? ఎల్లకాట్ల వల్ల సంపద రాదు, పని చేస్తే సంపద వస్తుంది. ముగిస్తున్నాం, ఇప్పుడు 5 అవుతుంది, ముగిస్తున్నాం. అంచేది నీ లోపల ఎన్నో ముడులు, ఎన్నో గ్రంథులు పోయి అన్నీ పోయినాయి అనుకో, సాధన చేసి పోగొట్టుకున్నావు అనుకో, ఒక గండి మిగిలిపోయింది అనుకో, ఒక్క ముడి మిగిలిపోయింది అనుకో, ఒక్క వాసన, ఒక చిన్న కోరిక మిగిలిపోయింది అనుకో, చిన్న వాసన మిగిలిపోయింది అనుకో, ఒక్క ముడి ఒక్క గండి మిగిలిపోయింది అనుకో హృదయముడు, అది కొన్ని 100 జన్మలు తీసుకురావచ్చు. మనకి అనేక రోగాలు తగ్గిపోవచ్చు, ఒక్క రోగం ఉండిపోయింది అనుకో, ఒక రోగం మనకు చావును తీసుకురావచ్చు. ఒక శరీరాన్ని చనిపోవడానికి ఒక రోగం చాలు, 10 రోగాలు అక్కర్లేదు. అదేవిధంగా నీ హృదయంలో ఒక్క సంస్కారం మిగిలిపోయినా, ఒక్క వాసన మిగిలిపోయినా నీకు అది పునర్జన్మ హేతు అవుతుంది. కంప్లీట్ గా వేరుతో సహా నువ్వు వాసనారహితుడు అయినప్పుడే నీకు రాముడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు, ఆనందంగా వ్యక్తం అవుతాడు. రాముడు ఎప్పుడైతే నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడో ఆనందం కోసం బజార్లో వెతకక్కర్లేదు. అంటే రాముడు అంటే ప్రేమ, రాముడు అంటే సత్యం, రాముడు అంటే ఆప్యాయత, రాముడు అంటే జ్ఞానం. అయితే నీకు అది నీకు అర్థమైతే రాముడే సాక్షాత్తు పరబ్రహ్మ, పరబ్రహ్మే రూపం ధరించి వచ్చింది, అదే తారకనామం, రామనామే తారకనామం అని అది నీకు అర్థమైతే రాముడిని స్మరించగా, రాముడిని ధ్యానించగా, రాముడి యొక్క లీలలు, రాముడి యొక్క గుణాలు, నీకు విసుగు లేకుండా అలా వింటూ వింటే నీ హృదయంలో ఉన్న ముడులన్నీ విడిపోతాయి, నీ హృదయంలో నీ హృదయంలో ఉన్న చిక్కులన్నీ రాలిపోతాయి, నీ హృదయంలో ఉన్న గ్రంథులన్నీ పోతాయి. ఒక రామనామ స్మరణ. కానీ అలా సాధన చేసేటప్పుడు ఒక్క వాసన ఆ రామనామం చేసేప్పుడు అన్ని ముళ్ళు పోయిందనుకోండి, ఒక్క ముడే ఉండిపోయింది అనుకోండి, ఈ లోపల మీ శరీరానికి చావు వచ్చింది అనుకోండి, మళ్ళీ మీకు పునర్జన్మ వచ్చేస్తుంది. మళ్ళీ రామని స్మరించి అవి తొలగించుకోవాల్సిందే, ఈ గ్రంథులన్నీ తొలగించుకోవాల్సిందే. అంచేత మీరు ఎప్పుడైతే మీకు ఆత్మజ్ఞానం కలిగిందో, జ్ఞానం కలిగిన వాడు శాంతి లేకుండా ఉండలేడు, ప్రేమించకుండా ఉండలేడు. ప్రేమించాలని ప్రేమించడు, ప్రేమించకుండా ఉండలేదు కాబట్టి ప్రేమిస్తాడు. జ్ఞాని ప్రేమించాలని ప్రేమించడు, ప్రేమించకుండా ఉండలేడు కాబట్టి ప్రేమిస్తాడు. దేవుని ద్వేషించడు. ఏం ఆయన దుకాణంలో ద్వేషం, రాముడి దుకాణంలో ద్వేషం లేదు. రాముడి దుకాణంలో ప్రేమ ఉంది కానీ రాముడి దుకాణంలో ద్వేషం లేదు. మీరు అపరాల కొట్టులోకి వెళ్ళి ఒక కప్పు కాఫీ ఏమంటే ఆడే ఇస్తాడు, అదే రాముడి దుకాణంలో ద్వేషం ఏమి లేదు. మీకు కావలసింటే శాంతి దొరుకుతుంది, ప్రేమ దొరుకుతుంది, బంగారం దొరుకుతుంది. బంగారం అంటే మీ మనస్సును బంగారం చేస్తాడు వాడి రాముడు. మీ ఇంట్లో ఉన్న బంగారం మీ మనస్సును బంగారం చేయలేదు, రామనామ స్మరణ మీ మనస్సును బంగారం కింద చేస్తుంది. మీకు వైకుంఠాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్ప అంత ఆనందమే. ఆ రామానుభవం మీకు ఆత్మానుభవం కలిగినప్పుడు ఏది విన్నా అది ఏది చూచినా రాముడు మాట విన్నా రాముడు రూపం రాముడు రూపం చూస్తే రాముడు మాట వింటే ఆనందం, రాముడు రూపం చూస్తే ఆనందం. ఈ ఆనందాలని లోపల ఉన్న పరమానందంలోకి పంపేస్తాయి. నేను ఏమానందం అది పరమానందం, ఏమానందం పరమానందం. రాముడు రూపాన్ని ధ్యానం చెయ్యి, రాముడు నామాన్ని స్మరించు. నువ్వు హృదయ గుహలుగా ఎక్కడైతే ఆనందం ఉందో గుహలోకి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే నీ ఆనందం ఉన్న గుహలోకి వెళ్ళిపోయావు, హృదయం రాముడు ఏ హృదయంలో ఉన్నాడో ఆ గుహలోకి నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో, మళ్ళీ అప్పుడు దేహం అనే గుహలోకి రావక్కర్లేదు. అంటే దేహం తొడగక్కర్లేదు, దేహం ధరించక్కర్లేదు, దేహం అనే గుహ నీకు రానే రాదు. ఎప్పుడు రాముడు ఎక్కడ ఏ హృదయంలో అయితే ఉన్నాడో ఆ హృదయంలోకి నువ్వు వెళ్ళగలిగితే, అక్కడ నువ్వు ఉండగలిగితే దేహం అనే గుర్రలోకి మళ్ళీ తిరిగి రావక్కర్లేదు, ఈ భూమి మీదకి రావక్కర్లేదు, ఈ భవసాగరంలోకి రావక్కర్లేదు, ఈ అజ్ఞాన సముద్రంలోకి రావక్కర్లేదు. అయ్యా ఎప్పుడు రాముడు ఎక్కడైతే అంతర్యాముగా ఉన్నాడో ఆ గుహలోకి నువ్వు వెళ్ళగలిగితే. అంటే నాకు అడిగి ఏమడుతున్నాడు, నాకు భక్తి కావాలి, నాకేమీ అక్కర్లేదు, నాకు భక్తి సరిపోతుంది. భక్తి భుక్తినిస్తుంది, భక్తి భుక్తిని ఇస్తుంది, ముక్తిని ఇస్తుంది. భుక్తిని ముక్తిని ఇచ్చేది భక్తి, భక్తి భక్తి భుక్తినిస్తుంది, ముక్తినిస్తుంది, లడ్డిస్తుంది, మోక్షం కూడా ఇస్తుంది. భక్తి లడ్డులు కూడా ఇస్తుంది మనకి, తిరుపతి లడ్డులు, లడ్డులు కూడా ఇస్తుంది, వైకుంఠం కూడా ఇస్తుంది. కేవలం కేవలం ముక్తే కాదు, లడ్డులు కూడా పెడుతుంది భక్తి. అంచేత నాకేం అక్కర్లేదు. వీడు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని ఏం అడగను, భగవంతుడు ఈ భక్తులు ఏం చెప్తున్నాను, మిమ్మల్ని ఏం అడగను, అడగటానికి కూడా ఏమీ కనపడటం లేదు. నాకెంతో కొంత భక్తి ఉంది, అసలు దేని వాడిని నేను అంటం లేదు. ఇది నాకు అభివృద్ధి లేదు చూడండి, భక్తి అభివృద్ధి లేదు చూడండి. నా ఈగో సెన్స్ ని గ్లోరిఫై చేసుకోలేక నేను, నా భక్తి అభివృద్ధి అయ్యేలా చూడండి. నాకు అదే తపన, అదే తపన భగవంతుడు అంటే తప్పించేలా చూడాలి. అంటే భగవంతుని గురించి మనం తపన పడతా అంటే అదే తపస్సు, తపన పట్టమే తపస్సు. అంటే భగవంతుడి గురించి నేను తపన పడేలా చూడండి అని నీకు అంటే భగవాన్ ఏమంటున్నారంటే, నీ భక్తి నీకు ముక్తిని సాధించి పెడుతుంది. నేనేవాడు అయ్యా, నీ భక్తి నేనేదో నిన్ను ఉద్ధరిస్తానని భగవాన్ చెప్పటం లేదు. నీ భక్తే, నీ తపనే, నీ సాధనే నీకు ముక్తిని పట్టిస్తుంది. నీ భక్తి ఎలా ఉండాలంటే అది ఎలా కరిగిపోతుందో, ఆత్మకర్పూరం అగ్నిలో ఎలా కరిగిపోతుందో, నీ భక్తిలో నీ మనస్సు ఎలా కరిగిపోవాలి. ఈ బుజ్జిగాడు, ఈ బుల్లిగాడు, ఈ చిన్న నేను దేహంతో చాలాక్ష్యం పొందుతున్నటువంటి ఈ ఫాల్స్ అయ్యి ఈ మిథ్య నేను ఆర్తకల్పూరం ఏ విధంగా అయితే అగ్నిలో హరించిపోతుందో, నీ భక్తిలో కాలిపోవాలి, నీ భక్తిలో హరించిపోవాలి. కర్పూరం కాలిపోయిన తర్వాత ఏమి మిగలదు, భక్తిలో నీ మనస్సు కాలిపోయిన తర్వాత పునర్జన్మ కారణాలు ఏమి మిగలవు. ఇల్లు అంటుకుంటే ఇంట్లోని ఎలకలు కూడా కాలిపోతాయి, అలాగే భక్తితోటి భక్తిలో నీ మనస్సు శుభ్రంగా కాలిపోతే అందులో ఉన్న వాసనలు, అందులో ఉన్న కోరికలు, అందులో బ్యాడ్ టెండెన్సీస్ అందులో నీకు పునర్జన్మలు తీసుకొచ్చే చేతులు కూడా కాలిపోతాయి. అంతేకాదు ఏ ఆచూకు నీ మనస్సు ఆత్మకర్పూరం ఏ ఆచూకు తెలియకుండా కాలిపోతుంది, అదే కూడా విడవకుండా అని ఏ ఆచూకు విడవకుండా ఏ ఆచూకు నీ మనస్సు యొక్క, నీ మనస్సు యొక్క వాసన కొంచెం కూడా లేకుండా, అంటే వాసన శేషం లేకుండా, మనస్సు యొక్క శేషం లేకుండా, మనస్సు నిశేషంగా ఎప్పుడు కాలిపోతుంది, ఎప్పుడు కాలిపోతుంది నీ భక్తిలో కాలిపోతుంది. రామభక్త అవచ్చు, కృష్ణభక్త అవచ్చు, శివభక్త అవచ్చు, రాముడన్నా భ్రమమే, శివుడన్నా భ్రమమే, కృష్ణుడన్నా భ్రమమే, మనస్సు శేషం లేకుండా కాలిపోతుంది. అప్పుడు ఆత్మ మిగులుతుంది. అంటే ఉపాసన వచ్చింది మమ్మల్ని, నేను రేలంగిలో నరసింహస్వామి గుడి దొరికింది, రేలంగిలో నరసింహస్వామి దర్శనం. ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ, ఓం నమో శ్రీ నారసింహాయ, ఓం నమో శ్రీ నారసింహాయ, ఓం నమో నారసింహాయ అంటే సగం జంతువు సగం నరుడు. నారసింహుడు అంటే సగమేమో నరుడు సగం సింహం, సగం జంతువు సగం నరుడు. పరిణామాలు నారసింహ అవతారం అయిపోయిన తర్వాత నేత అవతారం అని నరూపం పూర్తి వామన అవతారం ఇవన్నీ వచ్చేసినాయి. బహుశా నారసింహ అవతారం నాలుగు అవతారం అనుకుంటాను. తర్వాత మళ్ళీ అవతారాలు వచ్చేప్పటికి మొత్తం పూర్తి అవతారాలు వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం ఇవన్నీ పూర్తిగా వచ్చేసాయి. అయ్యి ఒక రామ అవతారం, కృష్ణ అవతారం, పూర్ణ అవతారం, మిగతాయని ఏంటి పార్థ పార్థ అవతారం, మిగతా ఇవన్నీ పూర్ణ అవతారం. ఇవన్నీ ఏంటి పూర్ణ రాముడు అవతారం, కృష్ణ అవతారం, పర్ఫెక్షన్, పర్ఫెక్షన్ పర్సానిఫికేషన్, బ్లిస్ పర్సానిఫికేషన్, పూర్ణత్వమే రూపం ధరించి వచ్చింది. అంటే రామావతారం, కృష్ణ అవతారం ఆ రెండు అవతారాలు కూడా వాళ్ళు మామూలుగా నావలు అంటోళ్ళు కాదు, బలకట్టలు అంటోళ్ళు కాదు, నావ అంటోళ్ళు కాదు, వాళ్ళు బలకట్టలు అంటోళ్ళు కాదు, చిన్న చిన్న బోట్లు అంటోళ్ళు కాదు, వాడలంటోళ్ళు, లక్షలాది మందిని కోట్లాది మంది తీసుకుపోతా ఉంటారు వాళ్ళు. నావంటే ఎంతమంది కూర్చుంటారు, ముగ్గురు కూర్చుంటారు, నాలుగోడు ఎక్కితే సముద్రం పోలే. వాళ్ళు బలకట్టేటోళ్ళు కాదు, ఇక్కడ నావంటోళ్ళు కాదు, బుల్లి బుల్లి నావలు ఉంటాయి. బుల్లి బుల్లి నావలు ఉన్నా పర్లేదు, మళ్ళీ అందులో అడుగు నుంచి చిగులు. ఈ మామూలు వాళ్ళందరూ బుల్లి బుల్లి నావలు అంటారు. అది మహా ఆడలు ఎవరు రాణి రాణి ఎంతమంది ఎంతమంది కూర్చున్నా, ఎన్ని లక్షల మంది కూర్చున్నా, ఈ దుఃఖ సముద్రంలోంచి, సంసార సముద్రంలోంచి, భవసాగరంలోంచి ఈ పక్కకు ఆ పక్క వీడి చేస్తా ఉంటారు. ఎప్పుడు ఎంతమంది వచ్చినా ఖాళీ ఖాళీ ఖాళీ, పెద్ద పెద్ద ఒక లక్ష మంది ఒక వాడ కింద లాక్కుపోతారు. అంటే రామావతారం ఒక పెద్ద వాడ, కృష్ణావతారం ఒక పెద్ద వాడ, ఆ వాళ్ళు చాలా మంది కూర్చుంటున్నారు, మనకి ఖాళీ ఉండదే మనం, మీరు అనుకోక్కర్లేదు, మీరు కూడా కూర్చోండి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి మిమ్మల్ని వేగంగా లాగా అవతారం పడేస్తారు. అందులో పాటున్నా పర్లేదు, పోటున్నా పర్లేదు. పుణ్యం ఏంటి పాపం ఏంటండి? ఇప్పుడు మనసులో పుణ్యం పాపం ఉంది, చైతన్యంలో పుణ్యం ఎక్కడుంది పాపం? రైలు ఉందనుకోండి, మనం రైల్లో కూర్చోవాలి కానీ పుణ్యాత్ముడిని లాగేస్తాను, పాపాత్ముడిని లాగేస్తాను రైలు. వర్షం పాపాత్ముడి ఇంటి మీద కురుస్తుంది, పుణ్యాత్ముడి ఇంటి మీద కురుస్తుంది. ఆ చైతన్యానికి పాపం పుణ్యం, మనస్సుకి పాపం పుణ్యం ఉంది. రాబోయే జన్మలో పాపం చేస్తే దుఃఖం, పుణ్యం చేస్తే సుఖం అని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సిద్ధాంతాలు, ఈ కర్మ సిద్ధాంతం కరెక్టే, కానీ ఇవన్నీ ఒక పక్కన పెట్టి ఆ దేవుని దయ్యానికి దైవ దయని పాత్రలు అయితే, ఆ భగవంతుడు అనే వాడలో మనం కూర్చుంటే ఈ భవసాగరంలోంచి ఈ పక్క నుంచి ఆ పక్కకు ఒకవేళ కెరటాలు ఎక్కువగా ఉన్నా, పాటున్నా పోటున్నా, ఒకవేళ వరద వచ్చినా, వరదే బలకట్టిన ఏదైనా వరద చేస్తుంది, నామని ఏదైనా వరద చేస్తుంది, వాడన వరద ఏం చేస్తుంది? వాడన వరద ఏమి చేయదు, బర్రలాగా అవతల పడేస్తుంది. అటువంటి అవతారాలు రామ అవతారం. స్మరించండి, ఆ స్మరించండి, జీవించండి, జీవించండి, తరించండి, స్మరించి తరించండి. ఈ పాప పుణ్యాలన్నీ కింద ప్లేన్లోనే, మనం ఎప్పుడు పైకి చూడాలి కానీ కిందకి చూడకూడదు. మనం ఆకాశాన్ని చూడటం నేర్చుకోవాలి, చైతన్యాన్ని నువ్వు చూడటం చూడటం నేర్చుకోవాలి అని చెప్పి రాముడు చెప్పాడు. మంచిని వినండి, మంచిని చూడండి, మంచిని ఆలోచించండి, మంచిని పనిచేయ మంచి చెయ్యండి, అప్పుడు మీకు భగవంతుడు స్వరూపంగా వ్యక్తమవుతాడు. డూ గుడ్డు, బీ గుడ్డు, సీ గుడ్డు, ఎటు చూసిన గుడ్నెస్ మీరు చూడండి, మీరు తరిస్తారు. మంచి మాట్లాడటమే కాదు, మంచి ఆలోచించాలి, మాట్లాడటం కూడా మంచిగా మాట్లాడాలి. మీరు మంచి పని చేయటమే కాదు, మాటలు కూడా మంచిగా ఉండాలి, భావాలు మంచిగా ఉండాలి. అన్ని పరమ పవిత్రంగా ఉంటే రామనామ స్మరణ వద్ద ఎన్ని లభ్యం అవుతాయి, ఎన్ని లభ్యమై మోక్షం కూడా వస్తుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీకు రిపీటెడ్ గా చెప్తున్నాను, ధనం కోసం ప్రార్థిస్తే రాముణ్ణి ధనం ఇస్తూ ఊరుకుంటాడు, జ్ఞానం కోసం ప్రార్థిస్తే జ్ఞానం ఇస్తాడు, ధనం కూడా ఇస్తాడు, అన్ని ఇస్తాడు. అన్ని ఇచ్చి ఒక జ్ఞానం ఒక ధనమే కాదు, అన్ని ఇస్తాడు, అన్ని ఇచ్చి ఊరుకోడు, అన్ని ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడు, శాంతిని కూడా ఇస్తాడు. అంటే ఈ రామాలయంలో ఇంత వైభవంగా మేము ఈ జీ మామిడాడ గొల్లల మామిడాడ జీ మామిడాడ ఈ మామిడాడ అనేక సార్లు వచ్చాం, కానీ రామాలయంలో మటుకి ఇది రామునికి ఆలయం. ఇక్కడ ఒక రెడ్డి గారు, పూర్వం ఒక రెడ్డి గారు రాముడి కింది కట్టి పెట్టారు. ఇక్కడ ఎవరి ఇల్లాలు కట్టుకుంటారు, కానీ ఆ రెడ్డి గారు త్యాగం చేసి ఇక్కడ రాముడి కింది కట్టి పెట్టారు. రాముడు అంటే త్యాగం, రాముడు అంటే శాంతి, రాముడు అంటే ప్రేమ, రాముడు అంటే సత్యం. ఆ రాముడికి ఒక ఇల్లు కట్టి పెట్టారు ఇక్కడ రెడ్డి గారు. ఎవరి ఇల్లు కట్టుకోవడం గొప్ప ఏం కాదు, రాముడి దేవుడికి కూడా ఇల్లు కట్టి పెట్టారు ఇక్కడ ఆ రెడ్డి గారు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి వైభవంగా, మహావైభవంగా, అతి వైభవంగా జరుగుతున్నటువంటి ఈ జ్ఞాన యజ్ఞంలో, ఈ పుణ్య కార్యంలో, ఈ పుణ్య ఈ గొప్ప హోమంలో ఎవరైతే ఈ దేవాలయం, ఏ రెడ్డి గారు అయితే దేవాలయం నిర్మించారో, ఇందులో 50% పుణ్యం ఆయన ఏ లోకంలో ఉన్నా ఎక్కడున్నా ఈ జ్ఞాన యజ్ఞంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పుణ్యంలో 150 వంతుల పుణ్యం పరమేశ్వరుడు ఆయనకి అప్పగించేస్తాడు. ఏమిటండి మీరు ఎలా అంటున్నారంటే, దేవుని చట్టం అది, ఇక్కడ తీసుకొచ్చింది రాముడు, ఇక్కడ నీడిచ్చింది రాముడు. ఈ భవనాన్ని ఎవరైతే నిర్మించే నీడలో కూర్చున్నాం కదా మరి, ఈ భవనాన్ని ఈ నీడకి ఎవరైతే కారణం, వారికి జ్ఞాన యజ్ఞంలో వాళ్ళు వచ్చే పుణ్యాన్ని 50% తీసుకెళ్లి వారు వాటా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకా మనం పైసలు కావడం, 2 పైసలు కావడం, మీరు విన్నందుకు పైసలు మీకు పడేస్తారు, నాకు పరిస్థితి నాకు పడేస్తారు. మన ఆహ్వానించినటువంటి వెంకటరామరెడ్డి గారికి, టీవీ రెడ్డి గారికి, టీవీ కృష్ణారెడ్డి గారికి, వాళ్ళకు 5 పైసలు పడేస్తారు. వాళ్ళకి ఏదో 2 పైసలు 3 పైసలు, వాళ్ళకి నీకు పైస నాకు పైస, మన దండలేసిన వాళ్ళకు పైస. ఈ మైక్ మైక్ పెట్టారు కదా ఇక్కడ, వీళ్ళకు 1/2 పైస 1/2 పైస వీళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. భగవంతుడు, భగవంతుడు న్యాయపక్షపాతి, భగవంతుడు ధర్మపక్షపాతి. ధర్మంగా ఉన్నవాడిని, న్యాయంగా ఉన్నవాడిని మనం గుర్తించినా గుర్తించకపోయినా భగవంతుడు గుర్తించి ఎవడ వాట వాడికి ఇచ్చేస్తాడు. వీళ్ళ మమ్మల్ని మేము మళ్ళీ ఇల్లు సరిగ్గా తెలియదేమోని ఒక అబ్బాయి 6 మైళ్ళ దూరంలో మా మీద మోటార్ సైకిల్ కోసం కనిపెట్టుకున్నాడు. అంటే మమ్మల్ని ఎవరు ఇల్లు అడగకుండా, మళ్ళీ కృష్ణారెడ్డి గారి ఇల్లు ఎక్కడ, వారి ఇల్లు ఎక్కడని అడగక్కర్లేకుండా వి ఐ పీని తీసుకొచ్చినట్టు, విఐపీని తీసుకొచ్చినట్టుగా 6 మైళ్ళ దూరంలో మాకు ముందు స్వాగతం చెప్పి వెల్కమ్ చెప్పి సరిగ్గా మళ్ళీ వారి ఇల్లు ఎక్కడండి, వీరి ఇల్లు ఎక్కడండి, ఇలా అడిగితే మా యొక్క మళ్ళీ మా యొక్క గర్వానికి భంగమేమో, గర్వం కాదు మా గౌరవానికి భంగమేమో అని 10 మైళ్ళ దూరంలోనే వారిని పెట్టి 6 మోటార్ సైకిల్ పెట్టి మా మోటార్ సైకిల్ కాదు మీరు వచ్చేయండి, మళ్ళీ మీరు ఎవరిని అడగక్కర్లేదు, వారి అడ్రస్ ఎక్కడ, వారి ఇల్లు ఎక్కడంటే మీ గౌరవానికి భంగం అని చెప్పి మేము వచ్చేసాను. వారిని తీసుకొచ్చి ఇంటికాడ పడేశారు. వారికి పైసలు పడేస్తాడు, వారికి ఇవ్వద్దురా పైస పుణ్యం, నాకేమంటే ఇప్పుడు వాడికే ఇస్తాడు. భగవంతుడు ధర్మపక్షపాతి, న్యాయపక్షపాతి, సత్యపక్షపాతి. భగవంతుడు భగవంతుడు చెప్పినట్టు ఏనాటికైనా మనం వినవలసిందే, ఇంతేనే బాగుపడతాం, ఇంతేనే మంచి లోకాలు. అంటే భగవంతుడు చెప్పిన మాటలు మనం వినకపోతే భగవంతుడు చెప్పిన మాటలు అసత్యమని కాదు, మన బుద్ధి మంచిది కాదు, మన బుద్ధి పాడు బుద్ధి, మన బుద్ధి పాడు బుద్ధి కాబట్టి భగవద్గీతలో చెప్పిన మాటలు ఒక్క మాట కూడా మనకు నచ్చటం లేదు. భగవద్గీతలో భగవంతుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ రకంగా జీవించిన వాడి దగ్గరికి మోక్షం వస్తుంది. వాడు ఈవిడ మోక్షం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, వీడి దగ్గరికే మోక్షం వస్తుంది. వీడు ఏ దేవుణ్ణి చూడటానికి వెళదామనుకుంటున్నారో మీ గుమ్మం దిగేటప్పటికీ ఆ జీవుడే, ఆ దేవుడే మీకు ఎదురొస్తాడు. అది యోగ్యత యొక్క గొప్పతనం, అర్హత యొక్క గొప్పతనం. అలా డిజర్వ్ కావాలి మనం. యూ ఓన్లీ గెట్ వాట్ యూ డిజర్వ్. మనకు అర్హత లేకుండా, యోగ్యత లేకుండా అని సామెతలు చెప్తా ఉంటారు. వాడి నోరేమో సూది పెద్ద ఉంటుంది, ఒకడు నోరేమో సూది పెద్ద ఉంటుంది అట్ని, వాడికి ఆకాశం అంతా మింగేయాలి ఉందట్ని, అంత ఆశ వాడు. నోరు ఎంత ఉందంటే సూది పెద్ద ఉంటుంది, మింగేయటం ఆకాశం అంతా మింగేయాలని మనం కూడా అలా తయారు. మన నోరేమో సూది పెద్ద ఉంది, కనిపించిన గడ్డి మేట ఎలా తినేద్దామని. కానీ ఎక్కడ గడ్డి మేట కనిపిస్తే గడ్డి మేట నాకే కావాలనుకోడు. గడ్డి మేట మన నోరు ఆ గడ్డి మీద పట్టకుండా తినగలిగంటే మన సూది పెద్ద అంత నోరు ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే మనకు యోగ్యత లేకుండా, అరగత లేకుండా ఏది రాదుపోయా. యోగ్యత ఉన్నవాడికి, అరగత ఉన్నవాడికి అరగకపోయినా వస్తుంది, అన్వాంటెడ్గా వస్తుంది, రిక్వెస్ట్ లేకుండా వస్తుంది. యోగ్యత ఉన్నవాడికి, అరగత ఉన్నవాడికి. అంటే రాముడు యోగ్యతకు గుర్తు, అర్హతకు గుర్తు, ప్రేమకు గుర్తు. గాంధీ గారు చెప్పినట్టు రామాయణం ఒక ప్రేమ కాదు. ఇతరుల బాధలను చూసి సహించే మనస్తత్వం రాముడికి లేదు. మనకి ఇతరుల బాధలను చూస్తాండే సంతోషం, ఇతరుల బాధలను చూస్తే సహించలేని మనస్సు రామచంద్రమూర్తి. మనం ఇతరుల బాధలు పడతాంటే సంతోషం, మనం బాగున్నాం వాళ్ళు బాడైపోయారు. ఈ భేద బుద్ధికి దుర్బుద్ధికి ఆత్మజ్ఞానం. మనం ఇంకా ద్వేషంలోంచి విడుదల పొందలేదు, అసూయలోంచి విడుదల పొందలేదు, క్రూరత్వంలోంచి విడుదల పొందలేదు, స్వార్థంలోంచి విడుదల పొందలేదు. మనకే ఆత్మజ్ఞానం. కొంతమంది కొంతమంది వాళ్ళ స్వార్థం, కొంతమంది వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ వల్ల మనకు ప్రమాదం లేదు. కొంతమంది స్వార్థంగా ఉంటారు, క్రూరత్వంగా ఉంటారు, వాళ్ళ వల్లే సమాజానికి ఎక్కువ ప్రమాదం. కొంతమంది వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ వల్ల సమాజానికి పెద్ద ప్రమాదం లేదు. కొంతమంది వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటూ క్రూరత్వంగా కూడా ఉంటారు, వాళ్ళ వల్లే సమాజానికి చాలా ప్రమాదం. సమాజానికి ఒక శాపం లాంటి వాళ్ళు వాళ్ళు. కొంతమందికి స్వార్థం ఉన్నా క్రూరత్వం ఉండదు, కొంతమందికి రెండు ఉంటాయి, వాళ్ళు సమాజానికి శాపం లాంటి వాళ్ళు. సరే, మీరందరూ ఈ సభను జయప్రదం చేయడానికి వచ్చారు. రాముడి గురించి ఎవరు చెప్పగలం? రాముడి గురించి వేలాది కళ్యాణ గుణాలు ఉన్న రాముడి గురించి, ఒక్క కళ్యాణ గుణం గురించి కూడా మనం చెప్పాలి. రాముడి యొక్క క్షమ, రాముడి యొక్క క్షమ గురించి, రాముడి యొక్క ఓర్పు గురించి చెప్పాలంటే రోజులు సరిపడ చెప్పచ్చు. రాముడి కళ్యాణ గుణాల్లో రాముడి ఓర్పు, రాముడి క్షమ. క్షమ ఉన్నవాడికి జ్ఞానం లేకుండా ఎలా వస్తుంది? క్షమ ఉన్నవాడికి జ్ఞానం వచ్చి తీరుతుంది. క్షమా గుణానికి వాల్మీకి చెప్పాడు, భూమికి ఎంత ఓర్పు ఉందో రాముడికి అంత ఓర్పు ఉందో. ఈ భూమికి ఎంత సహనం ఉందో, ఈ భూమికి ఎంత ఓర్పు ఉందో, రామచంద్రమూర్తికి అంత ఓర్పు ఉందని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పాడు. క్షమా గుణానికి రాముడితో సాటి ఎవడు? రాముడు ఒక్కడే దేవుడని ఏనుగు మీద కూర్చొని చెబుతాను. క్షమాగుణంలో, ఓర్పు గుణంలో రాముడికి సాటి ఎవడు? సీతమ్మ ఒకసారి వికారంగా మాట్లాడినప్పుడు చైతన్యానికి వికారాలు లేవు, చైతన్యానికి ఆకారాలు లేవు. అంటే మనకి ఆ క్యారెక్టర్స్ చేత మనకి పట్టి చూపించడానికి వాల్మీకి మహర్షి. ఒకసారి సీతమ్మ రామచంద్రమూర్తి ఏముందంటే, నువ్వు అరణ్యవాసానికి రావద్దని రామచంద్రమూర్తి సీతమ్మతో చెప్పాడు. సీతమ్మకేమో అరణ్యవాసానికి వెళ్లాలని ఉంది, రాముడు రావద్దంటున్నాడు. అప్పుడు సీతమ్మ రాముడితో ఏముందంటే, మా తండ్రి గారు నువ్వు పురుషుడు అని నాకు ఇచ్చి నీకు ఇచ్చి నన్ను పెళ్లి చేశాడు. నువ్వు పురుషుడు కాదు, పురుషుడు రూపంలో ఉన్న స్త్రీవు నువ్వు. నాకు మా తండ్రి గారికి నువ్వు స్త్రీ రూపంలో ఉన్న పురుషుడు అని తెలియకుండా నువ్వు పురుషుడు అనుకుని ఆయన తెలియక నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. అని సీతమ్మ రామచంద్రమూర్తుడు అంటే అప్పుడు కూడా రామచంద్రమూర్తికి వికారం రాలేదు. ఇంకా మాటలు అనిపించింది కూడా దైవం, ఇదంతా దైవ నిర్ణయం. ఇదంతా ఒకసారి చూడండి, మనం ఇంటికాడికి చాలా జాగ్రత్తగా మాట్లాడతాం, కేర్లెస్గా ఉంటాం, కేర్ఫుల్గా ఉంటాం. ఒకవేళ కేర్లెస్గా ఉన్నా మనం మటుకి కేర్ఫుల్గానే ఉంటాం, కేర్ఫుల్గా మాట్లాడుతూ ఉంటాం, బాగా జాగ్రత్తగా మాట్లాడతాం, అటెన్షన్లో ఉంటాం. సరే ఒకసారి ఎంత జాగ్రత్తగా మాట్లాడినా ఒకసారి పొరపాటు మాట వచ్చేస్తాం. మనం కాళ్ళు రెండు కాళ్ళు జాగ్రత్తగా అడుగు తీసి అడుగు అడుగు తీసి అడిగేద్దామని ఒకసారి జారుతుంది మనకి. బాత్రూంలో ఎక్కువ జారిపోతూ ఉంటాం, ఒకసారి జాగ్రత్తగానే ఉంటాం మనం, అయినా ఒకసారి కాళ్ళు జారుతూ ఉంటుంది. ఒకసారి మాట్లాడాడు కూడా జాగ్రత్తగా మనం మాట్లాడదాలనుకుంటాం, కానీ ఒకసారి మాట కూడా జారిపోతూ ఉంటుంది. అలాగే మానవ స్వభావం ఇలా ఉంటుందని సీతమ్మ చేత మాట అనిపిస్తాడు వాల్మీకి. అంటే మానవ స్వభావం ఇరుకు ఎలా ఉంటుందో, మానవ స్వభావంలోనే ఇరుకు ఎలా ఉంటుందో, మానవ స్వభావం కూడా ఒకసారి యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు ఒకసారి మన మానవుడు ఎలా మాట్లాడుతూ ఉంటాడు, ఒకసారి బుద్ధి ఎలా పనిచేస్తుందో. అంటే బంగారు లేడీల్లో బంగారు లేడు ఉండదు, కానీ ఆ లేడీ వెనకాలది బంగారు లేడీల్లో బంగారం లేడు ఉండదు అని తెలిసి లేడీ వెనకాల రాముడు పరిగెత్తాడు. ఏంటి దైవ నిర్ణయం, అదేంటది దైవ నిర్ణయం. ఆ టైంకి మనకు తొలిదది, మనం తెలియజేట్లుగానే ఉంటాం ఒకసారి, కానీ టైంకి తెలియదు. ఎంచేత తెలియదు అని, ఎంచేత తెలియదు అంటే ఒకసారి మనకి జ్ఞాపకం భగవంతుడు, మరుపు భగవంతుడు, రూపింపజేసేవాడు భగవంతుడు. ఒకసారి మనకు అది తొయ్యదు, ఒకసారి మనకు విషయం తెలుసునే జ్ఞాపకం రాదు, తొయ్యదు. అది కూడా భగవంతుడే, అంత భగవంతుడే. ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటాడు రాముడు, నువ్వంటూ అక్కడ ఉన్నావు, అక్కడ నీ మరుపు భగవంతుడు, నీ జ్ఞాపకం భగవంతుడు, నువ్వంటూ ఎక్కడ ఉన్నావు అక్కడ, నువ్వంటూ ఏదో ఉన్నావు అనుకుంటున్నావు. అందుకే నీకు ఈ పునర్జన్మలకు కారణం, నీ బాధలకు కారణం, నీ సంసారాలకు కారణం, అందుకే ఇది కారణం. భగవంతుని విడిచిపెట్టి భగవంతుని వేరుగా నువ్వు ఏదో ఉన్నావు అనుకుంటున్నావు. భగవంతుని చేతిలో నువ్వు పనిముట్టు అన్న సంగతి నీకు తెలియటం లేదు. భగవంతుని కాదని ఏదో చేయాలనుకుంటున్నావు. నువ్వు చేసేది ఏమి లేదు, చివరికి సొన్న చెమట మిగులుతుంది. నీకు భగవంతుని కాదని నువ్వు చేసేది ఏమి లేదు, సొన్న మిగులుతుంది, చెమట మిగులుతుంది. అసలు భగవంతుని కంటే వేరుగా ఉండాలనుకునే బుద్ధి దుర్బుద్ధి. అసలు ఆ సెపరేట్నెస్ దుర్బుద్ధి. సెపరేట్నెస్ పాపంలోంచి వస్తుంది, సెపరేట్నెస్ మాయలోంచి వస్తుంది, వేరు బుద్ధి మాయలోంచే వస్తుంది. అది నేను ఉన్నాను, నేను ఉండాలి, నేను ఉండాలి, నేను ఉండాలనుకోవటం మాయ. ఆ ఉండాలనుకోవటం కూడా ఒక తలంపే. ఆ ఉండాలనుకునేది నిజం కాదు, ఉండాలనుకునేది కూడా ఒక తలంపు. అదొక సంకల్పం, అదొక మాయ, అదొక అసత్యం, అదొక మిథ్య. రాముడు ఉతికి ఉతికి ఇడిచి పెడుతున్నాడు. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. రాముడు ఉతకటం మంచిదే, ఉతికి కొద్ది తెల్లబడతాం, రంగు వచ్చేస్తాం మనం అందరం. మన మనస్సుకు రంగు రావాలి, మన మనస్సు మొగ్గాలి, మన మనస్సు తెల్లగాయిపోవాలి. అది ఉచికి కొలిది పట్ట ఉచికి కొలిది తెల్లబడుతుంది. రాబోయే ప్రవచనాలు ఏలూరు మీరందరు రావద్దు, ఒక విషయం చెప్తున్నాం. 3వ తేదీన ఏలూరులో ప్రవచనం, జనవరి నెల. ఈ రోజున పాత సంవత్సరం వెళ్ళిపోతుంది, పాత సంవత్సరానికి వీడుకోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం. సరిగ్గా మధ్యలో ఉన్నాం. సంవత్సరానికి చివరి మాసం డిసెంబర్ నెల, చివరి మాసం డిసెంబరు, సంవత్సరానికి మొదటి మాసం జనవరి. మనం డిసెంబర్ నెల వదిలేస్తున్నాం, జనవరి నెలలో ప్రవేశం. ఒక సంవత్సరానికి చివరిలో ఉన్నాం, ఇంకో సంవత్సరానికి మొదట్లో ఉన్నాం. ఆ సంధ్య కాలంలో ఈ రామాలయంలో మనం కలుసుకుని పాతలో ఏదైనా ఎన్నర సంవత్సరంలో మనకి ఏదైనా చెడ్డ జరిగితే మర్చిపోదాం, మంచిని జ్ఞాపకం పెట్టుకుందాం. వచ్చే సంవత్సరంలో మంచిని పెంచుకుందాం, చెడ్డని తగ్గించుకుందాం, మంచిని పెంచుకుందాం. పాత సంవత్సరానికి వీడుకోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం. ఈ కొత్త సంవత్సరంలో మనం మంచిని పెంచుకుంటే వెళదాం. ఆ మంచిని పెంచుకుంటూ వెళితే మంచితనమే జ్ఞానంగా ఆ మంచితనంలో జ్ఞానం ఉదయిస్తుంది. మంచితనమే జ్ఞానంగా పరిణామంలో వస్తుంది, మనకి ఆత్మజ్ఞానంలో పరిణామంగా వస్తుంది. అయితే రేపు కొత్త సంవత్సరం, ఈ రోజున ఈ సంవత్సరానికి చివరి రోజు, రేపు కొత్త సంవత్సరానికి మొదటి రోజు మన సంధ్యాకాలంలో ఈ గొర్రెల మామిడాడు వచ్చాము, ఈ మామిడాడు. ఈ సంవత్సరంలో మనకి జరిగిన సంఘటన చెడ్డంతా మర్చిపోదాం, మంచి జ్ఞాపకం పెంచుకుందాం. మంచి జ్ఞాపకం పెట్టుకోవడమే కాదు, వచ్చే సంవత్సరంలో మంచిని పెంచుకుందాం. ఈ సంవత్సరంలో ఎవరినైనా మనం ద్వేషిస్తే ఆ ద్వేషాన్ని మనం మర్చిపోదాం. ఈ సంవత్సరంలో ఎవరినైతే ద్వేషించామో కొత్త సంవత్సరంలో వాళ్ళని కూడా ప్రేమిద్దాం. అది ఇంకా రాముడు ఆజ్ఞ కాబట్టి. పాత సంవత్సరానికి వీడుకోడు, కొత్త సంవత్సరానికి స్వాగతం. ఇక్కడికి వచ్చినటువంటి అందరికి, భక్తులందరికీ కూడా నూతన ఆకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీకు అందరూ మంచి జరగాలని, మేలు జరగాలని నూతన అనుకుంటున్నాం. రాబోయే ప్రవచనములు 3వ తేదీని జనవరి నెల 3వ తేదీ ఏలూరులో వెంకటేశ్వర రామచంద్రరావు పేటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కోవిల్లో. అయితే అది మధ్యాహ్నం 2 గంటలకు కాదు, సాయంత్రం 5 గంటలకి. అంటే మీరు ఎవరు రావద్దు, ఇబ్బంది పడతారు. మధ్యాహ్నం 2 గంటలకు కాదు, సాయంత్రం 5 గంటలకి ఏలూరు పట్టణంలో రామచంద్రరావు పేటలో వెంకటేశ్వర స్వామి కోవిల్లో సాయంత్రం 5 గంటలకి. ఉడికే ఇన్ఫర్మేషన్ మీరు చెబుతున్నాం, కానీ మీరు ఎవరు అంత దూరం కష్టపడి రావద్దు. 3వ తేదీ అయిపోయిన రోజు 8వ తేదీ, 8వ తేదీ రమణ జయంతి. అది జిన్నూరు గ్రామంలో రమణ క్షేత్రంలో 8వ తేదీ రమణ జయంతి. 8వ తేదీ రమణ జయంతి తర్వాత 13వ తేదీ కాపవరంలో గీతాభవనంలో, 11వ తేదీ కాదు కాపవరంలో బాలకులు లంకలపూడి సమీపంలో ఉన్న కాపవరంలో, 11వ తేదీ కాదు 13వ తేదీని గీతాభవన అమ్మగారు ప్రత్యేకంగా మన గిన్నూరు వచ్చి 11వ తేదీ 13వ తేదీకి మార్చమని చెప్పారు. ఎంచదంటే ఆ ఊళ్ళో చదువుకున్న వాళ్ళు ఇతర గ్రామాల నుండి ఆ ఊరి వస్తువులు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా 13వ తేదీ 14వ తేదీ కాపారంలో ఉంటారట. ఒకరోజే కదా తేడా, 11వది 13వది జంప చేయమన్నారు. అంటే మా గ్రామస్తులు ఉన్నారు, ఎక్కడ ఉద్యోగాలు చేసుకున్నా ఎక్కడ ఎక్కడ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరూ ఆ రోజున అక్కడికి వస్తారు కాబట్టి 11వ తేదీ 14వది మార్చుకున్నారు. 3 ఏలూరు, 8 గిన్నూరు, 13వ తేదీ కాపవరం, లంకలకోడేరు సమీపం వరకున్న కాపవరం, 17 మహదేపట్నం, 18 ఆకివీడి దగ్గర ఉన్నటువంటి కాడినాడులో ప్రస్తుతానికి ఈ సభలు మీరు గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఈ సభకు విచ్చేసి ఈ జ్ఞాన యజ్ఞాన్ని జయప్రదం చేసినందుకు సభ యొక్క మర్యాదను అనుసరించి సభాముఖంగా మీకందరికీ నా నిండు మనస్సుతోటి నా శుభాకాంక్షలు కాకుండా నా నమస్సులు కూడా మీ దగ్గర మీరు సమర్పించుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.